దేవాలయం అడ్డం దగ్గర బోర్డు చేస్తా ఉన్నారు. అడ్డం దగ్గర పత్రిక ఎవరు కాలనీ పెట్టారో కాలనీ ఓపెన్ దూరపాల అంటే అడ్డం అంటారు. అవి బోర్డు రాసి ఉంచుతా ఉన్నారు. అడ్డం సందర్భంలో కాలనీ నిర్మించారు పత్రిక. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటలకు
అది కూడా భీమవరంలో కూడా మధ్యాహ్నం 3 గంటలకు, మండపేటలో కూడా మధ్యాహ్నం 3 గంటలకు. మండపేట 6వ తేదీని, భీమవరం 9వ తేదీని. తర్వాత వారం రోజుల్లో మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ జిన్నూరులో మీటింగ్ మే నెల 10వ తేదీని. మళ్ళీ రాసుకోండి, జిన్నూరులో మీటింగు, మళ్ళీ జిన్నూరు రమణ కేంద్రంలో మీటింగ్ మే నెల 10వ తేదీని. ఇంకా మే నెల కానించి ఇతర గ్రామాలలో ఇప్పుడు ఏదో సందర్భంలో పెడతాం. అయితే ఇప్పుడు భీమవరం కానీ మండపేటం కానీ మీటింగ్లు పెట్టాం. భీమవరంలో ఎందుకు పెడతామంటే అది కాలేజీ ఓపెనింగ్ అని. తర్వాత ఇక్కడ మండపేటలో ఎందుకు పెడతామంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్. ఆ సందర్భాన్ని మీకు ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్ తర్వాత కాలేజీ ఓపెనింగ్ టైంలో మీకు అనవసరం. మీటింగ్ టైం చెబుతున్నాం మధ్యాహ్నం 3 గంటలకు. తర్వాత ఏప్రిల్ 19వ తేదీని ఏంటది చించినాడు వంచింది దాటాక ఏప్రిల్ అంటే వారు చాలా కాలం 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. అది చాలా చిన్న గ్రామం, చాలా చిన్న గ్రామం. అది అక్కడ మొగమాటం కోసం పెడుతున్నాం. అక్కడ కేవలం ఫంక్షన్ ఏమి లేదు, మీటింగ్ కోసమే పెడతాం. అంటే 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళు, చాలా కాలం నుంచి అడుగుతున్నారు. మరీ అది కూడా ఉండదు. అక్కడ ఏం ఫంక్షన్ లేదు, ఏం ఓపెనింగ్ ఏమి లేవు. ఏప్రిల్ 19వ తేదీ రామరాజులంకనే, అది చిన్న గ్రామం. చించినాడు వంచిన దాటిని వెంటనే వస్తుంది, దూరం వెళ్ళక్కర్లేదు. చించినాడు వంచిన ఈ వైపు ఏమో చించినాడు, ఆ వైపు రామరాజులంక, అది ఆ వంచిన చించినాడు వంచిన ఈ వైపు చించినాడు ఉంటుంది, ఆ వైపు రామరాజులంక ఉంటుంది. అది అంటే చాలా కాలం నుంచి అడుగుతున్నారు, మన మర్యాద కోసం పెడతాం అంతే. ఏప్రిల్ అప్పుడు ఫంక్షన్ ఏమి లేదు, ఓపెనింగ్ ఏమి లేవు. కానీ భవిష్యత్తులో మేము ఇప్పుడు వతలు వెళ్ళిన గ్రామాలు చాలా వెళ్తాం. సంవత్సరానికి 15 ఊళ్ళు వెళ్తున్నా అన్ని మానేస్తాం. ఇప్పుడు నరసాపురం అంటే తర్వాత గణపవరం, తర్వాత ఆకివిడి అని మలికిపురం, ఇలా చాలా సుమారు 12 గ్రామాలు వెళుతున్నాం. అవన్నీ మానేస్తాం. ఇంకా జిన్నూరులోనే మే నెల కానించి జిన్నూరులోనే మీటింగులు పెడతాం. నెలకు 2 మీటింగులు మే నెల కానించి పెడతాం. కదా మే నెలలో ఒకటే పెడతాం, మళ్ళీ జూన్ నెలలో ఒకటే. ఇది వేసవకాలం, పైగా అది రోహిణీ కార్చి వస్తాం. మే 15 జూన్ 20 మధ్యలో రోహిణీ కార్చి వస్తున్నాం. రోహిణీ కార్చిలో మీటింగ్లు అనవసరం. ఇంకా ఇతర గ్రామాలు తగ్గిస్తున్నాం. అంటే ఫంక్షన్స్ ఉంటే ఏదైనా కాలేజీ ఓపెన్ ఉందనుకోండి, ఏదైనా ప్రత్యేకత ఉంటే ఎప్పుడైనా పెడతాం. కానీ మీటింగ్ల కోసం మీటింగ్ ఎక్కడా పెడతాం. ఇప్పుడు మీటింగ్ కోసం మీటింగ్ పెడతాం రామరాజులంక ఒకటి. అక్కడే మండపేటలో ఓపెనింగ్ ఉంది, భీమవరంలో ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ నిమిత్తం వెళుతున్నాం కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మీటింగ్లు పెడుతున్నాం. కానీ మీటింగ్ కోసం ఇంకా ఇప్పుడు మీటింగ్లు ఎక్కడ పెట్టాం. అది రాబోయే కార్యక్రమం. ఏప్రిల్లో 3 మీటింగులు, 6 మండపేట సీతారామ కళ్యాణ మండపం, 9 భీమవరం, 19 రామరాజులంక. రామరాజులంక అంటే చించినాడు బ్రిడ్జి దాటిన వెంటనే వస్తుంది, దూరం వెళ్ళక్కర్ల. భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడమే. సరే, మనం ఎక్కడో విశాఖపట్నం వెళ్ళి అక్కడో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ సందర్భం ఏంటంటే, మనకు భయం వేస్తామనుకోండి, ఏ కారణమైన భయం వేస్తామంటే 10 రోజులు భయం ఉంటే 10 రోజులు టైం వేస్ట్ అయిపోతుంది. లేదా ఎవరినైనా చూసి అసూయ పడుతున్నాం అనుకోండి, ఒక సంవత్సరం అసూయ ఉంటుంది అనుకోండి, ఆ సంవత్సరం వేస్ట్ అయిపోతుంట. అంటే భగవంతుని కొంత మంది అంటూ ఉంటారు, భగవంతుని స్మరించుకోవాలనుకుంటున్నామండి, కానీ మనసు అట్లా వెళ్తారు. అది ఏదో వాళ్ళు చెప్పేది యథార్థం. అంటే ఎక్కడైనా ఏదైనా పగ ఉందనుకో అనుకోండి, తర్వాత ఎవరి మీద ఏదైనా అసూయ ఉందనుకోండి, ఏదైనా భయం వేస్తామనుకోండి, కోపం ఎక్కువగా ఉంటారు. ఒకసారి మీకు కోపం వస్తే 10 రోజులు తగ్గదు. 10 మందికి దీర్ఘ కోపం అని ఉంటుంది, 10 మందికి దీర్ఘంగా ఉంటుంది కోపం. 5 నెలలు 6 నెలలకు తను తగ్గదు. ఇప్పుడు వాళ్ళకు కూడా 100% బుద్ధుడు ఆడితే బుద్ధుడు ఒక కేసులో ఎప్పుడు మొత్తం కనపడదు. ఆ గోడ ఉన్నట్టు ఉంటుంది. మనం ఏదైనా విసుగు కలిగించే మాటలు భక్తి లేని మాటలు మాట్లాడితే మౌనంగా ఉంటాడంటే మనకు సమాధానం చెప్పండి. మనకు సమాధానం చెప్పాలి. అక్కడ సమాధానం చెప్పవలసి మన కలక అక్కడ కూర్చున్నా సమాధానం చెప్పలేదు. అలా ఉంటాడు. సమాధానం చెప్పి మాట్లాడితే సమాధానం చెప్తాడు, లేకపోతే అవసరం లేదనుకుంటే గోడ లేకుంటాడు. అంతే బుద్ధిని మాట్లాడుతుంటే గోడ మాట్లాడుతుంది అనుకుంటాం, కానీ బుద్ధిని మాట్లాడుతున్నాడు అనుకోడు. అనుకో చేతులు తిప్పడం, కాళ్ళు తిప్పడం, గోడ మాట్లాడుతుంటే అంత ఆశ్చర్యంగా చూస్తాం. అలా మాట్లాడతాడు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా ఆయన చెప్పిన మాట నమ్మకసారి గట్టిగా మాట్లాడాడు. అంటే కోపం, ఆయన కోపం నటించేవారు ఎవరు? రమణ మహర్షి. రామకృష్ణ పరమహంసి కూడా కోపం నటించేవారు. వివేకానంద కూడా ఆయనకి ఎలానే బ్లడ్ ప్రెషర్, ఆయన ఎలానే ఎమోషనల్ గా మాట్లాడాడు. అసలు రక్తపోటు ఉంది సహజంగా ఆయనకి, అసలు ఎమోషనల్ గా మాట్లాడాడు. మన అవతార పురుషుల్లో ఏ రకమైన వికారం అంటే నటన కోసం కూడా కోపం ఉండని వాడు బుద్ధుడు. ఇప్పుడు రమణ మహర్షి గారు మీరు మాట అనకపోతే మళ్ళీ స్వరం పెద్ద చేసి కోపం తెచ్చుకుని చెప్పేవారు. అంటే కోపం తెచ్చుకుని ఎందుకు చెప్పేవారంటే అంటే మనకి అది అర్థం చేసుకోవటాలి. తర్వాత వికారాలు లోపల ఏ వికారం వల్ల అయితే మనం అలా మాట్లాడుతున్నా ఆ వికారం కోటాలి. ఒకసారి ఎవరిలో ఒక అబ్బాయి ఎలా ఎంత ఒకసారి చాలా ఎలా మాట్లాడతారంటే రమణ మహర్షి, ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఒక 20 ఏళ్ళు పాతికేళ్ళు ఉంటాడు. ఎవడో 4 పెద్ద మనుషులు వచ్చి ఏమండి ఈ అబ్బాయి చాలా తప్పులు చేస్తున్నాడు, ఇన్నోసారి మందలించాడు, నీకు అర్థం అవుతుందా, ఏదో అబ్బాయి దగ్గర రా అన్నాడు. ఏమన్నాడంటే ఆ 4 నువ్వు చేసే తప్పులు ఆ 4 పెద్ద మనుషులు చేస్తున్నారు, నువ్వు అమాయకుడు కాబట్టి బయట వెళ్ళిపోతున్నావు, వాళ్ళు తెలివితేట వాళ్ళు బయటకు రావటం లేదు, వాళ్ళ దగ్గర తెలివితేట నేర్చుకుని నువ్వు కూడా తప్పులు చేయి అలాగే చేశాను. వీళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు కాదు. ఇప్పుడు నీకు 4 తప్పులు అయ్యాడు, వాళ్ళు 4 పెద్ద మనుషులు కాదు. నిజంగా పెద్ద మనుషులు అయితే నా దగ్గరికి వచ్చి నీ గురించి చెప్పను, దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంచేది నువ్వేం చేస్తావంటే నువ్వు చేసిన తప్పుడు మానమని అంటాను, వాళ్ళ చేసు ఎవరు ఆ 4 ఆ 4 తప్పులు చేసిన కనపడరు, నువ్వు కూడా అలా నేర్చుకుని తప్పులు మానకు నేర్చుకోవడం ఎలా చేయాలో తప్పులు అవి చూసి నేర్చుకో మనం. అందుకే ఎవరిని మందలించినట్టు, అబ్బాయిని మందలించినట్టు కాదు, ఆ 4 మందలించినట్టు. ఒకసారి అలా అంటాడు కోపంగా. అంటే ఎందుకు వీడు అడి చెప్పిదంటే మామూలుగా చెప్పవచ్చు, ఇంతమంది కాదు ఏదంటే అడ్వర్టైజ్మెంట్ కా ఎందుకు చెబుతున్నారు మీరు? మామూలుగా ఒంటరిగా కూర్చోబెట్టి చెప్పొచ్చాం కదా, ఏది పబ్లిసిటీ కోసం నా ఎదురు కూడా ఎందుకు చెబుతున్నట్టు? మీరందరూ పెద్ద మనుషులే, ఈ ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ ఎవడో ఒక తప్పు లేని వాడు నేను గంట ఇక్కడ ఇలా వీళ్ళు అయ్యి చెప్పుంది ఇలా చెప్పన్నాను ఎంచడం మొదలు పెడితే ఈ రమణ ఆశ్రమానికి మనుషులు కాదు కదా కాకులు కూడా రావన్నాడు. ఎంతో కొంత చిన్న తప్పు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? నేను చేసే పని ఏంటంటే నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేశావు అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు అనారోగ్యవంతులు ఉన్నాడు, అనారోగ్యవంతుడిని ఏం చేయాలి? ఆరోగ్యవంతుని చేయాలి. నీకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం 10 అంటే ప్రయోజనం లేదు కదా. అయితే మీరు చేతలేదాన్ని బాగుచేయండి. అందుకే నువ్వు తప్పు చేసావు నాకు తప్పు చేసేయండి అస్తమానం ఆడు చేసిన తప్పు అని జ్ఞాపకం చేస్తానంటే అందరికి బయటకు ఎలా వస్తాడు? బయటకు రాలేడు. ఇలా నేను అందరూ పెద్ద మనుషులు తప్పించి ఇక్కడికి ఎవరో రాకూడదని అనుకుంటే మనుషులు కాదు కదా కాకులు కూడా రావాలి. వచ్చిన వాళ్ళలో ఈ నువ్వు ఆ తప్పు చేసి ఈ తప్పు చేసానని తరిగేస్తాంటే అసలు జ్ఞానం బోధించడం ఎందుకు? అందరూ ఋషులు అనుకో, అందరూ యోగులు అనుకుంది. శంకరాచార్య ఎవరి కోసం బోధించినట్టు? శంకరాచార్య వారు చాలా బోధించారు కదా. అందరూ ఋషులైతే అందరూ యోగులైతే ఎవరి కోసం బోధించినట్టు? వాళ్ళ బోధ కూడా వాళ్ళ కోసం కదా, మానవాళి గురించి చెప్తున్నారు. అంటే వాళ్ళ బాధ వల్ల మారు మనస్సు పొందుతారని చెబుతున్నారు అంతే కదా. అంతేగాని అందరూ రాముళ్ళు అంటే ఇంకా బోధ దేనికి? అందరూ రామచంద్రమూర్తులు అనుకోండి, ఇంకా బోధ దేనికోసం వాడుకోరు? అది కాదండి, అందరూ శ్రీరాములు లాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కర్లేదు, కలెక్టర్ ఆఫీస్ అక్కర్లేదు. ఏంటి కలెక్టర్ ఆఫీసు? ఇప్పుడు మీరు దస్తావేజు రాస్తున్నారు రా, అందరూ రాముడు లాంటి అనుకోండి, దస్తావేజు రాసుకోక్కర్లేదు, దస్తావేజు ఖర్చులు ఉండవు. అంటే వాడు మాట అంటే చచ్చిపోయారు పోషించుకుంటారు, ఈ దస్తావేజు ఎందుకు? అది పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కర్లేదు, అందరూ రాముడు లాంటి వాడు దస్తావేజు కూడా ఖర్చు కూడా ఎందుకు? అని చెప్పారు మీరు. ఆయన అన్నాడు మీరు నలుగురి పెద్ద మనుషులు మీ అనుకుంటున్నారు, ఆయన ఏదో పెద్ద ఇంతమంది ఎదురుగా వచ్చి తప్పులు చేస్తున్నాడని చెబుతున్నారు పబ్లిసిటీ కోసం. మీ నలుగురి పెద్ద మనుషులు ఈయన అన్నారు, ఈయన అన్నారు అబ్బాయి నువ్వు తప్పులు మానుకో, ఆ నలుగురిని చూసి నేర్చుకో ఎలా చేయాలి, వాళ్ళు గడుషుడు నువ్వు గడుషుడు కాదు, అంటే నువ్వు చేసిన తప్పు తెలుస్తుంది, వాళ్ళు చేసిన తప్పులు కవర్ చేసుకుంటారు. రంగురంగుల పంచాకట్లు గడువు తిరుగుతున్నారు, కవర్లు అయిన కూడా అలా తిరిగి ఇందుకే ఎందుకు చెప్తున్నానండి గొడవ అంటే అది పాపం ఉందనుకోండి, దీర్ఘ కోపం అందుకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రమణ మహర్షి గారు కోపం వచ్చిందనుకోండి, నీటి మీద గీత, అదేంటది నీటి మీద గీత, మళ్ళీ మన మీద కోపం మళ్ళీ వేపెడితే చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇప్పుడు ఏళ్ళ మన మీద కోపం వచ్చిందనుకోండి, వెళ్తే మనం చాలా ప్రేమగా మహిళ కోపం వచ్చిందన్న సంగతి కూడా మర్చిపోతారు. వాళ్ళు కోపం రావడానికి అది వికారం కాదు, అది మన కోసం నటిస్తారు, మన కోసం నటిస్తారు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రావణాసుని చంపడానికి వాళ్ళు ఉద్రేకం ప్రదర్శించాడు, అంటే ఆయన స్వభావం ఉద్రేకం కదా, అక్కడ అవసరాన్ని బట్టి రావణాసుని చంపడానికి ఆ ఉద్రేకం అవసరం కాబట్టి చెప్పాడు కదా, అంతేకాని స్వభావం ఉద్రేకం కాదు. అది ఇక్కడ అలా గ్రహించాలి, వాళ్ళు సబ్జెక్టు అలా గ్రహించాలి. ఇప్పుడు కోపం ఉంది, కోపం ఇటువంటి వికారాలు కూడా అంశం తెచ్చుకోడు బుద్ధిని, మన కోసం కూడా కోపం తెచ్చుకోడు, ఇంటి వెంటాడు పోతే పోతాడు అని తప్పదు. మనం గట్టిగా చెబితే బాగా వింటారు, కోపంగా చెబితే వింటారు అని కూడా అలా చెప్పడు. మీరు వింటే వినట్లు అవుతుంది, మీరు వింటే వినట్లు అవుతలేదు, కానీ నేను నా చేదస్థంగా చెప్పడం, ఉద్రేకంగా చెప్పడం, కూర్చుని వాళ్ళు లేచిపోయి చెప్పడం, ఇటువంటి ఏ వికారం బుద్ధిలో కనపడదు. అలా ఒక బుద్ధినే కనిపిస్తాడు, అంటే మిగతా వాళ్ళు జ్ఞాని కాదని కాదు, ఆయన అవసరానికి కూడా నటించలేదు, ఆ పాపం నటించలేదు. పాపం నటించడం మంచిదే, అది మన కోసం, కానీ అది కూడా ఆయన నటించదు, అవసరానికి ఎంత అవసరమో నటించదు. చాలా హేతువాది, చాలా హేతు ప్రతి విషయాన్ని కూడా హేతుబద్ధంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడంటే ఆయన భక్తుడా ఋషి లేదా హేతువాద అనిపిస్తుంది, అంత రేదనగా మాట్లాడతాడు ప్రసిద్ధి. ఇందుకే మన సబ్జెక్ట్ ఏంటంటే కోపం వస్తుంది, మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా ఉంటాడు. ఈ భార్య భర్తల కోపాలు వచ్చినా చాలాసేపు మాట్లాడుకోరు, ఆ టేబుల్ మీద అన్నం పెట్టేస్తారు, టేబుల్ మీద అన్నం మోగా సాగి చేసుకుంటారు. అంటే అక్కడ టేబుల్ మీద అన్నం పెట్టేసామని ఎలా అంటారు, అటు తినేసామని అలా అంటాడు. మోగా సైకిల్ చేసుకుని 1 సంవత్సరం అడిగి వస్తాడు. అంటే అది కోపం, ఇద్దరు కోపం అనుకోండి, ఇద్దరు కోపం అంటే మా ఆయనకంటే నాకు ఎక్కువ కోపం, నాకంటే మా ఆయనకు ఎక్కువ కోపం అంటే అది 1 సంవత్సరాలు తరపడి ఉండిపోతుంది, మాట్లాడుకోడు. అది ఇక్కడ చెప్పింది, దానివల్ల మనకి ఏమవుతుంది, వాళ్ళతో మనం మాట్లాడేపోయిన పని లోపల కోపం అవుతుంది, అంతే కదా. మీరు ఎందుకు మాట్లాడాలి లోపల, ఇదంతా మన టైం వేస్ట్ అయిపోతుంది. ఎవరి మీద కోపం వచ్చినా టైం వేస్ట్ అయిపోతుంది, మన బాహ్యానికి వచ్చేస్తుంది కదా అది. తర్వాత మనకు ఎవరిని చూసి భయం వేస్తామన్నా అది భయపడటం అనవసరం, ఎవరిని చూసి భయపడక్కర్లేదు. ఆ భయం కల్పితుంది, భయం అంటే భయం కల్పితుంది, అసలు అంతా మనసు కల్పితే. మన సబ్జెక్ట్ క్లోజ్గా అర్థం చేసుకుంటే స్నేహితులు ఉన్నారు మనసు కల్పితం, విరోధులు ఉన్నారు మనసు కల్పితం, చుట్టాలు మనసు కల్పితే నీకు నచ్చిన సంబంధం చేసుకుంటారు, నేను మనసుతోడు అనుకునే చేసుకుంటారు కదా, చుట్టం ఎలా వచ్చాడు మీకు, నేను మనసుతోడు అనుకుని ఈ సంబంధం బాగుంటుంది అనుకుని చేసుకుంటారు, దాన్ని బట్టి మీకు చుట్టాలు కలిసి వచ్చినాయి, అది నూటికి నూపాళ్ళు మనం కల్పించాం. చుట్టాలు కాదు నిజం కాదు, నూటికి నూనిపాళ్ళు మనసు కల్పిస్తాం, కోపాలు నూటికి నూనిపాళ్ళు మనసు భయాలు అదే మనకి. స్నేహితులు ఎవరు, వీడు నా స్నేహితుడు, వీడి విరోధం అనుకుంటారు. సొంత టైం వేస్ట్ మనకి. వీడి స్నేహితులు నీకు ఎవరు చెప్పారు? నీ మనసు చెప్పింది. వాడి విరోధాన్ని ఎవరు చెప్పాడు నీకు? నీ మనసు చెప్పాడు. నీ మనసు చెబుతుంది అని మనసు కల్పించాను. అసలు ఏమీ లేదు. అంటే ఇలా మనం మనస్సు కల్పించుకున్న గొడవల్లో మనం దాని పూట తిరిగిపోయి వేలాది జన్మల పాడు చేసుకుంటున్నాం. ఒక గంట రెండు గంటలు దోమలు ఎంత నిజమో ప్రేమలు ఎంత నిజమో. ఇప్పుడు దోమలో ఈగలో నేను ప్రేమించుకుంటున్నాం అంటారు చూడండి. ఈ దోమలో ఈగలో ఎంత నిజమే ప్రేమలు. ఆ ప్రేమలేంటి అసలు? ఇప్పుడు నీకు ద్వితీయ ఇద్దరు ఉంటే ప్రేమ, ఒకడే ఉన్నప్పుడు ప్రేమ ఏంటి? ఇద్దరుంటే ప్రేమ, అది రైటే. నేను మిమ్మల్ని ప్రేమించడం మీకు దాన్ని ఉన్నది ఒకటే అంటే ఒకటే వస్తుంది. దానికి ప్రేమ ఏంటి? ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటారా? లేదు. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా? లేదు. మామూలుగా ప్రేమను అందరం నన్ను నేను ప్రేమించుకుంటున్నానంటే అది సహజంగా ఉంటాను. అందుకని నన్ను ప్రేమను అందరం నన్ను నేను ప్రేమించుకుంటున్నానని ఎవడు అండవు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానంటాడు, నీకోసమే భవిస్తున్నానంటాడు, నేను తీ అన్నం కూడా మీకోసమే అంటున్నాడు. ఈ ప్రజలకు సేవ చేయడానికి బతుకున్నా లేదా ఈ పడికి చచ్చిపోదురు అంటాడు. దాన్ని ఏమంటారు? అది నిజం కాదు. అసలు నిజంగా ఇప్పుడు నా శరీరానికి నేను నా శరీరాన్ని నేను ఎలా చూసుకుంటున్నాను, మీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నాను అనుకోండి, అందులో ప్రేమ ఏముంది? ఇప్పుడు నా శరీరాన్ని నా శరీరానికి వైద్యం చేయించుకుంటున్నాను, ప్రేమ అంటారు అది? ప్రేమ అంటారు. మీ శరీరాన్ని నేను వైద్యం చేయించానుకోండి, ఏమంటున్నాం అది? ప్రేమ అంటున్నాం. మా ఎంత అక్కడ మా మొత్తం ఈ చిన్న వాక్యంలో మొత్తం మా ఎంత అక్కడి నుంచి వీళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఏం ఉపకారం చేశారు, వీళ్ళకి ఏం కృతజ్ఞత లేదు, చాలా ఉపకారం చేశారు, వీళ్ళకి ఏం కృతజ్ఞత. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, పరాయి వాళ్ళు కాదు. సమాజంలో ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకి కష్టపడి చదువు చెప్పించారండి, ఎవరో మాట్లాడతారు ఇప్పుడు అని ఏదో అనుకుంటూ ఉంటారు. అంటే ఇంత కష్టపడి చదువు చెప్పించారంటే నేను తనకంటే భిన్నంగా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఉపకారం చేశారు. మొత్తం ప్రపంచం యొక్క మా ఎంత ఇందులో. ఇప్పుడు దోమలో ఈగలో ఎంత నిజమో ప్రేమలో కూడా అంతే. ఏంటి ప్రేమలో? ప్రేమలంటే రెండు ఉండాలి కదా. ఉన్నది ఒకటే, ఇంకా ప్రేమ ఏముందా? ఇంకే వ్యవహారానికి అలా అంటారు, ప్రేమ ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అలా అంటారు. దేవుణ్ణి ప్రేమ అదే మనం మనుషులు మనుషులు ప్రేమించుకుంటే ప్రేమ అంటారు, దేవుని ప్రేమిస్తే భక్తి అంటారు. కొంచెం తేడా ఉంది మాటలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తా అంటే ఏమంటారు? ప్రేమ అంటారు. అదే నేను దేవుణ్ణి ప్రేమిస్తా అంటే ఏమంటారు? భక్తి అంటారు. అంటే తేడా ఉరికే విధానంలో తేడా. అది భక్తి అంటారు, ఇది ప్రేమ అంటారు. అసలు ప్రేమ ఉన్నవాడు నిజంగా ప్రేమ ఉందని చెప్పడం. నిజంగా మీ మీద ప్రధాని ఎవరికైనా ప్రేమ ఉంటే నాకు ప్రేమ ఉందని చెప్పడం. వాడు యాక్షన్లో చూపిస్తాడని నోటితోటి ఏం చెప్పడం. నోటితోటి అది చెప్పడం. ఇప్పుడు చేతితోడు చేసేటప్పుడు నోటితోడు చెప్పడం ఎందుకు? చేతితోడు చేసేటప్పుడు అది నోటితోడు చెప్పడం ఎందుకు? మనం చేతితోటి చేయనప్పుడే నోటితో చెప్పాలి. తర్వాత మన మనసుకి బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళకి మనం ఎక్కువ గౌరవం చేయం, ఎక్కువ గౌరవం చేయం. వీళ్ళకి సన్నిహితం కాని వాళ్ళతో ఎక్కువ గౌరవం చేస్తారు. ఆ గౌరవం ఎక్కువ గౌరవం చేయడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఏం అనుకోకుండా ఉంటారు. వాళ్ళు మనకి ఏం అనుకోకుండా ఉండాలనుకోండి. దీనివల్ల మనసు పెరిగిపోయింది. విశ్లేషణ చేసుకోండి. ఇప్పటికే మనం గుడ్డి దర్బార్ కింద ఉంటే సబ్జెక్టులు, గుడ్డితనంగా ఉంటే సబ్జెక్ట్ అంటే మనసులో విశ్లేషణ ఉండాలి. ఈ కోపతరాలు విరోధాలు స్నేహాలు దీనివల్ల కూడా గొప్ప టైం వేస్ట్. విరోధాల వల్ల ఇష్టాల వల్ల ఇష్టాల వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మన టైం వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రోజులు ఈ లోపల ముసలితనం వస్తుంది, చచ్చిపోతుంది. ఏం సాధించామంటే చచ్చిపోయినప్పుడు ఏం సాధించామంటే ఏమి లేదు. ఇంకోటి జ్ఞాపకించుకోండి, మీరు ఇది జ్ఞాపకించుకుని నేను చెప్పిన గొడవలని ఇంకా అక్కర్లేదు, అది జ్ఞాపకుంటాం. మీరు ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారనుకోండి, అదృష్టవంతులు అంటే మీకు అనుకున్న పనులని అయిపోతాం. మీరు అనుకున్న పనులు అవుతాయి, నీకు ఇంటికాడ సదుపాయాలు ఉంటాయి, చేతులు డబ్బులు ఉంటాయి, అమాయకమైన తిరగచ్చు, మామూలుగా ఏమి లోటు ఉండదు. మీరు చెబితే 10 మంది మీ దగ్గర కూడా 10 మంది నౌకర్లు ఉంటారు, చాలా బాగుంది జీవితం బాగుంది. అదే అదృష్టవంతులు ఉంటారు మీలో కొన్ని బాహ్యంగా. వారి శరీరాలు కూడా అబద్ధం శరీరాలు, అదొకటే జ్ఞాపకం. మేము అదృష్టవంతులు, అదృష్టవంతులు ఏంటి, ఆ దేహం, ఆ దేహం ఉన్నాం చెప్పు అదృష్టం. ఆ శరీరం కూడా 100 రూపాయలు అబద్ధం. ఏ శరీరం అయితే అదృష్టంగా అదృష్టం ఉందనుకుంటున్నారు? ఏ శరీరానికి అయితే అదృష్టం ఎవరికి? శరీరానికి. దురదృష్టం ఎవరికి? ఎవడని 10 అంతస్తులు మేడ కట్టుకుంటే వాళ్ళు అదృష్టవంతులు అంటారు. తాటా గుంపులు ఏమనుకుంటారు? ఈ పాపం వెనక ఏమి లేదని దురదృష్టవంతులు అంటారు. ఆ మేడలో ఉన్న శరీరాలు ఎంత అబద్ధం, ఈ తాటా గుంపులో ఉన్నవాడి శరీరాలు కూడా అంతే అబద్ధం. ఇది బాగా అర్థం చేసుకో. అది అయితే ఏంటో ఆడి అదృష్టవంతులు కూడా ఇది మనసు కల్పితది. వాడు అదృష్టవంతులు ఎందుకంటున్నాడు? నీ మనసు ఈడు దురదృష్టవంతులు ఎందుకుంటున్నావు? నీ మనసు కల్పితుంది. ఎంత అదృష్టం ఉన్నా వాడి శరీరం కూడా 100 రూపాయలు అబద్ధం. ఎవడైనా దురదృష్టవంతులు ఉన్నాడనుకోండి, ఆడి శరీరం కూడా 100 రూపాయలు అబద్ధం. శరీరం ఎంత అబద్ధమో మనసు కూడా అంతే అబద్ధం. ఏం చేత చూడండి, మీరు పొద్దున్న మనసు సాయంత్రం ఉండదు, సాయంత్రం మనస్సు పొద్దున్న మన మనస్సే మనం చూసుకుంటే రకరకాలుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మీరు ఎవరు ఇతర మనస్సు ఎదురయండి. నీ మనసు కూడా నిజం కాదు, నీ మనసు కూడా నిజం కాదు. అసలు ఈ గుణాలు ఉన్నాయి మనకు, ఆ గుణాలను బట్టి ఆడు పనిచేస్తాడు. సత్వగుణం ఉన్నాడు, రజోగుణం తమోగుణం పనిచేయడు. రజోగుణం తమోగుణం ఉన్నాడు, సత్వగుణం చేసే పనిచేయడు. ఈడెవడు చేయడానికి ఏం చేశారంటే, ఆడే ఆడేవాడు చేయడానికి ఆ గుణాలు చేస్తాయని సంగతి తెలియక నేను చేశానంటే ఇది సత్యం. వాడెవడో చేయడానికి అసలు అందుకని మీలో గుణం, మీలో గుణం పనిచేస్తాడు. మీరు ఎవరికైనా మంచి చేశారనుకునే వాళ్ళు ఉపకారం చేయడానికి గుణం మీకు, మీరు అది మీలో మీలో చైతన్యం ఏం పనిచేయదు. మీలో మీరు గాఢనిద్రలో మీకేమి లేదు కదా, మనసు లేదు, దేహం లేదు. అక్కడ మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారు. ఏమీ లేనప్పుడు మీరు ఉన్నారు కదా, ఉన్నారు. అది పనిచేయదు, అదేం పనిచేయదు. మీ లోపల చైతన్యం ఏం పనిచేయదు. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు? గుణాలు ఏంటయ్య? గుణాలు సత్వగుణం ఉన్నాడు ఒక రకమైన పని చేస్తాడు, రజగుణం ఉన్నాడు ఇంకో రకమైన పని చేస్తాడు, తమోగుణం ఉన్నాడు ఇంకో రకం పని చేస్తాడు. అది గుణాలు చేస్తాయి కానీ లోపలాడు, ఈ గుణాలు తీసేస్తే లోపల చేసేవాడు కనుక్కుంటాడు, బ్రహ్మం అయిపోతాడు. ఇంకా చేసి వాళ్ళాడు, చూసి వాళ్ళాడు. నీకు అర్థమవుతాను, లోపల అసలు నీకు ఈ 3 గుణాలు తీసేశారనుకోండి, వాడు బ్రహ్మమే, వాడు దేవుడు అయిపోతాడు. 3 గుణాలు ఉంటేనే జీవుడు. ఆ 3 గుణాలు దాటి వాడు దేవుడితో సమానం. వాడెవడా? దేవుడని కాదు, దేవుడితోటి సమానం. అయితే ఆ 3 గుణాలు దాటిన వాడికి మనం నమస్కారం పెట్టామనుకోండి, వాడు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. దేవుడు కనపడ్డు, గురువు కనిపిస్తూ ఉంటాడు. దేవుడు కనపడ్డు, గురువు కనిపిస్తూ ఉంటాడు. మనం ఆ 3 గుణాలు దాటిన వాడికి ఎలా నమస్కారం పెడితే వాడు ఆశీర్వదించినట్టు, వాడి వల్ల మనకు ఆశీస్సులు వచ్చినట్టు కలుగుతుంది. ఎప్పుడు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టడం మంచిది. వాళ్ళ వల్ల మనకు పని ఉన్నా పని లేకపోయినా ఎలా నమస్కారం పెట్టదు. నమస్కారం పెట్టాలంటే వాడు ఆశీస్సులు పైకి అనకపోయినా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. మనం ఒక పని ఇవ్వలేకపోవచ్చు, లేదా నీళ్ళు ఇవ్వలేకపోవచ్చు, అన్నం పెట్టలేకపోవచ్చు, ఆ కూడా అంచు వదిలేయండి. నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టడానికి డబ్బు ఏం ఖర్చు అవుతుంది? నమస్కారం పెట్టడానికి డబ్బు ఏం ఖర్చు అవ్వదు. అయ్యా నమస్కారం పెడితే 3 గుణాలు దాటిన వాడికి నమస్కారం పెడితే వాడు ఆశీస్సులు మనకు ఉంటాయనుకుంటున్నాం. నీకు అర్థమవుతుందా? అప్పుడు వాడు నేను ఆశీర్వదిస్తున్నాను కూడా అనుకోడు. వాడు ఇంకా గుణాలు లేవు కదా వాడికి అనుకోడు. అంటే వాడి ద్వారా ఈశ్వరుడు ఆశీర్వదిస్తాడు. ఎవరి ద్వారా? ఈ 3 గుణాలు దాటిన వాడికి మనం నమస్కారం పెడితే వాడేం ఆశీర్వదించడు. వీళ్ళందరినీ ఆశీర్వదించాలనుకో ఆడు అనుకోడు. వాడి ద్వారా ఆశీర్వాదం వచ్చేది ఈశ్వరుడి దగ్గర నుంచి. ఆశీస్సులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఆ ఈశ్వరుడి దగ్గర నుంచే ఈ గురు రూపంలో వస్తాయి. గిరి రూపము గురు రూపము ఒకటే. గిరిరూపము గురిరూపము ఉంటే అంటే ఆశీస్సులు ఎక్కడి నుంచి వస్తాయి ఆడికి? ఆడికి ఈశ్వరుడి దగ్గర నుంచి గురువు నన్ను అనుగ్రహించాడు అనుకోండి, అనుకుంటాం మనం సహజంగా. ఆ గురువు ఈశ్వరుడి స్వరూపానికి భిన్నంగా లేడు, ఈశ్వరుడి స్వరూపానికి భిన్నంగా ఉండడు. ఆ ఈశ్వరుడు ఆశీస్సులే మనం గురువు ఆశీర్వదించాడని అనుకుంటాం, కానీ ఆశీర్వదించేది ఈశ్వరుడు. మా గురువు మా పట్ల కృప చూపించాడు అంటాం. ఏమంటాం? గురువు అంటే గురువు కృప వేరు, ఈశ్వరుడు కృప వేరు, ఇక ఇన్ని రకాల కృపలు అంటాం. ఆ ఈశ్వరుడు గురువు ద్వారా కృప చేస్తాడు. ఎంచేదంటే ఈశ్వరుడు డైరెక్ట్ గా నీకు చేసే కృప అన్నది అంటే మీరు అసలు అందుకోలేరు. అసలు మన కాల్లో నీళ్ళు ఉన్నాయి, కాల్లో నీళ్ళు వచ్చి మన చేయిలో పడిపో, ఏదో తోడదారా వస్తాయి. కాళ్ళలో నీళ్ళు వచ్చి మన చేలో పడిపోతున్నాయి, ఏదో దూరం ఉంటుంది, తోటను బట్టి బోధి ఉంటుంది, ఆ బోధి నుంచి వస్తున్నాయి, నీరు కాలది. అలాగే ఈశ్వరుడు కృప ఆ గురు రూపంలో వస్తున్నాయి, ఆ గురువు అనేది తుమ్ము ద్వారా వస్తుంది, గురువు అనేది ఆ తోట ద్వారా వస్తుంది. కానీ నీళ్ళు అక్కడ కాళ్ళలోనే లేదు, అది ఈశ్వరుడు ద్వారా అంటే ఒక ఉపయోగించుకుంటాడు. అలాగ ఆ తోడకని గురువుని ఎంచేది మనల్ని మిమ్మల్ని నన్ను ఉపయోగించుకోడు. ఎంచేదంటే మన అంతే మన ఉదయంతో నిండిపోయి ఉంటే ఎలా అంటే గురువు యొక్క హృదయం గుల్లైపోతుంది, గురువు యొక్క హృదయం గుల్లైపోతుంది. మిమ్మల్ని నన్ను ఉపయోగించుకోవడానికి మన హృదయంలో ఖాళీ లేదు అసలు. ఒక కోరిక నెరవేరిందంటే 100 కోరికలు వచ్చేస్తాయి, ఒక కోరిక నెరవేరిందంటే వెంటనే 100 కోరికలు వచ్చేస్తాయి. 100 కోరికలు వచ్చిన పనులు గర్రం ఒకటి వచ్చేస్తాయి. నీకు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి, ఇక్కడ నీకు తెలియకుండా గర్రం వచ్చేస్తుంది, నీకు తెలియకుండా గర్రం వచ్చేస్తుంది. ఈ కోరికలో వచ్చే పని భౌతికమైంది, ఆ గర్రం వచ్చి జన్మకు వచ్చేస్తుంది. మన శరీరం ఈ గుణాల కదా, గర్వం అంటే గుణం, ఇవన్నీ వచ్చేస్తాయి, బ్రాట్ అవ్వడం ఇవన్నీ శరీర ప్రయాణం. ఈ శరీరం అయిపోయిన తర్వాత ఆ శరీరం మనసులో ఉంటుందండి, ఆ మనస్సునే జీవుడు అంటారు, మనస్సునే అహంకారం అంటారు. అయితే ఇవన్నీ కూడా మరణానంతరం ఆ జీవుడు ప్రయాణం చేసినప్పుడు మనం రైలు ఎలా దిగుతాం? లగేజ్ అంతా ముందు రైలు ఇంకా 5 నిమిషాల్లో స్టేషన్కి వస్తుందనగా ఈ లగేజ్ సర్దేసుకుంటారు, దయచేసుకుని ఒక పెట్టుకోవడం ఇచ్చి పెట్టకుండా ప్లాట్ఫామ్ మీద దింపేసుకుని మళ్లీ చెక్ చేసుకుంటాం, మన లగేజ్ అంతా దిగిందే కాదు. అలాగే శరీరం మారిపోయినప్పుడు అంటే శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వచ్చేసినప్పుడు మొత్తం మంచి గుణాలు చెడ్డ గుణాలు అన్ని పోయేసేసుకుంటాడు. ఇంకో గంటలో చావు వస్తాను కానీ ఏనాడు తెలిసినా తెలియకపోయినా లోపల జీవుడు పోయేసేసుకుంటాడు. పోయేసేసుకుని ఒక్క లగేజ్ కూడా ఉంచడం మనం ఉంచుదాం పెట్టుకోనే ఉంచాం. అలాగే అది మొత్తం అన్ని చుట్టేసుకుని ఉంటాడు. ఈ లోపల ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణం కూడా జీవుడి ప్రాణమే వెళ్ళిపోతాడు. మొత్తం ఇక లగేజ్ ఏమి ఉంటాడు, మంచి గుణాలేంటి చెడ్డ గుణాలేంటి మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఆ దేహం మారినప్పుడు గుణాలు అలాగే ఉంటాయి. అంటే వాడికి ఏం మారింది? దేహం మారింది. దేహం ఎందుకు మారింది? ఆ గుణాలు వ్యక్తం అవడానికి ఆ దేహం పనికిరాదు. ఇప్పుడు మనం చూడండి, ఈ కారు పనికి రావడానికంటే కారు మార్చేసి ఇంకో కారు కొనుక్కుంటున్నాం. అలాగే ఆ గుణ ఆ దేహం పనికిరాదు, అది లోపల గుణాలు ఉంటాయి. ఆ గుణాలను వ్యక్తం చేసుకోవాలి, ఆ గుణాలు నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోవాలంటే ఆ శరీరం పనికిరాదు, అప్పుడు అది వదిలేస్తాడు. అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎలా చచ్చిపోతున్నారు ఇంటర్ మీరు అడగొచ్చు. మీకు అర్థమవుతుందా? ఆ 40 సంవత్సరాలు వచ్చేప్పుడు ఆ శరీరం శిథిలమైపోయింది. శరీరం శిథిలైపోవడానికి 100 ఏళ్ళు బతకక్కర్లేదు. స్వామీజీ 39 ఏళ్ళు, శంకరాచార్య 33, యేసుక్రీస్తు 32, జ్ఞానేశ్వరుడు 18 ఏళ్ళు అంతే ఆడి బతికాడు. అదే ముసలి దవక్కర్లేదు తర్వాత శరీరం వాళ్ళకి ఆ శరీరం ఎందుకు? కొంతమందికి వాళ్ళకి సొంత పనులు అంటే ఏముండవు. ఈ భూమి మీద వాళ్ళకి పరమేశ్వరుడు వాళ్ళ మానవ జాతికి బోధించడానికి కొంతమందిని పంపిస్తాడు. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్ హాజ్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ. గాడ్ హాజ్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్స్ వరల్డ్. వాళ్ళకి సొంత పనులు ఏముంటున్నప్పుడు ఆంజనేయ స్వామి సొంత పని ఏం లేదు. కొంతమందికి భగవంతుని పని తప్పించి ఆయన సొంత పనులు ఒకరు చేసుకున్నారు, వాళ్ళకి ఏమి ఉండదు. మన గాంధీ గారు మనవడి పుస్తకం రాస్తాడు, తాతగారు తిట్టాడు పాడేశాడు. ఏం స్వరాజ్యం స్వరాజ్యం అంటాడు. ఆడేమో పెద్ద చదువు చదువుకున్నాడు మా తాత, మా చదువులు చదువుకోండి అని చెప్పేవాడు కానీ పట్టించుకున్నాడు కాదు. నీవేమో చదువుకోండి అని చెప్పాడు, శ్రద్ధగా చదువుకోండి అని చెప్పాడు. మటుకు ఎప్పుడైనా ఖాళీగా ఉంటాను అదేనే. చుట్టూరు రాజకీయ నాయకులు లేకపోతే మటుకు శ్రద్ధగా ఎవడో ఉంటే శ్రద్ధగా చదువుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చదువుతున్నారు ఏంటి అని కూడా అడిగేవాడు కాదు. నీకు ఏమైనా ఉద్యోగం ఇప్పించమంటారని అలా అడిగేవాడు కాదు. ఇరవై నాలుగు గంటల స్వరాజ్యం 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 ఇంకా ఆడేమిపోయి ఇంట్లో ఏం చూస్తాడు. ఆడు పెద్ద చదువు చదువుకున్నాడు, మేమేదో సామాన్య చదువులు చదువుకున్నాం. ఇది బీఎస్సీ ఎంఎస్సీడు, ఆడు ఎక్కడో ఇంగ్లాండ్ వెళ్ళి భార్య ఇంట్లో చదువుకొచ్చాడు, మమ్మల్ని కూడా చదివించారు కదా. అదే అంటే వాడు దేశానికి గొప్ప నాయకుడే, మాకు చూడవలసిన బాధ్యత చూడలేదు. ఆడు పెద్ద చదువు చదువుకున్నప్పుడు మమ్మల్ని చదివించక్కర్లేదా. మీరందరూ గాంధీ గారికి చెయ్యంటే మేము కూడా వెనకాల చెయ్యంటున్నాం కానీ ఇష్టం మీద అంటలేదు. మీరందరూ చేయంటే నేను చేయంటున్నా కానీ అంటే ఆయన రాసింది ఏంటంటే మనవడు కుటుంబం పట్ల పూర్తి బాధ్యతలు నెరవేర్చలేదు, అలాగని మొత్తానికి వదిలేసాడని కాదు. అది బాగా చదువుకోవడం అని చెప్పాడు కానీ పట్టి అంటే అటెన్షన్ ప్రత్యేక అటెన్షన్ లేదు. అంటే ప్రత్యేక శ్రద్ధ ఏం లేదు, మామూలుగా చదువుకోవడం అని చెప్పాడు. అది గాడ్ హ్యాజ్ క్రియేటెడ్ సమ్ సోల్స్ తులి ఫర్ అవర్స్ ఉండి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి పనే ఉంది, రాముడి పని తప్పించి ఆంజనేయ స్వామికి పనే ఉండదు. ఆంజనేయ స్వామికి పనే ఉంది, అతను పని రాముడు ఇంకా అతను ఏదో సొంత పనులు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఆయన దేవుడైనా ఆంజనేయ స్వామికి మళ్ళీ ఈ పని అడుగు సొంత పని ఉందని ఏమి లేదు, చేసుకోవడానికి కూడా ఏమి లేదు. అది ఇప్పుడు ఇంతకీ మనం చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే అన్నీ కల్పితాను, మనస్సు అంతా కూడా కల్పితాను. అయితే ప్రపంచానికి మనకి సంబంధం లేదు, బంధువులకి మనకి సంబంధం లేదు, స్నేహితులకి మనకి సంబంధం లేదు, విరోధులకి మనకి సంబంధం లేదు. మనం దేవుడు మనిషిని, ఈ లోపల జీవుడు ఉన్నాడు, ఈ లోపల జీవుడు ఉన్నాడు. నేను అంటే జీవుడు అంటే నేను, నేననే బుద్ధి అందరికీ ఉంది కదా. నేననే బుద్ధి లేని వాడు ఎవడన్నాడా ఇక్కడ? నేను అనే బుద్ధి లేని వాడు ఎవడన్నాడా అంటే అది తెలివితేటలు ఎక్కువ తక్కువ అని కాదు. అసలు నేను అనే బుద్ధి ఉన్నవాడు అందరూ ఉన్నారు కదా. నేననే బుద్ధి లేకుండా మనిషి ఎలా ఉంటాడు? ఆడే జీవుడు. నేను సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే సాధన చేసినప్పుడు కష్టపడక్కర్లేదు. ఇప్పుడు లెక్కలు మాస్టర్ పాఠం లెక్కలు బాగా చెప్తా అంటే కొంతమంది ఇంటికెళ్ళి లెక్కలు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలా నూటికి నూరు రూపాయలు చెప్పించేవాళ్ళు లెక్కల మాస్టర్ ఉన్నారు. అసలు మీకు లెక్కల మీద ఏమి శ్రద్ధ లేకపోయినా లెక్కల మీద ఇంట్రెస్ట్ కలగ చేసి నూటికి 99 మార్కులు కాదు 100కి 100 మార్లు మార్కులు చెప్పించేవాడు అటువంటి లెక్కల మాస్టర్. అటువంటి వాళ్ళు దొరికితేగా, అటువంటి మాస్టర్లు ఎవరికో కనుక దొరకరు. మన పూర్వజంలో చేసుకున్న కర్మను బట్టి ఆళ్ళు సిద్ధం అవుతారు. మన మాస్టర్లు కూడా ఆళ్ళు మన కర్మను బట్టి ఆళ్ళు సిద్ధం అవుతారు. ఈ స్కూల్లో ఏం చేస్తారంటే లెక్కలు చెప్పి మాస్టర్ లేకపోతే వాళ్ళు సోషల్ స్టడీస్ అని చెప్పేయమంటారు. పోతే పిల్లలు పోతారు, వాళ్ళకి నష్టం మేనేజ్మెంట్కి నష్టం ఏంటో. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఎవరో చదివించిన వాళ్ళు తెలరు. ఓ మాదిరి సంవత్సరం 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు కానివ్వండి పంపేస్తున్నారు. మరి ఎలా పంపిస్తున్నారు? ఎలా ఎకరం లేనివాడు పంపేస్తున్నాడు? మరి ఎలా పంపుతున్నారు ఏంటో తెలియదు. అంటే అలా పంపేయడానికి కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ హై స్కూల్లో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ముద్దరైపోతున్నారు. ముద్దరైపోతున్నారు, తల్లిదండ్రులు తప్పలేదు, శుభ్రం ముద్దరైపోతున్నారు. అంటే అసలు గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికీ వాళ్ళకి బాధ్యత ఉండదు. సపరేట్ సడితే అంటే బాధ్యతలు ఏదో చెప్తారు మొక్కు పడుకోరు. ఇంకా పని ఏంటంటే సగం నేషనల్ రాజకీయ నాయకులు కూడా తిరుగుతూ ఉంటారు. ఈ కష్టపడి చెప్పుకోడికి ఏ ప్రయోజనం ఉండదు. ఆ రాజకీయ నాయకులు కూడా తిరిగిన వాళ్ళకే ఏదో సర్టిఫికెట్లు ఇస్తారని మరి పైగా సన్మానాలు అదనంగా ఏదో ఇస్తున్నారు. నేషనల్ ఏదో ప్రయోజనం ఇస్తా ఉంటారు అది నేను గుర్తించినట్టు. వాళ్ళు ఎవడో చెప్పరు. ఆ రాజకీయ నాయకులు కూడా తిరిగి అక్కడ గుర్తింపులు తెచ్చుకుంటారు. నిజంగా కష్టపడి చెప్పుకోడు ఆ రాజకీయ నాయకుల దగ్గరికి ఎవడు ప్రైజ్ ఇస్తామని మాకు అక్కర్లేదని చెబుతారు. ఇంకోటి ఎవరికైనా ఎవడు సరదాపడు కూడా. ఒకసారి తెలంగాణకి కళాప్రపూర్ణ బిల్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. కళాప్రపూర్ణ బిల్లు అదే పలానా రోజున కాన్వకేషను మీరు ఆ వాల్టీర్కి వచ్చి అరుణాచలం ఉత్తరం రాశారు మీరు ఆ వాల్టీర్కి వచ్చి తీసుకోండి కళాప్రపూర్ణ. ఏమన్నా అంటే నాకు అప్పుడు ఎక్కడో వాల్టీర్ రాసి వాల్టీర్ వచ్చే ఓపిక లేదు నాకు. కళాప్రపూర్ణ బిల్లు కూడా నాకు వద్దు. కళాప్రపూర్ణ వద్దు అంటే ఏమన్నాను ఆయన పోస్టులో పంపేస్తారని మీకు సర్టిఫికెట్ అన్నారు. నాకు అక్కర్లేనప్పుడు పోస్టులు ఎందుకన్నారు. నిన్నాడు తెలంగాణ మీకు పోస్టులు పంపేస్తారన్నాడు. ఇన్ పర్సన్ వెళ్ళకపోతే పోస్టులు పంపించే నాకు ఆరోగ్యం బాగాలేదు పంపిస్తే మీరు ఆయన పంపేస్తారంటే ఒక విధంగా పోస్టులు పంపమని రాయనంటే పోస్టులు పంపారని ఎందుకన్నారు. నా మొక్కలు కట్టుకోవాలి కళాప్రపూర్ణ ఎందుకన్నారు. కళాప్రపూర్ణ నాకు ఎందుకన్నారు. దీనికోసం కళాప్రపూర్ణ మాకు మీరు పోస్టులే పంపించమంటే పంపుతారని రాస్తున్నారు. పోస్టులే ఎందుకంటారు. నాకెందుకు నాకు అది అక్కర్లేనప్పుడు పోస్టులే పంపమని రాయటం ఎందుకు. సుభాష్ చంద్రబోస్కి భారతరత్న ఇస్తానంటే ఉద్యమం చెప్పారు కుటుంబం. ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయారు భారతరత్న ఇస్తా ఉన్నా. భారతరత్న అంటే అయ్యిష్ట ఎవరికో కొద్ది మందికి ఇస్తారు. వాడు కుటుంబ సభ్యులేమో మాకు వద్దని చెప్పారు. వాళ్ళు వద్దంటానికి ఒక కారణం ఆ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసి మాట్లాడి ఏమండి ఇస్తున్నారు కదా ఢిల్లీలో మీరు వద్దంటే మర్యాదగా లేదా. వాళ్ళు ఎందుకు వద్దన్నారంటే తెలంగాణలాగంటే వైరాగ్యం కోసం వద్దని లేదండి. ఎందుకు వద్దన్నారంటే దారి పేవులు అందరికీ భారతరత్న ఇచ్చి సుభాష్ చంద్రబోస్కి ఎప్పుడు చివరిలో ఇస్తారా. ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ భారతదేశం ఇచ్చే రికమెండేషన్ మీద సుభాష్ చంద్రబోస్ అంటారు వాడు. ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చాడా ఆయన తరపున మేము వచ్చి భారతరత్న పుచ్చుకుంటే ఆయన అగవరపరిచాడు సుభాష్ చంద్రబోస్. సర్వస్వం దేశానికి త్యాగం చేసినవాడు ప్రాణాన్ని కూడా విడిచిపెట్టినవాడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు మీకు 30 ఏళ్ల తర్వాత. ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ భారతరత్న ఇచ్చి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మీకు భారతరత్న ఇస్తామంటే మేము వచ్చే ఢిల్లీ వచ్చి ఆ బిల్లు పుచ్చుకుంటే సుభాష్ చంద్రబోస్ అగవాడపరచడం చెప్పారు. మేము రామని చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడు చెప్పి రామని చెప్తారు. మేము వచ్చి పుచ్చుకుంటే ఆయన అగవరపరచినట్టు పోస్ట్. ఆ రిమాండ్ యాక్సిడెంట్ చచ్చిపోతే శరీరం కాలిపోతాంటే యాక్సిడెంట్ లో అది కూడా ఉన్న కెప్టెన్ అన్నాడు ఏమిటంటే మీ కళ్ళ ముందు నిలు రావటాలి అంటున్నాడు. మాడిపోతాడు బొబ్బలైతేలేదు ఎరికాక మనం ఎరికాకలు వేస్తాం. అది చిన్న నొప్పి వచ్చిన తట్టుకోలేం కదా బొబ్బలే పెద్ద పెద్ద బొబ్బలైతేలేదు కళ్ళం నీళ్లు పెట్టుకుంటలేదు. ఈ పరిస్థితుల్లో కూడా మీ కళ్ళం నీళ్లు రావటం లేదంటే బోస్ అన్నాడు నా గురించి కొన్ని వేల మంది చచ్చిపోయారు స్ట్రగుల్లో ఏ స్ట్రగుల్ ఫ్రీడమ్ భారతదేశం స్వాతంత్ర పోరాటం నాకు ఒకళ్ళిద్దరే కానీ వేల మంది చచ్చిపోయారు నేను చచ్చిపోతానని ఏడిస్తే వాళ్ళందరికీ వాళ్ళందరినీ అవమానం చేశారట. ఈ వేలాది మందిని అవమానం చేసినట్టు తెలిస్తే మీరు త్యాగాలు చేయండి త్యాగాలు చేయండి అని చెప్పి దేశం కోసం ప్రాణాలు ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళు నా ప్రాణం పోతాంటే నేను ఏడిస్తే దాని అర్థం ఏంటన్నాడు వేడాలి కంపెనీ అతను పైకి కనపడ్డు భక్తి అది పైకి కనపడ్డు భక్తి లేదు ప్రశాంతంగా చదిపాడు. అంటే శరీరం కాలిపోతాంటే ప్రశాంతంగా చదిపాడు ఈ పాస్టర్. அது வளர்க்க அக்கறை சர்டிபிகேட் தெரியாது. சர்டிபிகேட்ல அதில் பற்ற கூடாது. சர்டிபிகேட்லோ சரி சூதுலாண்டி சர்டிபிகேட்லோ சூதுலோ அது மீர் தோர்த்தாரா ஆ சர்டிபிகேட்ல அது எல்லாம் பண்ணுறாரு. అది ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నా ఇది మనం మరి అందరం మీరే అందరం లోకం చూడ ఎక్కువ సంబంధం పెట్టేసుకుంటాం. లోకం చూడ లోకం చూడదు కానిసేపు చుట్టాలతో కాలక్షేపం. కొంతమంది విరోధులు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, కొంతమంది స్నేహితులు ఈ స్నేహాలు వేసి తిరుగుతాం సినిమాలకు అక్కడ కాలక్షేపాలు పది మంది కాలక్షేపం సినిమాలు ఈ స్నేహితులు కూడా మన టైం పాడు చేస్తూ ఉంటారు. కాలక్షేపం జనాలకు పని ఏముండదు. కొంతమంది చెయ్యి కడుక్కోకుండా ఎవరొక ఇంటి దగ్గర పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ కాలక్షేపం ఇల్లు వాళ్ళు పనులు చేయబడుతూ ఉంటారు. అదే ఒకరింటికి అమెరికాలో ఒకరింటి వాళ్ళు ఫోన్ చేసుకోకుండా ఎల్డ్రెస్ ఎంత చుట్టమైనా వాళ్ళకి పని చేస్తారు. మామూలుగా కౌలు చెప్తానంటారు బాగుంటే మాకు మీకు మీకు మాతో మీతో మాట్లాడే పని ఉంది వచ్చి ఆదివారం వస్తాను రమ్మంటారా మీరు ఏదైనా పని ఉంటారా ఇంకో ఆదివారం వస్తారా కానీ మాట్లాడ కాలక్షేపానికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అమెరికా వెళ్ళి మన ఇండియా వాళ్ళు కూడా ఫోన్ చేసి కానీ మీరు మేము పలాన రోజులు రావాలనుకుంటున్నాం మీరు రమ్మంటే వస్తాను ఫోన్ చేయకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వెళ్ళరు. మన ఇండియా వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ టైం వాళ్ళు పాడు చేసుకుంటారు ఇంకోళ్ళ టైం పాడు చేస్తారు. పాడైన పాడైపోయిన కోతి అది ఒక్కటే ఊరుకొని మిగతా కోతులు కూడా అన్నింటి కోతులను పాడు చేసేది. మనం పాడైపోయాం కదా నా కోతి అలా పడి ఉండదు మిగతా కోతులను కూడా పాడు చేసేస్తా ఉంది. మనం ఎక్కడ ఇస్తా కూడా ఎక్కడ చెప్పాం కదా నేను చెప్పించాలి. మనం మనిషి కూడా జంతువు ఎప్పుడు పెద్ద జంతువు ఈ జంతువు ఆలోచన కూడా ఈ జంతువుకి ఏంటి మామూలుగా మిగతా జంతువుడికి ఈ జంతువుకి తేడా ఏంటంటే ఈ దీనికి ఆలోచన కూడా ఉంది ఆలోచిస్తుంది ఈ జంతువు అంటే అని చదువు ఆలోచన కూడా ఉంది కాబట్టి కొంచెం పెద్ద జంతువు ఆలోచన కూడా ఉంది కాబట్టి కొంచెం పెద్ద జంతువు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రపంచంతో ఎక్కువ కలిసి ఉంటున్నాం మనం ప్రపంచం ప్రపంచాన్ని మనం మీరు అన్నం వండుకునే చెప్పాలి అన్నం వండుకునే చెప్పాలి మీరు అస్తమాని అన్నం తినే కంచం నెత్తిమే పెట్టి తిరుగుతారా మీరు ఎవడైనా మీరు ఇంటికాడ అన్నం తినే కంచం ఉంది మీరు నెత్తిమే పెట్టి తిరుగుతారా దాంట్లో అన్నం తింటారో కడిగేస్తారో పక్కన పెట్టేస్తారు మీరు నెత్తిమే పెట్టి తిరగరు అంతే కదా. ఆ కంచాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో ప్రపంచాన్ని అలా ఉపయోగించుకుంటాం. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలని అక్కడి నుంచి ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. అసలు సమాజంతో సంబంధం లేకుండా ఉండలేం కదా. వెళ్తాం మెషిన్ గుర్తించుకోవాలి మరి లేకపోతే బట్టలు వాడి బట్టలు ధర మెషిన్ కూడా దగ్గరికి వెళ్ళాలి లేదా ఇల్లు కట్టుకోవాలంటే తాపి పని కూడా దగ్గరికి వెళ్ళాలి అసలు సమాజంతో రోగం వస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ అసలు సమాజంతో సంబంధం లేకుండా ఉండలేము. అంచేత మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి వాళ్ళకి అలాగే ప్రపంచంతో టూ మచ్గా ఉండకూడదు. అంటే టూ మచ్గా ఉంటే ఏం జరుగుతుంది ఈస్తుడు తాలూకు మనం మనుషులను సంగతి పూర్తిగా మర్చిపోయాం. అసలు మనం ఈ ప్రపంచానికి సంబంధించిన మనుషులు కాదు భగవంతుడికి సంబంధించిన మనుషులు అనే విషయం పూర్తిగా మర్చిపోయాం. అసలు ఏం చేద్దా ప్రపంచంతో మనం ఇష్టంగా ఉండేది భగవంతుడికి దూరం అయిపోతుంది భగవంతుడి మీద ఇష్టం తగ్గిపోతుంది. ప్రపంచానికి సమీపంగా వెళ్ళిపోతే భగవంతుడికి దూరం అయిపోతాం. మనం నిజంగా ప్రపంచానికి సంబంధించిన మనుషులు అయితే ప్రపంచాన్ని మెచ్చిన భగవంతుడికి సంబంధించిన మనుషులు. ఇప్పుడు నేననే బుద్ధి ఉంది కదా నేననే బుద్ధి అందరికీ ఉంది కదా. డబ్బున్న వాళ్ళకు ఉంది డబ్బు లేని వాళ్ళకు ఉంది తర్వాత ఏమో వేద వాళ్ళకు ఉంది ధనవంతులకు ఉంది తెలివైన వాళ్ళకు ఉంది తెలివి తక్కువ వాళ్ళకు ఉంది అందరికీ ఉంది. ఆ నేననే బుద్ధి కలిగితే వాడి దేవుళ్ళు ఐక్యమైపోతాడు. ఆ నేరుడు బుద్ధి కలిగిపోతాడు, ప్రపంచంలో ఐక్యం అవడం, భగవంతుడిలో ఐక్యం పోతాడు. ఏం చేత ఐక్యం అయిపోతాడు? ఆ నేరుని బుద్ధి నేరుని బుద్ధి ప్రపంచంలోకి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. నువ్వు దైవాంశ సంభూతుడు. ఆ నేననే బుద్ధి అందరికీ ఉంది కదా, ఆ నేననే బుద్ధి ఎక్కడి నుంచి? ప్రపంచంలోకి రాలేదు. ఆ నేననే బుద్ధి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. నీకు నీ అత్తారింటి కానీ పుట్టింటి కానీ నేరనే బుద్ధి రావటం లేదు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. నేరనే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఆ లోపల ఎవడున్నాడు? మీ స్నేహితులు ఉన్నారా? మీ చుట్టాలు ఉన్నారా? లేదా మీ విరోధులు ఉన్నారా? సమాజం ఉందా లోపల? అక్కడ ఎవరు లేరు. అక్కడ మీ డబ్బు ఉంది తప్పని అక్కడ మీ డబ్బులు, మీ డబ్బు నీకు బయట ఉంది కానీ లోపల ఏమి లేదు. మీ మేడ నీకు బయట ఉంది కానీ నీకు లోపల ఏమి లేదు. మీ చుట్టాలు నీకు బయట ఉన్నారు కానీ లోపల ఏమి లేదు. ఈ బుద్ధి నేననే బుద్ధి ఎక్కడి నుంచి వస్తారంటే హృదయంలో. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ ఏ హృదయంలో అయితే నివాసంగా ఉన్నాడో కరెక్ట్గా అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు, ఇవన్నీ వ్యవహారిక నిజాలు. ఊళ్ళో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కదా మనం. ఎవరనుకుంటున్నారు? మన మనసు అనుకుంటుంది. ఈ వైకుంఠంలోని దేవుడు, కైలాసంలోని దేవుడు, గుళ్ళోని దేవుడు అసలు అసత్యం అని కాదు. మన మనస్సు అంతనదు, ఆ మాటలు కూడా అంతేనదు. ఆ వ్యవహారిక సత్యాలు అంటారు. ఏమంటారు? వీరెవరంటే మా అక్క అంటావరకు అది వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. వ్యవహారంలో నీ చుట్టాలకు చెప్పాలి కదా, దాని వ్యవహారానికే పనికి వస్తుంది అంతే. అలాగే నీ అక్క నువ్వు కాదు, నువ్వు మీ అక్క కాదు. అది వ్యవహారిక సత్యాలు అంటారు. ఏమంటారు? వ్యవహారిక సత్యాలు. అది దేవుడు కూడా అంతే, గుళ్ళో ఉన్న దేవుడు కూడా ఏంటి అంటే, గుళ్ళో ఉన్న దేవుడు భగవన్. మన పూర్వీకులు గుళ్ళో దేవుణ్ణి ఎందుకు పెట్టారంటే ఉపాసన చేసుకోవాలి. మనం వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలి. ఇంటికంటే గుడి పదిలం, ఇంటికంటే గుడి పదిలం. గుళ్ళకి వెళ్ళి కొంతమంది చాలా మంది ప్రశాంతంగా కూర్చుని ఏదో ధ్యానం చేసుకుంటారు. కొన్ని కొన్ని గుళ్ళు ఖాళీగా ఉంటాయి, విశ్రాంతిగా ఉంటాయి. నరసాపురం గోదావరి గట్టి ఇప్పుడు ఎలా ఉండలేదు కానీ అక్కడ వశిష్ఠుడు దాపించిన శివుడు ఉన్నాడు. ఇప్పుడు అది ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇక్కడ గోదావరి వచ్చిన ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడు? అక్కడ నంది ఉంటాడు. వీళ్ళిద్దరం అప్పుడప్పుడు అస్తమానం చూసుకుంటూ ఉంటాడు. ఎవడో శివుడు నందేది. ఇప్పుడు జనం వెళ్తున్నారేమో నాకు తెలియదు కానీ పూర్వం అక్కడ జనం ఎక్కివేటివారు కాదు, జనం చేసుకున్నాడు. మన నరసాపురం పూర్వం మన నరసాపురం దేవి దాటేటప్పుడు పక్కన ఉన్నాడు. అది వశిష్ఠుడు, వశిష్ఠుడు స్థాపించాడు అంటాడు. అక్కడ గుడి బాగా మెయింటైన్ చేస్తారో జనం వరకు రోజుకి 5 ఇప్పుడు నాకు సంగతి అది పూర్వం ఎప్పుడు 26 కదా చెప్తున్నారు. అది ఇప్పుడు ఏమైనా వెళుతున్నారేమో మనకు తెలియదు. అది వశిష్ఠుడు స్థాపించి ఎప్పుడు అంటారు. ఆడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం అనుకోండి, అది జపం చేసుకుంటే అక్కడ ఎవరు ఉండరు, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆడిద్దరే ఉంటారు, ఎవడు నంది ఉంటాడు, శివుడు ఉంటాడు, మూడే వాళ్ళు మనం, ఇంకెవరు ఉండరు అక్కడ. జనరల్గా ఆ గుళ్ళకి పూర్వం రోజుకి 5 కంటే వెళ్ళేవారు, కానీ అర్చకులు తలుపులు తీయాలి కాబట్టి టైం తీసుకుంచేవారు. అంటే ప్రపంచంతో మనం అతిగా అయిపోయి అతిగా ఉంటున్నాం, అతిగా ఉంటాం. అసలు దేవుడితోటి మనకు సంబంధం ఉందన్న సంగతి కూడా మర్చిపోయాం కంప్లీట్ గా. సాధన మాట వదిలేని కంప్లీట్ గా మర్చిపోయాం. ఇప్పుడు నేననే బుద్ధి ఉంది, దేవుడి మాట వదిలేయండి. నేననే బుద్ధి అందరికీ ఉందా లేదా? నేననే బుద్ధి లేని వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు అనుకున్నాడు. అది నీకు లోపల నుంచి వస్తుందా ప్రపంచం నుంచి వస్తుందా? నేననే బుద్ధి లోపల నుంచి వస్తుంది కానీ ప్రపంచం నుంచి రావటం లేదు. దాన్ని బట్టి నేనన్న బుద్ధికి మొదలు ప్రపంచం లేదు, నీ హృదయంలో ఉంది. దానికి కామన్ సెన్స్ చెబుతుంది కదా. ఆ నేనన్న బుద్ధి ఎక్కడుంది? హృదయంలోంచి వస్తుంది. నీకు అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. అది హృదయంలోంచి, హృదయంలో ఎక్కడ ఎవడున్నాడు? అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అక్కడ శూన్యం లేదు. శూన్యంలోంచి ఏది రాదు. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నథింగ్లోంచి ఏది రాదు. అక్కడ శూన్యులు, అక్కడ శూన్యం కాదు. అక్కడ ఎవడున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. గుణాలు దాటిన వాడు ఉన్నాడు, అది అధ్యక్షుడు ఉన్నాడు. ఈ సృష్టినంతా నడిపే, పంచభూతాలు నడిపే, జీవకోటి నడిపే అధ్యక్షుడు ఉన్నాడు. మనం దేవుడు లేడు, దేవుడు లేడు అని అనుకుంటాం. మన హృదయంలో ఉన్న దేవుడే మన మనస్సు వెనకాల కూడా ఉన్నాడు. నేను అలా చేసేసామంటే పొరపాటు చేసేదామనుకుంటారు. పొరపాటు దేవుడి మీ చేత ఆ డిక్టెట్ చేసేది, అది తప్పు చేసామని అది తెలుస్తుంది కదా మీకు అనిపి. ఆ టైంలో మీకు జరగవలసింది కాబట్టి మీ మనసుకి అక్కడ మీ మనసు వెనకాల ఎవడంటాడో దేవుడు. దేవుడి మిమ్మల్ని వెనకాల మీ మనసు వెనకాల దేవుడిని నడిపిస్తున్నాడనే సంగతి కూడా మీకు తెలియదు. రమణ మహర్షి గారు సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారంటే, మంచి దేవుడే చెడ్డ దేవుడే, ఆల్ యాక్షన్స్ ఆర్ గాడ్స్ అన్నాడు. అన్ని పనులు దేవుడియే, మంచి పనులు చెడ్డ పనులు అన్ని పనులు దేవుడియే. అంటే చెడ్డ పనులు ఆయన చేస్తున్నాడని కాదు, నీకు చెడ్డ ప్రవృత్తి ఉందనుకో నీ వెనకాలండి. నీ చెడ్డ గుణాలంటే చెడ్డ గుణాలు నీ చెడ్డ గుణాల ద్వారా పని చేయించేవాడు దేవుడు. వాడు మంచి గుణాలు ఉన్నాయనుకో ఆ మంచి గుణాల ద్వారా పని చేయించుడు, ఆడు కీయించుడు లోపల కీయించుడు. అయితే ఆడు మంచి చేశాడు అనుకున్నా ఈ చెడ్డ చేశాడని వెనకాల ఉంది. వెనకాల ఏమన్నాడు దేవుడు. అయితే నీ గుణాన్ని బట్టి ఆడు చేయిస్తున్నాడు స్వతంత్రుడు, ఆడు నీ సొంతంగా చేయించు. అయితే ఆల్ యాక్షన్స్ ఆర్ గాడ్స్ యాక్షన్. నీకెవడని అపకారం చేస్తే ఆడు దేవుడు, నీకెవడని ఉపకారం చేస్తే వాడు దేవుడు, నేను ఎవడైనా పొగిడితే ఆడి దేవుడు, నేను ఎవడైనా తిడితే ఆడి దేవుడు. ఇది మనం ఎంచదంటే ఆడ వెనకాల నాడు తిట్టినోడు వెనకాలన్నాడు దేవుడే, నేను పొగిడినోడు వెనకాలన్నా దేవుడే. ఆడు ఆ గుణాలు ఉన్నోడు చేత అందరి చేత చేయించు, ఆ చెడ్డ గుణాలు ఉన్నోడు చేత చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఆ చెడ్డ గుణాల చేత నేను తిట్టిస్తాడు, ఆ చెడ్డ గుణాల చేత అందరూ తిట్టలేరు. చెడ్డ గుణాలు ఉన్నోడు తిట్టుకున్నారని అందరూ తిట్టలేరు. అప్పుడు ఏం చేస్తారంటే మొన్న మీకు చించినాడు మీటింగ్ లో చెప్పి చించినాడు కదా, ఎక్కడ విశాఖపట్నం మీటింగ్ లో చెప్పాను నాకు మంచితనం అసలు లేదనుకోండి, నాకు మంచితనం లేదని కవర్ చేసుకోవడానికి అందరినీ విమర్శించా ఉంటాను. అంటే అందరినీ విమర్శించడం లేంటండి, నాలో లేని మంచితనం కనపడదని, నాలో ఉన్న లేని మంచితనం బయటకు కనపడదని నా ఉద్దేశం. అది బయటికి చెప్పకుండా అందరినీ విమర్శించా ఉంటాను. అయితే వాడి గురించి చెప్పుకోవడానికి ఆడికి ఒక పాయింట్ లేదు. అంటే ఆడు చెప్పవాడు ఈడు చెడ్డవాడు అని అలా చెప్పగా ఈడు మంచివాడు అనుకుంటారని ఈ ఉద్దేశం, అసలు ఉద్దేశం. ఆడు కూడా చెప్పాలని చెప్పడు. ఆడలోని చెడ్డతనం బయటకు రాకుండా కవర్ చేసుకోవడం ఈ పనులన్నీ చేస్తాడు. ఇప్పుడు చెడ్డపాటు చేత ఏమైనా తిట్టిస్తాడు ఎవడో, దేవుడే తిట్టిస్తాడు. మంచివాడితే తిట్టింది, ఆ చెడ్డ గుణాలు చేస్తే మిమ్మల్ని తిట్టిస్తాడు. ఇదే నాటకం, ప్రపంచ నాటకం ఇది. అప్పుడు ఎందుకు తిట్టిస్తాడంటే మిమ్మల్ని మీరు ఎవరైనా తిట్టినప్పుడు ఎలా ఉంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు ఎలా ఉంటున్నారు, అది మీ బిహేవియర్ ప్యాటర్న్ అండి. మీ బ్రెయిన్ ఏమన్నా బ్యాలెన్స్ చేసుకుంటున్నారా లేదా గంటకు రకంగా ఉంటున్నారా, లేకపోతే యూనిఫారం గా ఎంచుకుంటున్నారు గంటకు రకంగా ఉంటారు అని మీలో ఉన్న ఫారెన్ మ్యాటర్. మన నోటితోటి అన్నం దేనితో తింటాం, నోటితోటి తింటాం. మల విసర్జన నోటితోటి చేయ మలం ద్వారా ఆసనం ద్వారా ఇది నోటితోటి ఏం తింటాం, అన్నం తింటాం. మలం దేనితో విసర్జిస్తాం, మీకు అర్థమవుతుంది, ఆసనం ద్వారా విసర్జిస్తాం. అలా ప్రపంచం ఉన్నంత కాలం నీకు మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది. ఇప్పుడు తినే నోరు ఉన్నప్పుడు మలం బయటకు వెళ్ళడానికి అక్కడ ఉండాలి, ఏది ఆసనం ఉండాలి. మళ్ళీ నోటి ద్వారా మలం ఎలా వస్తుంది, నోరు నీకు ఉన్నంత కాలం ఆసనం ఉండాలి. మళ్ళీ నోటి ద్వారా మలం ఎలా వస్తుంది, ఆసనం ద్వారా బయటికి వెళ్ళాలి. దానికి బయటికి వెళ్ళి ద్వారం ఉండాలి కదా. అయితే నీలో ఫారెన్ మ్యాటర్ ఉంటే ఆయన తిట్టిస్తాడు. నీకు అర్థం అవుతుందా, నీక అది ఆడు ఎందుకు తిట్టిస్తాడంటే మిమ్మల్ని మీరు చట్టుకోవాలి. మీరు ఏదైనా విమర్శలు ఉన్నాయి మీరు అసలు తట్టుకోగల, ఎవడని విమర్శిస్తాడంటే మీరు అసలు తట్టుకోగల శక్తి ఉందా లేదా, ఎవడనా మీకు అసలు ఓర్పు ఉందా లేదా, మీరు ఎంతవరకు సాగించగలరు, మీ సహనం ఉందా లేదా, ఎంతవరకు సాగించగలరు. ఒకవేళ మీరు ఎవరైనా మామూలుగా సహనంగా ఉండగలరు, కానీ ఎవరైనా తిడతాంటే సహనంగా ఉండగలరు లేదా అని టెస్టింగ్ కోసం మంచివాడు చేత ఎలా మంచివాడి చేత తిట్టింది మనం దేవుడు అనుకున్నాడు తిట్టించలేడు. అంటే వాడు చెడ్డవాళ్ళని ఉపయోగించుకుంటాడు. చెడ్డవాళ్ళకి కూడా పని ఉంది లోపల, చెడ్డవాళ్ళకి ఏం పని లేదనుకోకండి. చెడ్డవాళ్ళ దుర్మార్గులకి ఏం పని లేదని అనుకోకండి. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా బంగారానికి రంగులు అవ్వాలంటే ఇప్పుడే పెట్టాలి. బంగారానికి రంగులు అవ్వాలంటే నిప్పుడే పెట్టాలి. నిప్పుడే పెట్టేది బంగారం రంగు వస్తుంది. అలాగే మీకు మీ మనసుకు రంగు తీసుకురావడానికి భగవంతుడు చెడ్డోళ్ళు ఉపయోగించుకుంటాడు. అది మీకు నిప్పుడే పెడతా ఉంటాం. అంటే మీరు మీకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం. మీరు ఏమంటారు? మీకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం. అంటే మీకు మీ ఫారిన్ ఆ చెడ్డం ఎందుకు ఉపయోగించుకుంటాడంటే మీ ఫారిన్ మ్యాటర్ బయటకు వచ్చేయటం. మీ మనసు ఏదైనా ఫారిన్ మీకు అక్కర్లేని గొడవలు మీ మనసులో ఉంటే అది బయటకు వచ్చేయటం. కురిపులో చీము ఉంది, ఆ చీము బయటకు వచ్చినప్పుడు నిప్పుగా ఉన్నా చీము బయటకు వచ్చేయటం మంచిది. అయితే మంచివాడు చేసి చెడ్డ పనులు చేయించలేడు దేవుడు. ఆడి గుణాల ద్వారా చేయిస్తా ఉంటాడు. మంచివాడి గుణాల ద్వారా మంచి పనులు చేయిస్తాడు, చెడ్డవాడి గుణాల ద్వారా అంటే ఆ గుణం ఆడి గుణం ద్వారా ఆడి చేత పని చేస్తా ఉంటాడు. అంతేగాని ఆడేం చెడ్డ చేయమని చెప్పడం. ఆడికి చెడ్డ గుణం ఉంది కాబట్టి అలా చేయిస్తాడు. అంటే చెడ్డవాళ్ళు కూడా అవసరం ప్రపంచంలో. ఎందుకు అవసరం అంటే మంచి వాళ్ళని ఇంకా మంచిగా చేయడానికి, మనిషిని మహాత్ముడు చేయటానికి, మనిషిని మహర్షి కింద మార్చడానికి చెడ్డవాళ్ళ పాత్ర ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. భగవంతుని తెలియకుండా లేరు. ఇప్పుడు ప్లాన్ ఏంటి? కైకేయం ప్లాన్ వేసింది భరతుడిని రాజ్యానికి 14 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాలి. ఎవరు? భరతుడు. ఆడు వనవాసానికి వెళ్ళాలి రాముడు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోతే ఈ భరతుడు రాజ్యం పరిపాలిస్తే మళ్ళీ 14 సంవత్సరాల అనంతరం రాముడు వచ్చిన ప్రధని పరిపాలనకు అలవాటు అయిపోతారు. ఎవరి పరిపాలనకి? ఈ భరతుడి పరిపాలనకి. అప్పుడు తిరిగి రాముడు వచ్చిన వద్దు అయ్యి బాగా పరిపాలిస్తున్నాడని చెబుతారు. మొత్తానికి రాముడు పేడ వెళ్ళిపో. అది చాలా తెలివైంది. ఎవరు? కైకేయి. చాలా గట్టికారి. అదే వాడు అలా ప్లాన్ వేసింది అనుకో. అంటే భరతుడు వస్తాడు చాలా సంతోషం. భరతుడు జ్ఞానమోహన్ ఇంటికి వెళ్ళాడు. వాడు జ్ఞానం ఈ గొడవలు జరిగినప్పుడు వాడు లేడు ఇక్కడ. భరతుడు పుట్టి వాళ్ళు జ్ఞానమోహన్ ఇంటికాడికి వచ్చేటప్పటికి వాడు చాలా ఇంత ముఖంతో చెప్పింది. నీకు ఇలా రాజ్యం సంపాదించి పెట్టాను, 14 ఏళ్ళు నువ్వు పరిపాలన చేయాలని పెద్ద ముఖం పెట్టి చెప్పింది. సంతోషంగా చెప్పింది. అప్పుడు ఇది తల్లి చెప్పేవారు కానీ తెలియదు. అది గొడవ తెలియదు వాడికి. అయోధ్యలో లేడు. అయోధ్యలో లేడు. అప్పుడు వాడు నాకు రాజ్యం వద్దన్నాడు. నాకు రాజ్యం వద్దన్నాడు. ఎప్పుడైతే మనకు ఏదైనా పీడకర వచ్చింది అనుకోండి, అనుకోండి పీడకర వచ్చే మెరుపు రాగానే తల ఇలా తిప్పుకుంటాం. అయ్యో ఎంత చెడ్డ కర వచ్చిందంటే అనుకోండి, అనుకుంటాం కదా. మెరుపు రాగానే ఇలా ఇలా తల చెప్పుకుంటాం. ఆ పీడకల అబద్ధమైనా దాని ప్రభావం అరగంట గంట ఉంటుంది. చెడ్డకల వచ్చినప్పుడు ఎరుకు రాగానే చెడ్డకల మీకు తెలుస్తుంది. తెలిసిన దాని ప్రభావం ఒక గంట ఉంటుంది. అలాగే భరతుడి తల్లి కూడా ఎప్పుడైతే ఆ రాజ్యం నువ్వు సంపాదించిన రాజ్యం నాకు వద్దంటాడో అప్పుడు ఆవిడ ఊహలన్నీ. ఎవరు ఊహలు? కైకి ఊహలు అన్నీ చెడ్డకాల నుంచి బయటకు వచ్చినాడు తల ఇలా చెప్పుకుంటాడు. ఒకసారి ఆవిడ ఏంటి ఇన్ని ప్లాన్ చేసి అన్ని ఒక్కసారి కూలితేనేంటి అని అప్పుడు ఇలా ఎలా అనుకుంది. అంటే ఏదో చెడ్డకాల అయిపోయింది. భర్తలు అలా అంటాడు ఊహించలేదు కదా. అంటే ఎలా అనుకుని ఏదో చెడ్డకాల వచ్చింది, వెళ్ళిపోయింది, చెడ్డకాల వచ్చింది. అంటే ఆవిడ ప్లాన్లన్నీ ఒకసారి కూలిపోయింది. ఆవిడ చాలా ప్లాన్ చేసింది కదా. అప్పుడు ప్లాన్లన్నీ పేక ముక్కలతో మనం కోట కట్టవచ్చు. కోట కట్టవచ్చు. గాలి గట్టిగా గాలిస్తే ఊడిపోతుంది. సరిగ్గా అది ప్లాన్లన్నీ నాకు రాజ్యం అక్కర్లేదని మొత్తం కూలిపోయి అని ఇలా తల చెప్పుకుంది. అంటే ఏంటి ఇలాగ మనం ఇలా అనుకున్నాం ఇలా జరుగుతుంది మొత్తం మన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోయాయి. కైకి కూడా ఇప్పుడు కైకి లాంటి ఆడవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు కైకి లాంటి ఆడవాళ్ళు ఎందుకు ఉండాలంటే కైకి రజోగుణం. కైకి అంటే రజగుణం మంది కొంతమంది ఆడవాళ్ళు చెయ్యాలంటే చేస్తారు, మానవాళ్ళు మానేసేది దొన్నికిన లాగా అక్కడ ఇందిరాగాంధీ అటువంటిది. ఒక మగ ఆవిడ చెయ్యాలని ఏదో పని అనుకుంది అనుకోండి, మన ఆవిడ ఇంకెవడా చెప్పిన చేసే పడదు, చేయకూడదని అనుకుంటే ఇంకెవరు రికమెండేషన్ చేయవచ్చు. మన ఇందిరాగాంధీ సరిగ్గా టైట్లని అటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉండాలి. ఇప్పుడు కైకి అక్కర్లేదు అనుకోకండి, కైకి దేవుడు కైకి ఉందని దేవుడికి తెలిసినా తెలియదా? తెలుసును. మరి దేవుడికి తెలిసిన కైకి ఎందుకు పెట్టాడు? కైకి ద్వారా ప్రపంచం నడవాలి, ప్రపంచాన్ని నడిపించాలి కదా. కైకి లేకపోతే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒకవేళ మంచి చేయాలంటే ఆ భర్త చెప్పిన పోరా అంటారు, చెప్పేరా అంటారు, చేశారు సార్. ఒకవేళ ఎవరికైనా మంచి చేయాలనుకున్నారనుకోండి, మంచి చేయాలనుకుంటే ఇది ఏదైనా ఖర్చు ఎక్కువైపోతుందని భర్త అడాలనో చెప్పారో ఎలా చెప్పారు ఎదుర్కొన్నారని వస్తారు. అంటే మంచి చేసిన ఎలా చేస్తారు, చెడ్డ చేసిన ఎలా చేస్తారు? అయితే ఇప్పుడు ఈ రామాయణ కథ ఎవరు నడిచారు? మీరు చెడ్డగానికొచ్చు కైకిని దేవుడు ఒక కథ నడిపి ప్రపంచాన్ని అలా రామాయణం నడిపించింది కైకి. రామాయణం లేకపోతే కైకలు, కైకి లేకపోతే రామాయణం లేదు. కైకి అంటే కొమ్ము లేని గిత్తకని ఉండేది, అది గిత్త కానీ కొమ్ములు లేవు తాను. గురుగారు కైకి లాంటి వాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెడ్డ చేయాలన్నా చేసేస్తారు, ఒకవేళ మంచి చేయాలనుకుని ఇంట్లో వాళ్ళందరూ అడ్డొచ్చి చేసేస్తారు. లేదా నా వాట నాకు మంచి ఇచ్చేయమంటారు, అసలు కాదుకూడదు చేయడానికి లేదంటారు. అది అయిపోయింది నా వాట అయితే నాకు పడైంది నేను బయటకు పోతాను. 100 ఎకరం ఉంది కదా, నా ఇరవై ఎకరం నాకు పడైంది బయటకు పోతాను. అది తక్కువ వాళ్ళు కాదు, ఇప్పుడు ఉన్నారు కైకి లాంటి వాళ్ళు. అంటే భగవంతుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు కై, మరి కైకిలాగా ఇది ఉపయోగపడలేదు. ఎవరు లక్ష్మణుడు భార్య పేరు ఏం పేరు? సుమిత్ర. ఆవిడ పేరే సుమిత్ర, గొప్ప పేరు అది. ఆవిడ పేరు ఆవిడ ఆవిడ రాముని బయటికి పొమ్మని భగవంతుడి పేరేపించిన ఆవిడ పొమ్మని అందం ఎవరు సుమి, ఆవిడ పేరే సుమిత్ర. ఇంకా ఆవిడేమంటుంది, సోల్పడి కైపు దొరికింది రా భగవంతుడికి, ఆవిడేమో నడిపించేసింది రామాయణం అంతా నడిపించి. అయితే కైకి కూడా అవసరం మనకి ఇక్కడ, లేదా ప్రపంచం నడవదు అది నేను చెప్పేది. వాళ్ళు ఏదైనా మంచి చేయాలనుకో చేస్తారు, చెడ్డ చేయాలని అలా చేస్తారు. ఆ గాంధీ గారు మనం అటువంటి గుణాలు ఎవరికి అంటే అసలు యాక్షన్లోకి వచ్చేటప్పటికి 42 కానీ 42లో కిచెన్ గా చేయడం మనం పెట్టారు ఎక్కడ బాంబేలో. అంటే మన ఇంగ్లీష్ వాళ్ళందరినీ మన ఇంగ్లీష్ వాళ్ళందరినీ ఇండియా విడిచిపెట్టి వెళ్ళిపో మనం. అంటే 42లో బాంబేలో తీర్మానం చేశారు, 42 ఆగస్టులో. ఏమంటే బ్రిటిష్ వారు ఈ దేశంలో ఉండటానికి ఇవ్వలేదు, మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. దాన్ని క్విట్ ఇండియా అంటారు, క్విట్ అంటే పొమ్మని, క్విట్ ఇండియా అంటే మా దేశాన్ని విడిచిపెట్టేసి పొమ్మని, క్విట్ ఇండియా తీర్మానం. అప్పుడే చాలా మంది చచ్చిపోయారు, అప్పుడే భీమవరం తాలూకాలో 45 రాజులు చచ్చిపోయారు, చాలా చోట్ల చచ్చిపోయారు, మొత్తం దేశం మొత్తమే కొన్ని 1000 మంది చచ్చిపోయారు ఆ క్విట్ ఇండియా తీర్మానం. తర్వాత 4 రోజులు జనం చచ్చిపోయినప్పుడు తర్వాత జైల్లో పడేసరికి గాంధీ గారిని వెళ్ళినే తర్వాత 4 రోజులు జనం చచ్చిపోతున్నారని ఉద్యమం ఆఫ్ చేయమన్నాడు. ఇప్పుడు రాజీవ్ పడేసారు వాళ్ళు ఈయంకుడే, ఎవరు ఈయంకుడు? గాంధీ గారు ఈయంకుడే. గాంధీ గారి కొడుక్కి రాజీవ్ పడేసారి పూజను చేశారు, ఈ కిచెన్ ఇండియా తీర్మానం తప్పన్నాడు. ఎవరు? రాజీవ్ పడ ఈయంకుడు. అది ఇంటికి పోమన్నాడు వాళ్ళు ఈయంకున్నారు. ఇంటికి పోమన్నాడు. తర్వాత రాజగోపాలరాజు గారు చెప్పింది నెహ్రూ ఒకడు మౌలన అబ్దుల్ కలాం అజాది కూడా ఆళ్ళు పెద్ద పేరున్నవాళ్ళు కాంగ్రెస్ ఆళ్ళు పెద్దవాళ్ళు కదా ఆళ్ళు నెహ్రూ ఇది రాజగోపాలాచారంత అలా చెప్పకుండా ఇది కిటిండా ఉద్యమం ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు అంత ముఖ్యం కాదు అని చెప్పారు ఆళ్ళు చెప్పారు పటేల్ మటుకు చెప్పలేదు పటేల్ అనుకోలేదు ఈ నెహ్రూ గారు అయ్యద్దు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతారు కాదు మంచిది కాదు ఆ ఉద్యమం వాళ్ళు చెప్పారు చెప్తే ఏమన్నాడంటే ఎవరో ఇది కైట్రాంటాడు కొన్ని కొన్ని సందర్భాలు గాంధీ కూడా ఏమన్నాడంటే ఇఫ్ యూఆర్ సో టిమిటీ గెట్ అవుట్ ఆఫ్ ది కాంగ్రెస్ అది పెద్ద నాయకులు నెహ్రూ వాళ్ళని నీకు భయం వేస్తాను మనం పేల్చేస్తాము నీకు భయం వేస్తాను నీకు ప్రాణం నిలబెట్టుకోవాలి రోజు పప్పు అన్న మాగా ఆవకాయ వేసుకుని రోజు పప్పు అన్నం తినాలంటే తప్పే కదా వెళ్ళిపోండి మీరందరూ వెళ్ళిపోండి నీకు భయం అసలు ప్రాణం పోతుంది నాకు భయం లేదా అది వద్దన్నారు మీరు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోతే ఎవడో చచ్చిపో ఎవరు మీ ఇంటికి వచ్చి ఎవడో చంపడు కదా ఉద్యమంలో ఉన్నాడు చంపుతాడు కానీ అంటే మీకు భయం వేస్తానే మీరు వెళ్ళిపోండి మీరు అందరూ పోయినా మాట్లాడు ఉద్యమం నేను ఒక్కడే నడిపేస్తాను వాడికి కైకి లక్ష్యాలు పడుతున్నాయి ఇది ఆర్ సోటిమిటీ కట్టడది కాంగ్రెస్ కానీ మీరు భయం వేస్తుంటే బలవంతాన్ని చచ్చిపోము నేను అలాంటాను ఇప్పుడు తుపాకులు పెరుస్తున్నారు బతుకున్నాడు బతుకుంటాడు చచ్చిపోయాడు చెప్పలేండి అది అంటే మీకు భయం వేస్తుంటే మీరే వెళ్ళిపోండి నాకు అర్థం లేదు మీరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఉద్యమం నడిపేస్తారు అంటే గాంధీ గారిలో రెండు గుణాలు ఉన్నాయి ఆయనకి తిండి కాంక్ష లేదు ప్రాణ కాంక్ష లేదు ఆయనకి తిండి మీద అసలు కాంక్ష లేదు హిందీ మీద అసలు కాంక్ష లేదు ప్రాణం మీద అసలు లేదు నా ప్రాణాన్ని కాపాడుకోవాలి ఏదో ఉండేది బాగా బతకాలి జాగ్రత్తగా ఉండాలని అది ఏమి లేదు వాడు ఏ గంటలో ప్రాణం పోయినా సిద్ధంగా ఉన్నాడు ప్రాణం పోవడం అంటే ఈ మిస్టర్ నెహ్రూ అండి అయ్యా ఇఫ్ యూఆర్ సో ఇమీడియట్ అంటే కాంగ్రెస్ మీకు మిమ్మల్ని బలవంతాన్ని ఇక్కడ ఉద్యమంలో ఉండమంటాం లేదు వాడు పెద్ద నాయకులు ఆయనతో సమాధానం పైగా మనం చిన్నవాళ్ళు కాదు మీకు అంత భయం వస్తాయంటే మిమ్మల్ని బలవంతాన్ని ఇక్కడ కూర్చోబెడతా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయింది ఇళ్ళకి వెళ్ళిపోయి మామూలు పప్పను కదా మా ఎదురు వేసుకుని ఆకలి ఎదురు తిన్నాను ఇంటికి వెళ్తే ఎవరితో మీ ఇంటికాడికి మీ వచ్చి ఎవరితో రోడ్డు మీద అలరి చూస్తే చంపుతారు కానీ రోడ్డు మీద ఆందోళన చేసి కూడా చంపుతారు కానీ ఇంటికే వెళ్ళి ఎవరైనా చంపరు కదా పోలీసులు ఇఫ్ యూఆర్ సో ఇమిడియట్ కట్టడదు కానీ నిద్రే కదా భయం వచ్చేవాళ్ళు వెళ్ళిపోండి నాకు చెప్పక్కర్లేదు కానీ నేను మాన్న ఉద్యమన్నాడు కానీ రాజగోపాలరాజు గారు ఇంటికి వెళ్ళిపోయాడు పొమ్మన్నాడు అని ఇయ్యకండి పొమ్మంటే పోయాడు కానీ లెక్కలు ఏంటంటే నెహ్రూ గారికి పదం అంటే ఇష్టం మంచి మంచి పదం ఏదో క్లిష్టం ఉంటుంది కదా ఆయనకి పదం అంటే బాగా ఇష్టం ఎవరికి నెహ్రూ గారికి ఆయనకు తెలిసి గాంధీ గారిని విడిచిపెట్టేస్తే మనకు పదం రాదని తెలుసు అది ఏమనంటే ఏమైనా మాట వరుసుకున్నాం ఎవడో ఉద్యమం మంచిదని మాట వరుసుకున్నావు నిజంగా అన్నది నీతోటి పాటు ఉంటారు ఎందుకన్నాడంటే గాంధీ గారిని విడిచిపెట్టేస్తే ఆ రోజుల్లో ఎవరికి పదవి రాదు పోడు అన్నపూర్ణ రెవెన్యూ మంత్రి అని గాంధీ గారు చెప్తే అన్నపూర్ణ రెవెన్యూ మంత్రి ఇచ్చేవలసిందే అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యే 1946లో ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారు నెహ్రూ అప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్లో మెజార్టీ లేదు ఎవరికి పటేల్కి పెద్ద మెజార్టీ ఉంది నెహ్రూకి మెజార్టీ లేదు ఏదో జీవితం పొడుగునే మనకు కూడా ఉంటున్నాడు ఈ ముసలివాడికి ఆడికి ఇప్పించాలన్నది ప్రధాని ఈ ముసలివాడికి ఏం అక్కర్లేదు రండి గడ్డి పడక అక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు ఆయన నెహ్రూ గారు కూడా ఉన్నాడు అప్పుడు ఎంపీలందరూ పటేల్ కావాలని చెప్పారు ఎంపీలందరూ రెండు వంతులు వెనకాల పటేల్ వెనకాలంటే ఒకవంతే నెహ్రూ గారు ఉన్నాడు అప్పుడు ఆ గాంధీ గారు పిలిచాడు పటేల్ ఇద్దరు పైకి ఒకటి ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఇప్పుడు మెజార్టీ నీకే ఉంది గాంధీ గారు ఓపెన్ కానీ మెజార్టీ మటుకు నీకే ఉంది కానీ అతను ఈ ప్రధానమంత్రి కోసం కనిపెట్టుకున్నాడు అంచేత మెజార్టీని బట్టి న్యాయం ఇస్తే నీకే ఇచ్చాడు నువ్వు నా కోసం ఉప ప్రధానిగా ఉండి ఇద్దరు ప్రధానమంత్రిగా ఉండలేదు ఇద్దరు ఎలా ఉంటారు పోస్ట్ ఒకటి ఇద్దరు ఎలా ఉంటారు అంటే నువ్వు ప్రధానమంత్రితో సమానమే నువ్వు ఉప ప్రధానిగా ఉండవు అతను ప్రధానిగా ఉంటాడు నా మీద నీకు గౌరవం ఉంటే అలా చేయన్నాడు అప్పుడు పటేల్ ఉదాహరణగా అన్నాడు ఏమంటే నాకు మెజార్టీ ఉన్నా అన్నమాట ఏదో నాకు మెజార్టీ, మీ మీద గౌరవం ఉంది, మీ మాట నేను గౌరవిస్తాను, ఆయన చేసేది
అలా వెళ్ళండి ప్రధాన.
పది మంది ఎంపీలు ఉంటే 80 మందిని పట్టుకెళ్తారు. అంటే ఆ రోజుల్లో అతను స్ట్రాంగ్ మ్యాన్. ఎవరు పటేల్? స్ట్రాంగ్ మ్యాన్. బుడబక్కల మాటలు ఏం చెప్పడం, ఉపన్యాసాలు ఎక్కడ చెప్పినా అరగంట కంటే ఎక్కువ చెప్పడం, ఎంత పెద్ద మీటింగ్ అయినా అరగంట ఎక్కువ సబ్జెక్ట్ చెప్పడం. అవునంటే అవునంటే అవునని చెప్తాడు, కాదంటే కాదని చెప్తాడు. మూడో మాట చెప్పడు అసలు పటేల్. ఏమంటా అంటే మూడో మాట నువ్వు చెబుతున్నావంటే నీ దగ్గర లిటిగేషన్ ఉన్నట్టాను. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు గిన్నూరులో, ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు. మీరు ఏమంటా మీ గడ్డపార, మీరు మీ గడ్డపార 2 రోజులు వాడికి ఇచ్చేస్తాం, మాకు గడ్డపార అవసరం వచ్చింది, 2 రోజులు ఇచ్చారు, 2 రోజులు వాడికి మీ గడ్డపార మీకు ఇచ్చేస్తామంటే తప్పేమో, మాకు గడ్డపార లేదని చెప్పొచ్చు, ఏమంటే మీకు ఇవ్వనని చెప్పొచ్చు, ఇవ్వనని చెప్పడం మీకు అర్థమవుతుందా? ఇవ్వని ఇస్తానని చెప్పడం. అది ఏం జరిగిందంటే అది ఏం మనం గడ్డపార అడుగుతాం కదా. ఈ లోపల మనం ఇస్తానని చెప్పడం ఏమైనా మనకు చిరాకు వచ్చేసి ఆ మాటలు వెళ్ళాక వెళ్ళిపో మన ఇంటికి మనం అవునని చెప్పడం. ఎస్ అని చెప్పినా పర్లేదు, నో అని చెప్పినా ఎస్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే లేదన్న మాట నోటు రాకుండా మనకే సీరియస్ ఎలాగ వచ్చి వెళ్ళిపోవాలి. ఇదంతా గడుసూళ్ళు. ఇది ప్రపంచం లెక్కలు ఏంటంటే గడుసూళ్ళు. అదే పట్టిన చెప్పాడు, నువ్వు ఎస్ అని చెప్పి చెప్తే ఎస్ అని చెప్పు, లేకపోతే నో అని చెప్పు. ఆ రెండు చెప్పకుండా నువ్వు కాలక్షేపం చేస్తానంటే నీది లిటికేషన్, నీ లోపల ఏదో లిటికేషన్ మైండ్ మీద అన్నాడు. అంటే చిప్రి పెట్టి లిటిగేషన్ అంటే ఏదో చిప్రి పెట్టి మనసు మీద ఎక్కడున్నా. అది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏదో గొడవ కింద వచ్చింది, ఏదో సందర్భంలో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనం చెప్పుకునేది అంటే ఇప్పుడు నేననే బుద్ధి మనకు పోయింది అనుకో, మనం ఎక్కడ కలుస్తాం? భగవంతుడిలోనే కలుస్తాం, ప్రపంచంలో కలం. అది నిద్దట్లోనే ప్రపంచం లేదు, ఇది చైతన్యం ఎక్కడుంది? నిద్రలోనే ప్రపంచం లేదు కదా. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం, అక్కడ ప్రపంచం ఎక్కడుంది? నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మనసు ఉంది అక్కడ, మనసు లేదు కానీ అనుభవం ఉంది. మనసు లేదు కానీ అక్కడ మనసు లేకపోతే ఏముంది అక్కడ? అనుభవం ఉంది. అనుభవం బాగా నిద్ర పట్టిందని చెబుతున్నాం, బాగా నిద్ర పట్టిందని అక్కడ మనసు లేదు. అక్కడ మనసు అనేది లేదు. నీకు నిద్రలో మనసు ఉండేది నిద్ర అవుతుంది, అది నిద్ర అవ్వదు. నిద్రలో మనసు లేదు, నువ్వు మెలకు వచ్చాక చాలా బాగా నిద్ర పట్టి అంటే నిద్ర బాగా పట్టిందని మనసు లేనప్పుడు కూడా నీకు అనుభవం. అలాగే నీకు తెలియపోయిన దేవుడు ఉన్నాడు అక్కడ. గీత భారతంలో వ్యాసుడు అన్నాడు, కర్ణుడు అర్జునుడి చేతిలో చెప్పి చచ్చిపోయాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? కర్ణుడు అర్జునుడు చంపేసి అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు అంటారు. వ్యాసుడు చెప్తాడు కర్ణుడు చచ్చిపోవడానికి 100 కారణాలు ఉన్నాయని. అలాగే ఏదైనా ఎక్కడైనా చెడ్డ జరిగితే దానికి 100 కారణాలు ఉంటాయి అని చెప్పి కర్ణుడు చచ్చిపోయాడు. ప్రజలు ఏం చెప్పుకుంటున్నారంటే ఏదో అర్జున్ చంపేశాడు, అర్జున్ వాళ్ళు చచ్చిపోయాడు. అర్జున్ ఎవడు చంపడాడు? అర్జున్ కంటే గొప్ప వీరుడు ఎవడు? కర్ణుడు. అంటే ఆడికి చాలా శాపనాకారాలు ఉన్నాయి ఎవడికి. తర్వాత ఆడికి ఏదైనా అడిగితే ఇచ్చేసే గుణం ఉంది. ఇప్పుడు వాడు అన్నం తింటాం కూర్చున్నాడు అనుకోండి, మీరు వెళ్ళి అన్నం అడుగుతాడు, ఉపవాసం నీకు అన్నం ఇచ్చేస్తాడు. ఆడు చదివితే ఆడు ఖర్చు పెట్టడానికి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు డబ్బడితే మరి ఈ 100 రూపాయలు మనకు అవసరం లేదు కదా, ఎలాగైనా 100 ఇచ్చేస్తాడు. ఎవరైనా కలపలేని వాళ్ళు ఏమంటే మీ ఇల్లు కట్టుకుంటున్నా కలప ఏమంటే నిజంగా అయితే కలపలేదు అనుకోండి, మా ఇల్లు ఇప్పించి పట్టిపోండి మా కలప అంటారు. కర్ణుడిలా అంటాడు అసలు భారతనాయుడు అంత బాగా చేసాడు. మన మనిషికి రెండు చేతులు మనం దానం చేయాలంటే ఆడు వెయ్యి చేతులు తోటి చేస్తాడు కట్ట. ఇంకో గంటలో ఇవన్నీ ఇచ్చేస్తాంటే బతకడాలా ఉంటుంది కూడా నీకు తెలియదు. సూర్యుడిచ్చిన కవచకుండాలు కూడా కవచకుండాలు ఇచ్చేస్తే మనం తేలిక చచ్చిపోతామని తెలుసుకుండా కవచకుండాలు అడిగితే ఇచ్చేస్తాడు. ఇంద్రుడు వచ్చి అడిగితే కవచకుండాలు ఇచ్చేస్తాడు. ఇలాగా ఆడి ఒక కారణం వల్ల అర్జునుడు ఎవడాయని చంపడానికి ఆడి ఒక కారణం వ్యాసుడు అద్భుతంగా చెప్పాడండి. ఆడి ఒక కారణం వల్ల వంద కాడి చాలా శాపనాకారం ఉన్నాడికి ఎవడికి ఆడి వంద కారణాల వల్ల కర్ణుడు చచ్చాడని చెప్పాడు. ఈ అర్జునుడు అంత కర్ణుడు ముందు ఎన్ని శాపనాకారాలు ఉన్నా చివరి కృష్ణుని మాయ చేయలేకపోతాడు చావలేదు. ఆడికి ఎన్నో శాపనాకారాలు ఉన్నా చివరి కృష్ణుని మాయ చేయకుండా ఆడు ఆడు చావడు. ఎన్ని శాపనాకారాలన్నా ఒక ఆయన ఉడిచిపెట్టేవాడికి ఈయన చంపేయడానికి వచ్చేస్తాను ఎవరిని అర్జునుడు. అది నిజంగా చంపేస్తుంది. అప్పుడు కృష్ణుడికి ఏం చేయాలో తెలియలేదు. అది అది చంపేస్తుంది అంట. కృష్ణుడు కూడా ఆఫ్ చేయలేడు ఆయుధాన్ని. ఏం చేయాలో తెలియదు వచ్చేస్తాను ఇంకొక నిమిషం చచ్చిపోతాడు అంటే రథానికి కింద తొక్కేశాడు. అది ఎక్కడ గురి పెట్టాడు ఆయుధాన్ని కృష్ణుడు యొక్క కర్ణుడు వీడి పీక్కి ఊరిపెట్టాడు. ఎవరి పీక్కి అర్జునుడి పీక్కి. ఒక అడుగు కింద గెంపేశాడు రథాన్ని. ఆ ఆయుధం వచ్చి వీడి కిరీటాన్ని ఎత్తిపోయి ఇన్ని శాపనాకారాలు ఉంటే నీకు అర్థమవుతుంది కదా వీడు ఈ టక్కర ఈ టక్కర కూడా మాయ చేయకుండా చావలేదు. అది అది పేరే మాయ. అది కృష్ణుడి పేరే మాయ. ఇన్ని శాపనాకారం ఆడు చావలేదు. మరి చెవుడికి వచ్చాడు భగవంతుడు గారిని మాయ చేయకూడదు. ఆయనే మాయ చేయలేకపోతే ఈడే రథం తొక్కేశాడు. ఇంకో రథం కిందకు తొక్కేశాడు. మా ఇంకో ఉపాయం లేదని ఆడు లేదా అర్జునుడు చంపించలేదు చంపలేదు. అడిగి ఎక్కడైనా భక్తులకి భగవంతు భక్తులకు ప్రాణం ఇస్తాడు. ఎవరో కృష్ణుడు అందులో భక్తులను భక్తుల్ని రక్షించాలనే గుణం ఉన్నాడు. నువ్వు మాకు ఉంచి పొరపాటు చేస్తున్నావు అని ఆలోచించు. నువ్వు దేవుడు అని చెప్పుకున్నా ప్రజలందరూ నేను దేవుడికి చెప్పడానికి పూజిస్తున్నాను కదా నేను మా గురించి నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నావు అంటాడు. అంటాడు నీ పాండవులు చచ్చిపోయాక నేను బతుకుంటే ఏంటన్నాడు. అది భక్త కృష్ణుడు గారు ఇంకో మాయ గారు ఇంకో మంచి గుణం ఉంది. తన శరీరం కంటే భక్తుల శరీరాన్ని బాగా చూసుకుంటాడు. అది మాలోని మంచి మంచిగా చెప్పుకోవాలి కదా. ఇక్కడేమో మాయ మాటలు చెప్పాలని చెప్పుకోను కానీ మంచి మంచిగా చెప్పుకోవాలి. మంచి మంచిగా చెప్పుకోతే మనం ఏదో దోష బుద్ధి ఉందని అర్థం. మంచి మంచిగా చెప్పుకోమనుకోను మనం ఏదో చెడ్డ బుద్ధి ఉందని అర్థం. కృష్ణుడికి ఔన్నత్యం ఉంటాడు ఔన్నత్యం ఉందని ఒప్పుకోవాలి. లేదా మనకు చెడ్డ బుద్ధి ఉందని అర్థం. ఒక మనిషి యొక్క ఔన్నత్యం మీరు గుర్తించలేకపోతున్నారనుకోండి మీరేదో దోషం ఉంది. అదే రమణ మనిషి గారు దానికి ఏమంటారంటే నేను చెప్పినట్టు చెప్పకుండా కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు కొంతమంది చెవులు ఉండి వినలేరు. కొంతమంది కళ్ళు ఉంటాయి చూడలేరు కొంతమంది చెవులు ఉంటాయి వినలేరు. కళ్ళు ఉన్నా కళ్ళు లేని వాళ్ళతో మనం చెవులు నా చెవులు లేని వాళ్ళతో సమానం. సరే భగవాన్ అంటాడు చూడ కొంతమంది కళ్ళున్నా గుడ్డి వాళ్ళతో సమానం కొంతమంది చెవులున్నా చెవులున్న వాళ్ళు చెవుటి వాళ్ళతో సమానం. ఉన్నా ఎంచుకని వాళ్ళ అనవసరం వాళ్ళకి. ఇప్పుడు ఎందుకీ మనం ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నాం ఈశ్వరుడికి దూరంగా ఉంటున్నాం. ప్రపంచం కనుక మనం అయితే దగ్గరగా ఉన్నా పర్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చి ప్రపంచంలోకి మనం వచ్చామనుకోండి ప్రపంచానికి దగ్గరగా ఉన్నా పర్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం భగవంతుడిలోంచి వచ్చాం బ్రహ్మములోంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం బ్రహ్మములోంచి వచ్చాం. ఈ బుద్ధి నేననే బుద్ధి అందకుంది కదా. ఈ నేనే బుద్ధి నీకు హృదయంలోంచి వస్తుందా ప్రపంచం నుంచి వస్తుందా హృదయంలోంచి వస్తుంది. హృదయంలో ఏముంది బ్రహ్మం ఉంది. హృదయంలో ఏముంది బ్రహ్మం ఉంది. ఇప్పుడు నేనైనా బుద్ధిని ఎక్కడికి పంపాలి? బ్రహ్మంలోకి పంపాలి. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తావు? బ్రహ్మను చింతించకుండా, ఆత్మను చింతించకుండా లోకాన్ని చింతిస్తావు. నువ్వేది చింతిస్తే అది అవుతుంది. ఇది సత్యతకు. ఇప్పుడు నువ్వేది చింతిస్తే అది అవుతావు. నువ్వు చెడ్డ స్నేహాలు చెప్పి చేసి అది చెప్పి మాటలు చింతిస్తావు, నువ్వు అదే అవుతావు. అది అది సూత్రం. అది నువ్వేది చింతిస్తే అదే అవుతావు. ఇప్పుడు నుయ్యి మామూలుగా నుయ్యి కచ్చేవాడు ఎక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్ళాలి. గోడ కచ్చేవాడు పైకి వెళ్తాడు. నుయ్యి కచ్చేవాడు ఏం చేయాలి? కిందకి వెళ్ళాలి. నుయ్యి తల్లికి వెళ్ళాడు, కిందకి వెళ్తాడు. గోడ కచ్చేవాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ గోడ పైకి ఎదుకు వెళ్తాడు, పైకి వెళ్తాడు. అంతే కదా, ఆడు చేసిన బట్టి, ఆడు చేసిన పని బట్టి అంతే. వాడు కిందకి వెళ్ళాలి, ఆడు చేసే పని బట్టి కూడా పైకి వెళ్ళాలి. ఒకవేళ ఆడు చేసిన బట్టే పాడైపోతానంటాడు, ఆడు చేసిన పని బట్టే బాగుపడతా ఉంటాడు. ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు నువ్వు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నేననే బుద్ధి. నీకు దేవుడు లేడా ఉన్నాడా వదిలేండి. అక్కడ నేననే బుద్ధి ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బయట నుంచి రావటం లేదు, ప్రపంచం నుంచి రావటం లేదు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మంలోంచి వస్తాం, అంటే హృదయంలోంచి వస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది? అది హృదయంలోంచి వస్తుంది. హృదయంలో ఏముంది? బ్రహ్మం ఉంది. అంటే ఈ నేననే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మంలోంచి వస్తుంది. ఆ నిరంతరం నీకు ఆ బ్రహ్మ చింతన నుండి వెళ్ళి అక్కడ కలిసిపోతుంది. నువ్వు ఏ చింతన చేస్తున్నావు? నిరంతరం లోక చింతన చేస్తున్నావు. లోక చింతన చేస్తే అక్కడికి వెళ్ళి కలిసి ఎలా కలుస్తుంది? ఇప్పుడు మనం కలకత్తా వెళ్ళాలని ప్రయాణం చేసాం ప్రయాణం అనుకోండి, మెడ్రాస్ రైలు ఎక్కితే కలకత్తా ఎలా తీసుకెళ్తుంది? ఇప్పుడు మనం కలకత్తా వెళ్దామని ఇంటికాడ దిగామనుకోండి, కలకత్తా వెళ్దామని ఇంటికాడ దిగామనుకోండి, ఇంటికాడ బయలుదేరి మనం రైలు కలకత్తా రైలు ఎక్కాలి కానీ మెడ్రాస్ వెళ్ళి రైలు ఎక్కి నేను కలకత్తా వెళ్తున్నా అనుకుంటే ఎలాగ అది ఎక్కడ తీసుకెళ్తుంది? కలకత్తా తీసుకెళ్ళదు, మెడ్రాసే తీసుకెళ్ళదు. నువ్వేది చింతిస్తే అవుతావు. నువ్వేది చింతిస్తావు? నువ్వు లోకాన్ని చింతిస్తా అంటే నీకు లోకం దేహం, లోకం దేహం తప్పించి ఏం అక్కర్లేదు నీకు. ఉండే నువ్వు లేకనే చింతిస్తావనుకో, శరీరం చచ్చిపోతుంది, ఇంకో శరీరం వస్తుంది. ఏం చేస్తావు? శరీరం లేకుండా నువ్వు లోకాన్ని ఎలా చూస్తావు? నీకు శరీరం వచ్చిందంటే దుఃఖం లేకుండా ఎలా ఉండగలవు? నీకు శరీరం వచ్చిందా? నీకు దుఃఖం వచ్చి తీరుతుంది. శరీరం వచ్చాక దుఃఖం ఉండని వాళ్ళంటే ఎవడో లేడు. శరీరం వచ్చాక నేను నూటికి నిలిపాడు సుఖంగా ఉన్నానని చెప్పాడు. ఇక్కడ ఒక్కడు చెప్పండి, ఇక్కడ ప్రస్తుతానికి నీకు దుఃఖం లేకపోయినా దుఃఖం వాయిదా పడతానని నీకు తెలియదు. నీకు దుఃఖం తీసుకొచ్చి కోళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నావు? వచ్చేస్తున్నాడు. ఆ దుఃఖం తీసుకొచ్చామని కూడా భగవంతుడు రెడీగా పెట్టించాడు. 1 or 2 అనేప్పుడు కావాలి వచ్చేస్తారు. నీకు ఇప్పుడు ఎవరికైనా దుఃఖం లేదనుకోండి, వాయిదా పడుతున్నాయనుకోండి, కోర్టులో వాయిదా వేస్తా ఉంటాడు. అలాగే వాయిదాలు పడుతున్నాయి. ఇప్పుడు మీరు లోకాన్ని చింతిస్తుంటే ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం ఎందుకు వస్తుందంటే లోకాన్ని చింతిస్తుంటే మీరు దేహం లేకుండా లోకాన్ని చింతించలేరు కాబట్టి, లోకాన్ని చూడలేరు కాబట్టి దేహం వస్తుంది. మీరు ఇంద్రియాలు లేవనుకోండి, లోకాన్ని ఎలా అనిపిస్తారు? ఇప్పుడు భద్రాచలం మీటింగ్ లో ఒక విషయం చెప్పాను మీకు. ప్రతి మనిషికి వాడి దేహం అంటే వాడి ఇష్టం, బాగా ఇష్టం. ఏం చేసి ఇష్టం? వాడి దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఏమన్నాయి? ఆ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ కళ్ళతో టీవీలు చూడొచ్చు, కళ్ళతో సినిమాలు చూడొచ్చు. మన పేక కాళ్ళతో నడిచి పేకాడుకున్నప్పుడు జరిగెళ్ళొచ్చు. సారా కొడు నోరు ఉంది, నోరు లేకపోతే అక్కడ సారా కొట్టు జరిగింది, సారా తాగొచ్చు. ఇంద్రియాలు మంచిగా ఉపయోగపడతాయి, చెడ్డగా ఉపయోగపడతాయి. మంచిగా ఉపయోగపడతాయి, చెడ్డగా ఉపయోగపడతాయి. అంటే ఆ దేహాలు, దేహం లేకపోతే భోగం లేదు. దేహం లేకపోతే నీకు దేహం లేదనుకోని భోగాలు ఎలా తీర్చుకుంటారు మీరు? భోగం తీర్చుకోవాలంటే దేహం ఉండాలి. దేహం లేకపోతే ఇంద్రియాలు ఉండవు. దేహం లేకపోతే ఇంద్రియాలు ఎలా ఉంటాయి? అయితే మీరు నిరంతరం ప్రపంచాన్ని చింతించడం వల్ల దేహం వచ్చి తీరుతుంది. ఇది దేహం లేకపోతే లోపం లేదు. దేహం వచ్చేది, ఇంద్రియాలు వచ్చేస్తే లోకం వచ్చేస్తుంది. ఇంద్రియాలు ఎందుకు? లోపంలో ఉన్న భోగాలు అనుభవించడానికి. వాడు ఇంకా చక్రంలోంచి బయటకు రాలేదు. నేను చెప్పిన విషయం కానీ వాడు లోకాన్ని చింతించి బదులు నిరంతరం బ్రహ్మమును చింతిస్తాడు అనుకోండి, ఈ నేనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంలోంచి వచ్చింది. బ్రహ్మంలోంచి వచ్చింది. ఇదేది ఎక్కడికి వస్తుంది? అని నిరంతరము చింతించడం వల్ల బ్రహ్మమును నిరంతరము చింతించడం వల్ల ఎక్కడికెళ్ళి కలుస్తుంది? బ్రహ్మం అయిపోతుంది. ఇంకా నీకు దేహం అవసరం లేదు. నీకు దేహం అవసరం లేదు. నీకు లోకం అక్కర్లేనప్పుడు ఇంక దేహం ఇవ్వండి. నీకు అది నీకు లోకం అక్కర్లేదు అనుకోండి, దేహం కూడా నీకు ఇవ్వడం అవసరం లేదు. కాబట్టి దేహం ఆయనకి ఆయనకి ఇవ్వాలని ఇవ్వడం భగవంతుడే. మనకి మన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరాలంటే దేహం ఉండాలి. దేహం వచ్చాను కానీ ఇంద్రియాలు ఉండాలి. దేహం లేకుండా ఇంద్రియాలు ఉండవు. ఆ ఇంద్రియాలతోటి లోకంలోని సుఖాలు భోగాలు ఇదే అనుభవించడానికి ఉండాలి. అంటే నీ కోరికను బట్టి నీకు దేహం ఇస్తాడు. కానీ నీ కోరికలు లేవనుకు నీకు అది దేహం ఇవ్వడం అవసరం లేదు. నీకు ఇప్పుడు నీకు ఏ రకమైన రోగం లేదనుకోని హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఏంటి? అది నీకు ఏ రకమైన రోగం లేదనుకోండి, అది హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఏంటి? నీకు ఏ రకమైన కోరికలు, అది ఏ రకమైన వాసన లేదనుకోండి, భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఓ భగవాన్ అన్నారు, మీరు సుఖాన్ని కోరుకోవటంలో తప్పు లేదు, కానీ అది ఎక్కడ లేదు అక్కడి నుంచి కోరుకుంటున్నారు. ఎక్కడ ఉందో దాన్ని వదిలేశారు. సుఖం ఎక్కడ లేదో లేని చోట చెప్పి ఎక్కడ ఉందో అక్కడ నీ మనసును తిప్పేవాడే గురువు. లేదా గురువు కదా రాక్షసుడు. అడు గురువు కాదని రాక్షసుడాడు. నీ నెప్పుడు కోసం నీకు ఆ భక్తులకు ఏది ఇష్టమైతే అదే చెప్పేద్దామని అనుకుంటే అడు గురువు కాదని రాక్షసుడు. శ్రేయస్సు ప్రేయస్సు. ప్రేయస్సు అంటే మీరు సంతోషించే మాటలు చెప్పడు గురువు. నీకు ఏదైతే ఎంతో కలుగజేస్తుందో, నీకు ఏదైతే నేను కలుగజేస్తుందో అది శ్రేయస్సు. నీకు కేవలం నీకు మీ అహంకారం పెంచే మాటలు చెప్తాడు, అది ప్రేయస్సు. అదేంటది ప్రేయస్సు? గురువు ప్రేయస్సు మాటలు చెప్తాడు, గురువు కాదు శ్రేయస్సు మాటలు చెప్పాలి మీకు. రోజు సినిమాకి అక్కడ కూర్చొని చెప్తాడు, అది గురువు ఎలా వచ్చాడు? సినిమాకి చూస్తే బాగానే ఉంటుంది, అది ప్రేయస్సు మార్గం, అది శ్రేయస్సు కాదు నీకు. మీరు పాడైపోతాడు, ఇంకా పాడైన ఇంకా పాడైపోయిందని చెప్తాడు, గురువు ఎలా అవుతాడు? కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఇదేంటి తెలుసుకోవడానికి ఏంటి పెద్ద తెలియజేయడం అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దేవుడి మాట వదిలేండి. ఇప్పుడు నీకు నేననే బుద్ధి ఉంది. ఆ బుద్ధి నీకు బయట నుంచి రావటం లేదు, ప్రపంచంలోంచి రావటం లేదు, నీ హృదయంలో నీ లోపల నుంచి వస్తుంది. నీ ఎముకల్లోంచి, చేతుల్లోంచి, కాళ్ళలోంచి రావటం లేదు, నీ లోపల నుంచి వస్తుంది, నీ హృదయంలోంచి వస్తుంది. అది నేననే బుద్ధి ఏ హృదయం నుంచి వస్తుందో అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడినే బ్రహ్మం అంటారు. ఆ దేవుడు నీ హృదయం అంటే ఈ రక్తాన్ని పంప్ చేసే గుండె కాదు. నీ హృదయం ఉంది, నేననే బుద్ధి నీ హృదయం నుంచి వస్తుంది. అక్కడ ఎవడున్నాడు? ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో, ఎక్కడైతే వెలుత్ర ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, అక్కడి నుంచి నేలైన బుద్ధి అక్కడి నుంచి వస్తాను. నేలైన బుద్ధి అక్కడి నుంచి వస్తాను. నువ్వు అక్కడికి మనసుని దాన్ని చింతిస్తంటే మనసు ఒకటి జరుగుతుంది. దాన్ని చింత దాన్ని చింతించిన మానేసి లోకాలను చింతిస్తున్నాడు. లోకాలను చింతిస్తున్నావు, లేకపోతే విషయాలను చింతిస్తున్నాడు. వివేక చూడమని శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, విషయ చింతన విషం కంటే ప్రమాదం అన్నాడు. విషయ చింతన విషయ చింతన విషం కంటే ప్రమాదం అని ఎవరు చెప్పారు? ఆచార్యుల వారు చెప్పారు. విషయ చింతన విషం కంటే ప్రమాదం. అంటే విషయాల కంటే మళ్ళీ ఆయన తిరగేసుకున్నాడు పెసరట్టు. ఎవరు? ఆచార్యుల వారు. ముందేలా చెప్పి మళ్ళీ ఆయన పెసరట్టు తిరగేసేసాడు. అంటే రెండు పక్కల కాలం కదా. మళ్ళీ ఏమన్నాడంటే ఆచార్యుల వారు, విషయ చింతన విషయ చింతన విషం కంటే ప్రమాదం అని చెప్పాడు. మళ్ళీ విషయ చింతన కంటే విషయం మెరుగు అన్నాడు. మళ్ళీ ఇచ్చాక విషయాన్ని విషయాన్ని చూస్తే చంపదు, మింగితే చంపట్టు. విషయ చింతన ఇప్పటికే ఆలోచించి చంపేస్తుంది. అయ్యే నింగక్కడ నువ్వు చింతన చేస్తే చంపేస్తుంది. అలాగే మీరు విషయాన్ని చింతన చేస్తే తాగితే చచ్చిపోతారు, తాగితే మీరు చచ్చిపోతారు. విషయ చింతన అలా కాదు, అది విషయాన్ని చింతిస్తుంటే చంపేస్తుంది. అది చూస్తే చంపదు విషయం, ఇది చూస్తే చంపేస్తుంది. అయితే దాని మీద విషయం కంటే విషయంతో పోవచ్చు నాదే పొరపాటు. విషయం కంటే విషయ చింతనే ప్రమాదాలు. అంటే టూ వచ్చింది వాడు, అంటే స్నేహితులు అనండి, ఈరోజులు అనండి, చుట్టాలు అనండి, కానీ ఈ చుట్టాలు ఏదో చేస్తే ఏం చేయరండి వెళ్ళడం చుట్టాలు. చాలా మంది చుట్టాలు చుట్టాలు అది ఏం చేయరు మనకి. మరీ బాగుండదు అనుకుంటే చచ్చిపోయినప్పుడు చూసి వెళ్తారు, అదేనా మరీ అవకాశం. 11 రోజులు కానీ డబ్బు ఉందో లేదని కూడా అడగరు. ఏ చుట్టం చూడడం మీరు ఎలాగా అంటే మిమ్మల్ని చుట్టాలు మర్యాద చేయొద్దని చదువు మాత్రం కొనండి. వాళ్ళింటికి మీ ఇల్లు అంత దూరం, మీ ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా అంతే దూరంలో ఉంచండి. అంటే చుట్టాలు వదిలే మనకు అది తగు మాత్రం కాదు, చుట్టాలు స్నేహితులు అని చదువు మాత్రంగా ఉండి అవి నిజం కాదు. అవి అదంతా డ్రీమ్ స్టెప్పే. అదంటే కళ కళ మేరుకున్న వాడికి కళ మేలుకున్న వాడికి కళ నిజమా, కళలోంచి మేరుకున్న వాడికి కళ నిజమా? ఇది అంతే నిజం. నువ్వు ఇప్పుడు కళ్ళలో ఉన్నావు, అయితే మేలుకొని రాలేదు నీకు ఎక్కడికి బ్రహ్మములు అంచేది నిజంగా కనిపిస్తుంది. మన కళ ఉన్నా చెప్పు కళ నిజం అనుకుంటాను, అంచేది అంతా నిజం అనిపిస్తాను. ఎవరు ఈ స్నేహితులు ఈ రోజు అలా చుట్టాలని నీకు డబ్బు ఉంది అనుకుని డబ్బు ఏది ఉంటే పాండిచ్చు ఉంటే పాండిచ్చు ఏది ఉంటుందో నిజంగా అనిపిస్తాను. నా కళ్ళలో కూడా కళ్ళ మీకు మంచి చొప్పున వచ్చింది అనుకుంటే అంతా నిజమే. ఎప్పుడు వరకు మెరుగు వచ్చేవారు ఇది అన్నది. షేక్స్పియర్ చెప్పాడు, వి ఆర్ టచ్ స్టెప్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ ఇట్స్. అంటే అవన్నీ అబద్దాలు అనుకుంటాం. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన అన్నీ చెప్పినవన్నీ అబద్దాలు అనుకుంటాం. మీకు ఆ మొట్టికాయలు తగినప్పుడు దేవుడు మొట్టికాయలు నాలుగు మొట్టికాయలు ఏడు మొట్టికాయలు వేసినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్పిన మాట నిజం అనుకుంటాం. అంటే ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు బుద్ధిమంతుడు అంటే నీకేదైనా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఫలానా భారత్కి ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాడు. నీకు అర్థం అవుతుందా? మనం భారత రాకుంటే మనం కూడా ఈ కష్టంలోకి వెళ్ళిపోతాం. ముందు జాగ్రత్త పడి భారత ఎలా ఉందో అలా ఉండకుండా ఉంటే ఆడి బుద్ధిమంతుడు. అంటే భారత అంటే భారత అనక ఎదురుకుండా కూర్చుందని భారత అంట. ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎవరికి ఎల్లయికో పొల్లయికో కష్టం వచ్చింది, ఆడికి ఎందుకు అలా కష్టం వచ్చింది ఏదో కారణం ఉంటుంది. అయితే అది మనం అయిపోయినది అయిపోయింది, మనం ఆ కారణంలోకి వెళ్ళకూడదు. మనం ఆ కారణంలోకి వెళ్తే ఆడు ఏది కష్టపడుతుంటే ఆ కష్టం మనకు వచ్చేస్తుంది అని దూరదృష్టి ఆలోచించేవాడు బుద్ధి. ఇటువంటి తెలియచేట రాజగోపాలాచారి ఉన్నాడు. అంటే వాడు ప్రతి వాడు గురువుకి తీసుకుంటాడు, చెడ్డవాడు గురువే మంచివాడు గురువే. చెడ్డవాళ్ళు కూడా గురువులు, ఎందుకంటే మా జోడుకు రాదు, మా జోడుకు రావద్దని అని చెబుతూ ఉంటారు. అయినా మనం ఇళ్ళని మీద పడిపోతూ ఉంటాం. వాళ్ళ తప్పేం లేదు, మేము చేసే పనులు మీరు చూస్తున్నారు కదా, మా జోడుకు రావద్దని అని చెప్పినా మనం ఆ మోహం మీద వెళ్ళి వాళ్ళ నిప్పులోకి వెళ్ళి మిడతల పడినట్టే వెళ్ళి పడిపోతూ ఉంటాం. మంచివాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కూడా గురువులేరు. అంటే వాళ్ళు నోరుతో చెప్పకుండా చెబుతున్నారు మా దగ్గరికి రాకన్నారు. అది వీఆర్ టూ మచ్ విత్ వాళ్ళు, అతిగా ఉంటున్నాం ప్రపంచం తోటి. ఎందుకు సబ్జెక్ట్ ఏంటంటే ప్రపంచంతో అతిగా ఉంటున్నాం. ఏదో దేవుణ్ణి ఎప్పుడైనా తలపెట్టుకున్నా ఏదో మధ్యకాలంలో ఊరగా నంచుకున్నట్టు. ఊరగా ఎందుకు నంచుకుంటారంటే అన్నం ఎత ఒకటాలు ఎత ఒకటాలు అనుకుని అన్నం అవి ఊరగా ఏంటో ఏదో పచ్చడి నంచుకుంటారు. అలాగే మనం ఎప్పుడైనా ఇతవకపోతే ఎప్పుడైనా రామకృష్ణ అనుకుంటున్నాం కానీ లేకపోతే మనకు ప్రపంచం కూడా తెలిసి రాముడు కృష్ణుడు కూడా రాముడు కృష్ణుడు ఎప్పుడైనా అస్తమాన ప్రపంచంతో ఉంటే వెకటగా ఉంటే ఎప్పుడైనా రామకృష్ణ అనుకుంటున్నాం కానీ అది ఇష్టం మీద అనుకోవటం లేదు. ఎప్పుడైనా అనుకుంటాం ఏదో కడుపు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టినప్పుడు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదో రామ రామ అనుకుని మీకు ఇష్టం మీద మట్టుకు అంటారు. వాళ్ళు నాలుగు పోసేసిన అంటాడు. కానీ అనుకోవటం లేదంటే అనుకుంటున్నారు, ఏదో కారణాల వల్ల అనుకుంటున్నారు, కానీ ఆది మీ ప్రేమ వల్ల అనుకోవటం కాదు. మీరు ఎప్పుడు రామ అనుకుంటున్నారు, కానీ అది మీ ప్రేమ వల్ల కాదు, అవసరాన్ని బట్టి. మీ మైండ్ డైవర్షన్ ఏంటది? మీ మైండ్ డైవర్షన్. నేను సబ్జెక్ట్లోకి రాలేదు. భగవద్గీత ఏదో ఒక శ్లోకం చదువుతాం. ఫోర్ వర్డ్ నాలుగు అయిపోయింది, ఫోర్ వర్డ్ లో ఉన్నాం. ఇంకా టెక్స్ట్ లోకి ఎప్పుడు వెళ్తాం? ఇంకా టెక్స్ట్ లోకి ఎప్పుడు వెళ్తాం? ఇప్పుడు వరకు ఫోర్ వర్డ్ చూసాండి. ఇంకా పుస్తకం ఎప్పుడు లేదు, పుస్తకంలోకి ఎప్పుడు వెళ్తాం? దీనికి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని బుక్ రాశాడు ఆ పూర్వపు రోజుల్లో. ఆ పాటలు ఎక్కువ పాడేవాడు. పిలిచింది పిలిచింది మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది పిలిచింది. ఆ గిన్నూరులో ఎప్పుడు పాడేవాడు చిన్న, మా చిన్నప్పుడు ఆ పాట, ఆ సూర్ప్రదార్ అమ్మాయి సత్యవతి ఈ పాటలో. ఆ పిలిచింది పిలిచింది మరో ప్రపంచం పిలిచింది, నడవండి గెంటుకి పోదాం గెంటికి. ఆ శ్రీశ్రీ రాజు గెంటుకి పోదాం, గెంటికి వెళ్ళిపోవడం ఎదరకు. పిలిచింది పిలిచింది మరో ప్రపంచం పిలిచింది పిలిచింది, గొంటుకు పోదాం గెంటుకి పోదాం. ఆ మరో ప్రపంచం ఎవరంటే రష్యా అనమాట. ఆ పాటలు మేము పాడం, ఆ సత్యవతి నేర్పింది. పిలిచింది పిలిచింది మరో ప్రపంచం మరో ప్రపంచం, గెంటికి వెళ్ళిపోతారంట ఒకటి మీద ఒకటి గెంటికి వెళ్ళిపోదాం. ఏ ఆ పాటలకి, ఆ పాటలకి చలంగారు ఫోర్వర్డ్ రాశారు. పుస్తకం ఏమారు రాశారు? శ్రీశ్రీ రాశాడు, పెద్ద కథ ఆయన. శ్రీశ్రీని మహాకథ అని పేరు ఆయనకి. దానికి ఫోర్వర్డ్ చలంగారు రాశారు. కొంతమంది అంటారా పాటలు బాగా ఉన్నాయి, అంతకంటే బాగుంది ఫోర్వర్డ్. ఒకసారి చూడండి, అది పెళ్ళికొడు కంటే తోడు పెళ్ళికొడు బాగుంటాడు. పెళ్ళికొడు పక్కనే బాగా ఇంకో పెళ్ళి ఈడే బాగున్నాడు ఏంటి అనిపిస్తుంది తోడు పెళ్ళికొడు. మహాప్రస్థానం చదివిన వాళ్ళు అంటారే ఇప్పుడు కూడా శ్రీశ్రీ బాగా రాశాను, అంతకంటే బాగుంది అండి చెల్లం గారు. ఒకసారి పూర్వుడు చాలా అందంగా ఉంటాడు. భగవద్గీతకి రామకృష్ణ గారు కామెంటరీ రాశారు, కామెంటరీ రాశారు. ఆయన పూర్వుడు ఆయన రాసుకున్నాడు, ఇంకోళ్ళ చేత రాయించుకోవడం సరసాను. ఇంకోళ్ళ చేత రాయిస్తారు, మరి ఇంకోళ్ళు తగడనుకున్నారో ఏంటో మనకు తెలియదు. ఇంకో రాయటానికి తగరని అనుకున్నాడు ఏంటో, ఆయన రాసేసుకున్నాడు. ఎవరు? రామకృష్ణ గారు. ఆయనకి భాష అంటే ఎక్కువ ఇష్టం, చాలా మ్యూజికల్గా ఉండాలి. ఇంగ్లీష్ భాష చాలా క్లాస్గా ఉండాలి, మ్యూజికల్గా ఉంటాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఫోర్వర్డ్ ఇంకోటి చదివి రాయిస్తాడు, ఇంగ్లీష్ బాగా పోతే ఆ పుస్తకం అందం పోతున్నాడు. అంటే ఉడికే కోరికలు దగ్గర నుంచుకోవడానికి అంటారు. కానీ భాష ఎలా ఉంటుందంటే, యూట్ ఇస్ చిల్ అవర్ డిజైర్స్, ఇస్ స్టడీ అవర్ ఇంపల్సెస్ అండ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అంటే భాష మ్యూజిక్ కింద అదే. లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాస్తాంటే ఎలా రాస్తాడంటే, మనం ఈ భాష ఇంగ్లీష్ భాష చదువుతున్నా ఏదైనా సంగీతం వింటున్నా అనిపిస్తుంది. అంటే పుస్తకం చదువుతున్నా ఏదైనా సంగీతం వింటున్నా అనిపిస్తుంది. అయితే ఇంకోటి రాశాడు, సరిగ్గా రాయలేడేమో అనిపించింది. ఆయన సరిగ్గా రాయలేడు, ఆయన రాసేసుకున్నాడు. ఎవరు? రాధాకృష్ణుడు రాశాడు. ఎంత అందంగా రాసేసాయండి ఫోర్వర్డు. ఆయన రాసిన టెక్స్ట్ కంటే ఆయన ఫోర్వర్డ్ బాగుంది. టెక్స్ట్ ఆయన రాశాడు, గీతా శ్లోకాలకి తాత్పర్యం ఆయన రాశాడు. కానీ ఆయన రాసిన తాత్పర్యం ఏంటంటే, ఆయన ఫోర్వర్డ్ రాశాడు 50 పేజీలు 60 పేజీలు. ఆ ఫోర్వర్డ్ మటుకి మ్యూజిక్ కింద పాడవసరం పడేశాడు. అంటే టెక్స్ట్ కంటే మ్యూజిక్ అది అందంగా ఉంది. ఏది పైసింగా చెప్పిన మాట. అలాగే మహాప్రస్థానానికి శ్రీశ్రీ రాసిన దాని ఫోర్వర్డ్ ఎవరు రాశాడు? చలం రాశాడు. అంటే ఫోర్వర్డ్ కంటే టెక్స్ట్ కంటే ఫోర్వర్డ్ బాగుంది అంటారు కొంతమంది. ఒకసారి చలం గారికి భక్తి కంటే ఎక్కువ ఇష్టం సాహిత్యం అంటారు. ఎంతో కొంత భక్తి అంటే ఇష్టమన్నా, అంటే భక్తి అంటే ఆయన భక్తి రమణ మహర్షికే పరమేశ్వరం. 90 మాటలు చెప్పలేనా? ఆ రమణ భక్తి అంటే రమణ మహర్షికే పరిచయం బాగా ఇష్టం ఆయన. మిగతా దేవుడు కూడా అంత ఉంది, రమణ భగవాన్ అంటే నీకు బాగా ఇష్టం. ఆ రూపానికి నామానికి ఆగిపోయాడు, అక్కడ చోటు ఆగిపోయాడు. కానీ ఆయనకి భక్తి కంటే జనరల్గా సాగించు అంటే ఇష్టం. ఒకసారి మేస్టర్ దగ్గర ఏదో మాట్లాడుతున్నారు, రాధాకృష్ణ పూర్వుడు అలా రాసేసాడంటే ఆయన అన్నాడు, అలా రాయటం టెక్స్ట్ కంటే పూర్వుడు బాగుందన్నాడు. నేను చదివానండి, పూర్వుడే బాగా రాశాడు, అది 50 పేజీలు రాశాడు. మరి ఇంక సాహిత్యం గొడవించుకు, ఇలా సాహిత్యం గొడవలు చెప్పుకుంటానే భగవాన్ ఏమంటారు తెలుసా, నీకు అది కూడా లగ్జరీ అంటారు. నీకు రెండు కూరలు వేసుకుంటే ఒక కూర రెండు కూరలు అని మీకు భోజనాలు సరిపోతుంది అనుకోని మిమ్మల్ని 10 కూరలు ఎవడ వేసుకోమన్నాడు. అలాగే మీరు 10 మాటలతో చెప్పే విషయాన్ని 20 మాటలు ఎందుకు చెప్పాలండి? మీకు 10 చీరలు సంవత్సరానికి 10 చీరలు సరిపోతాయనుకోండి, 50 చీరలు ఎందుకు కొనుక్కుంటున్నారు? 50 చీరలు కొనుక్కుంటున్నారంటే లగ్జరీ. అలాగే ఒక విషయాన్ని 10 మాటల్లో చెప్పే విషయాన్ని 30 మాటలు ఎందుకు పెడుతున్నారు అంటే దానికి అందాన్ని తీసుకురావడం కోసం. సబ్జెక్ట్ చెప్పేసి వదిలిపోతే సరిపోతుంది కదా, మళ్ళీ దానికి బెరుగులు పెట్టడం ఏంటది, అది కూడా లగ్జరీ. మనం చెప్పుకునే మాటలు కొన్ని లగ్జరీ అంటాడు, మొత్తం అంతా కాకపోయినా కొన్ని విషయాలు లగ్జరీ అంటాడు. ఇప్పుడు రాధాకృష్ణ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఆయన దృష్టిలో లగ్జరీ అంటాడు. కదా అందంగా ఉన్నా లగ్జరీ అంటే మనకు అవసరం. మన విషయాన్ని, మన మనసులో ఉన్న విషయాన్ని అది మాటలతో ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పేసి వదిలేయాలి. కానీ ఎక్కువ మాటలు ఖర్చు పెట్టేస్తా అంటే లగ్జరీ. అది ఎలాగంటే సంవత్సరాలకు నీకు 10 చీరలతోటి కాలక్షేపం అయిపోతా అంటే 50 చీరలు ఎందుకని, 100 చీరలు ఎందుకు, ఆ సిమెంట్లు ఎక్కువ కొట్టేస్తాయి. మీరు ఎక్కువ చీరలు కొనేసుకుని బీరు వల్ల పెట్టేసుకుంటే పురుగులు కొట్టేస్తాయి. రోజే కాపలా కాయలేదు పురుగులు, మీరు ఎన్ని కలగ్రాములు వేసినా కొట్టేస్తా ఉంటారు. చివరిగా ఎన్ని బయటపడేస్తారు, లేదా అడుగులకు ఇస్తారు బయటపడేస్తారు. లగ్జరీ అన్నాడు. ఏదైనా సరే మీకు అవసరానికి సరిపడి ఉంచుకోవచ్చు, మీకు అవసరానికి మించి మీ దగ్గర ఏది ఉన్నది లగ్జరీ, అదో రకమైన భోగం. ఈ సంవత్సరానికి 100 చీరలు ఎందుకు? మీకు కొంతమంది బట్టల కొట్టులో పడ్డారంటే ఎన్నెన్నో కొంచెం చేసుకుంటారు. అది కోలేదు ముగ్గురు జత, వాళ్ళకి సపోర్ట్ కోసం. అంటే వాళ్ళకి డబ్బు, ఎంత డబ్బు వేస్ట్ చేసేసుకున్నాం, మనం ఈ డబ్బు కొని ఎవరికైనా ఇవ్వచ్చు అని కూడా చొయ్యదాడు. ఇప్పుడు బట్టల కొట్టులో పడి ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఈ డబ్బు ఇందులో పోనీ సగం డబ్బేనే ఎవరికైనా ఇవ్వచ్చాం కదా, పోనీ ఇబ్బంది పడే వాళ్ళకి. మన కడుపు నిండా నీళ్లు తాగటానికి ఉన్నాయి, నీళ్లు లేని వాళ్ళు అసలు లేనిపోలేదు, ఒక గ్లాసు నీళ్ళైనా వచ్చింది కదా, అసలు నీళ్లు లేని వాళ్ళకు ఒక గ్లాసు నీళ్ళు వచ్చింది కదా అని అసలు ఆలోచన కూడా రాదు. ఆలోచన లేకుండా మీరు 100 చీరలు కొంత చేసుకుంటారు. అంటే మీరు ఇబ్బంది పడి ఎవరికేం సహాయం చేయక్కర్లేదు. మీ సర్ప్లస్ ఎంత, సర్ప్లస్ ఉంది మనకి, ఏదైనా ఇందులో కనీసం ఒక 5% అనే ఇవ్వచ్చు అని కూడా ఆలోచన అవ్వకూడదు. భాష కూడా లగ్జరీ ఒప్పుకోరు ఎవరు. భగవాన్ అసలు మామూలుగా ఒబ్బుడి మనిషి అది, మామూలుగా పదార్థాలే అంత ఒబ్బుడిగా ఉంటారు, భాషలో కూడా అంత ఒబ్బుడిగా ఉంటారు. అది ఎంతవరకు మాట్లాడదు అంతవరకు మాట్లాడదు కానీ అవసరం లేని మాట నోటి ఉంటే రాదు. సరే ఇప్పుడు టెక్స్ట్లోకి వద్దాం, ఇంకో అరగండి చెప్తాం టెక్స్ట్ అసలు ఏదో ప్రారంభించాలి కదా, ఇది ముగించి. ఈ శతప్రజ్ఞుల లక్షణాల్లో శతప్రజ్ఞులన్నా గుణాతీతులన్నా జ్ఞానంలో ఒకటి, గుణాతీతులను ఈ 3 గుణాలు దాటినవాడు ఈశ్వరుడు స్వరూపంలో జరుగుతాడు. ఈ 3 గుణాలు అందుకే మన హృదయంలో బ్రహ్మం ఉంది కదా, అందులో లైవ్ అవ్వడం అంటే నేననే ఇది ఉంది కదా, నేననే బుద్ధి ఉంది కదా మనకి, ఈ 3 గుణాలు ఉన్నంత కాలం ఈ నేననే బుద్ధి అది బ్రహ్మంలో లైవ్ అవుతాం. సాధన చేయొచ్చు కానీ లైవ్ అవుతాం. ఇలా గుణాలు ఉన్నాయని చెప్పి అది లైవ్ అవుదాం మనం. సాధన చేసి చేయొచ్చు కానీ అది కరగదు. అక్కడ మనం ఎన్నో వచ్చేస్తా ఉంటుంది వెనక్కి, అది కరగాలి కదా అక్కడ, అది కరగాలి అక్కడ, అది కరగదు. ఈ మూడు గుణాల్లో నుంచేది కరగదు. గుణాతీతులన్నా శిశుపరితులన్నా జ్ఞానన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. బ్రాహ్మీ స్థితి పొందిన వాళ్ళన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ప్రజిఘాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన కృష్ణ శితప్రజ్ఞస్తే జోచ్యతే. ఇది శితప్రజ్ఞ లక్షణాల్లో 18 ఉన్నాయి. శితప్రజ్ఞ లక్షణాలు ఇందులో మొదలది. ఈ మహాత్మా గాంధీ గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు 18 రోజులు చదువుకున్నారు. ఆయనకి యేసుక్రీస్తు కొండమై చేసిన ప్రసంగం ఒకటి, భగవద్గీతలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఒకటి ఆయనకు బాగా ఇష్టం. ఇది మటుకు రోజు జైల్లో ఉన్నప్పుడు చదువుకున్నారు. గాంధీ గారికి 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి అలహాబాద్లో సబరమతి, సబరమతి అంటే నది పేరు పెట్టారు సబరమతి ఆశ్రమం. ఇక్కడేమో నాగపూర్లో ఒక ఆశ్రమం. నాగపూర్లోనా బాత్రూమ్ భగవద్గీత పూజ గదిలో పెట్టుకుంటారు, కానీ బాత్రూంలో పెట్టరు. బాత్రూంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా బాత్రూంలో బాత్రూంలో భగవద్గీత ఎవరు పెట్టుకోరు, పూజ గదిలో పెట్టుకుంటారు. ఆ బాత్రూంలో భగవద్గీత ఉంది. నేను అడిగాను ఇదేంట సేవకుని అడిగి ఇదేంటంటే ఈ భగవద్గీత బాత్రూంలో పెట్టుకున్నాడంటే, ఆయన రోజు జనం చూడటానికి వచ్చేవారు ఆయన నాగపూర్లో. ఆయన బయటకు వచ్చి జనం పూజ చేస్తారు, కానీ భగవద్గీత చదవకుండా ఆయన బయటకు రావడం ఇష్టం ఉండదు. ఆయన ఏదో జపం చేసుకున్నా భగవద్గీత చదువుకున్నా ఇవన్నీ ఆ అటాచ్డ్ బాత్రూంలో అన్నీ పూర్తి చేసుకుని అది చూసుకుని అన్ని చూసుకుని బయటకు వస్తాడు. భగవద్గీత 18 అధ్యాయాలు మొత్తమే భగవద్గీతలో ఒక శ్లోకం చదవకుండా బాత్రూంలో బయటకు రాడు. తర్వాత చాప మీద పడుకుంటాడు, సాపే సాప మీద పడుకుంటాడు. రామలింగరాయ గారు 2 రోజులు సాప మీద పడుకోబెట్టేవాడు, నా వల్ల కాదు బాబా అన్నాడు. నా వల్ల కాదు బాబు, ఏమి సాప మీద ఎక్కడ పడుకుంటారంటే అప్పుడు సాప మీద పడుకో ఏదో మనసులు ఇచ్చారు నాకు, సాప మీద నిద్ర పట్టాను. రాముడు అన్న వ్యవసాయానికి వచ్చినప్పుడు చాప లేకుండా ఒట్టి 3 నెలల మీద పడుకున్నాడు. ఇక్కలేదు తర్వాత ఆయన చెయ్యి తలకని పెట్టి పడుకున్నాడు. ఇక్క కూడా లేదు, చెయ్యి తలకని పెట్టి పడుకున్నాడు. రాముడు భక్తులు ఏం చేస్తారంటే, ఈ వాల్మీకి రాశాడు కిందే పడుకున్నాడు గ్రౌండ్ మీద, ఈ తల కింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు అని నిద్రపోయాడని చెప్తారు వాల్మీకి రాశాడు. ఈ వైష్ణవులు నెరుగు బొట్లు వాళ్ళు పెడతారు, వాడికి ఎక్కువ రాముడు అంటే ఇష్టం. ఏ దేవుడైనా రాముడు తర్వాత ఏదైనా చాలా మంది దేవతలను గౌరవిస్తారు, కానీ వాడు హృదయంలో ఉన్నవాడు ఆత్మారాముడు. వాళ్ళు ఏమంటారని చదివాళ్ళు ఏమంటారు, 2-3 శ్లోకాలు వదిలేయండి అంటారు. వాల్మీకి రాశారు, రాశాడు అంటే వాల్మీకి కూడా ఎందుకు, ఆయన వచ్చి నేల మీద పడుకున్నట్టు అని రాశాడు అంటే, మీరు చదివడితే ముందే చెబుతారు 4 శ్లోకాలు చదవరు అంటే మాకు బాధ కలుగుతుంది. స్వామి వచ్చి పెరిమాళ్ళు వచ్చి నేల మీద పడుకున్నా అంటే ఆ శ్లోకాలు నిలలేకపోతున్నాం మేము. వాల్మీకి రాశారు రాశాడు అంటే అది వదిలేయండి అని చెప్తారు. అంటే మాకు ఆ శ్లోకాలు మీరు చదువుతుంటే మాకు దుఃఖం వస్తుంది. పెరుమాడు వచ్చి భూమి మీద పడుకున్నాడంటే మొదటి రాత్రి ఎలా పడుకున్నాడు వాల్మీకి చెప్తాడు, అది మాకు దుఃఖం వస్తుంది. మరి చదవాలి కదండి చదివాడు అంటే ఎన్నిసార్లు చదువుతారు, 5 శ్లోకాలు చదివేసి తర్వాత కానివ్వండి అంటారు. మరి వాల్మీకి రాశాడు రాష్ట్ర రాశాడు అండి అవి వదిలేను అంటారు. అంటే వాళ్ళకి అలా భూమి మీద పడుకు అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరికి వైష్ణవులకి వైష్ణవం, వాళ్ళకి రాముడు పెరిమాడు. ఆయన అందరి దేవుళ్ళు పెద్ద దేవుడు ఆయన రాముడు, వాళ్ళకి పెరిమాళ్ళు అంటారు. పెరిమాళ్ళు అంటే పెద్ద దేవుడు, మేసవాడు ఊరికి చిన్న చిన్న దేవుళ్ళు కాదు ఆయన పెద్ద దేవుడు. అది ఎక్కువ వైష్ణవుడు నిలువుబెట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ రాముడిని ఆరాధిస్తారు. అందరూ రాముడు మర్యాద పురుషోత్తం ఏమంటారు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నా ఆయనకి మర్యాద బాగా తెలుస్తారు. ఆయన ఏమంటారు, మామూలు పురుషోత్తముడు కాదు మర్యాద తెలిసిన పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు. ముందు మనం పలకరించక్క ఆయన పలకరిస్తాడు మీరు బాగున్నారు. సరే రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే దారి ఆయనే తప్పుకుంటాడు. మనకు తాడు బొమ్మరం లేకపోయినా మనం తప్పుకోము. ఆడి మనకి వెనకాల ఏమి లేకపోయినా మనం తప్పుకోం, అలా అలవాటు లేదు కదా మన ముందు తప్పు ఆయనే చెప్పుకుంటాడు. రాముడు ఒక కాలం మనం ఏదైతే ఉండదో మనం ఆయనే చెప్పుకుంటాడు. ఈ కార్లు యాక్సిడెంట్లు అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆడే తప్పుకుంటాడు ఈ డ్రైవర్ అనుకుంటాడు, ఆడే తప్పుకుంటాడు ఆ డ్రైవర్ అనుకుంటాడు. ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ మూల గొయ్యి ఉందనుక గొయ్యి తప్పించుకోవడానికి ఇద్దరు డ్రైవర్లు ప్రయత్నం చేస్తారు. అప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఆ రోడ్డు మీద ఎక్కడ గొయ్యి ఉందనుకు ఆ గొయ్యి తప్పించుకోవడానికి ఆ డ్రైవర్ ఈ డ్రైవర్ కూడా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మేము యాక్సిడెంట్ అయిపోతాం. కొంతమంది ఆ రోడ్డు కింద దిగుతాడు ఆడనుకుంటాడు, ఈడే రోడ్డు దిగుతాడు అని ఆడనుకుంటాడు, యాక్సిడెంట్ అయిపోతుంది. తర్వాత లైట్లు వేస్తే ఎదరకా రాగల, వీడు లైట్లు వేసాడు అనుకోండి ఎదరకా రాగల. కొంతమంది ఈ లైట్లు వేసినాడు తాగేసి ఉంటే డ్రైవర్లు వచ్చేస్తా ఉంటారు. కానీ చూసుకోవాలి, మరో తప్పు లేకపోయినా ఒకసారి యాక్సిడెంట్ అవుతాయి. కారు నడిపేటప్పుడు మనం అజాగ్రత్త జాగ్రత్తగానే ఎదట వచ్చి డ్రైవర్ అజాగ్రత్తగానే యాక్సిడెంట్లు అయిపోతుంది. ఎలా మన తప్పే ఉండి అక్కర్లేదు. ప్రజాతి యథా కామాను సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తుష్టక చిత్త ప్రజ్ఞ ఇది మొదటి శ్లోకం. అప్పుడు ఏం చెబుతున్నాడు అర్జున, మనసులో అన్ని కోరికల్ని విడిచిపెట్టారు. నీకు మనసులో ఎన్ని డిజైర్స్ ఉంటే అన్ని డిజైర్స్ విడిచిపెట్టారు, అంటే సంకల్పాలన్నీ విడిచిపెట్టి సంకల్పాలన్నీ ఏ రకమైన కోరికున్నా బంధం. అంటే కోరిక, మనం కోరిక లేకపోతే పని జరగదేమో అనుకుంటాం. కోరిక లేకపోతే నీ కోరిక లేకపోయినా వచ్చేది నీకు వచ్చేస్తుంది. అయితే కోరిక లేకుండా తెచ్చుకుని నేను బంధించను, కోరికతో తెచ్చుకుని ప్రతిదీ బంధిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, నీ కోరిక లేకుండా ఏదైనా వస్తువు వచ్చింది అనుకుంటే అది ఏమైనా బంధించు. మనం కోరి తెచ్చుకున్నప్పుడు ఎప్పటికైనా పీకి పట్టుకోండి. ఏ వస్తువు అనే సరే అయాచితంగా మీ కోరికతో సంబంధం లేకుండా మీ ప్రారంభంలో వచ్చింది అనుకుంటే అది మిమ్మల్ని బాధ పెట్టండి. కోరికతో తెచ్చుకుని గొడవలో ఏయనే మిమ్మల్ని మనసును పాడు చేస్తాయి, అపవిత్రం చేస్తాయి మనసుని. అంటే నీకు మనసులో సంకల్పం, మనసులో ఏదొచ్చినా సంకల్ప వికల్పాలు ముందు మనసులోని కోరికలు తగ్గించేసుకో. నీ మనసులోని కోరికలు అది తగ్గించేసుకో. అది తగ్గించే కోరికలు అయితే పని ఎలా అవుతుందని నువ్వు అనుకుంటావు. కోరిక లేకపోయినా జరిగింది జరుగుతూ ఉంటుంది. కోరిక లేకపోయినా నీ కోరికతో సంబంధం ఎప్పుడు ఒకసారి చూడండి, మనకి ఏమీ కోరిక లేకపోయినా పని అయిపోతుంది. ఒకసారి ఎంత కోరిక పెట్టినా ఎంత కోరిక పెట్టినా పని అవ్వదు. మనం మామూలుగా పని చేసుకుంటాం అనుకున్న పని అయిపోతుంది. కోరిక ఏదైనా పెట్టుకుని పని చేస్తాం సరే పని అవ్వదు. నీ తలంపుకి శక్తి లేదు, నీ కోరికకి శక్తి లేదు, నీ సంకల్పానికి శక్తి లేదు. శక్తంతో పరమేశ్వరుడు నువ్వేదో కోరుకుంటావు అది నెరవేరి, అది నెరవేరి పరిస్థితి ఈశ్వరుడు దక్షిణ ఈశ్వరుడు ప్రణాళిక లేదనుకోండి, నేను ఎంత ప్రయత్నం చేసినా పర్వాలేదు. అది నీ ప్రారంభంలో ఉందనుకోండి ఆ పని, నీ కోరికతో సంబంధం లేకుండా అయిపోతుంది. ఒకసారి మీరు ఎంత కోరిక పెట్టుకున్నా పని అవ్వను. అంటే కోరిక ఉంటే పని అవుతుంది, కోరిక లేకపోతే అవ్వదనే ఒక భ్రాంతి ఉంది మనకు. మనం అందరూ అనుకుంటాం కోరుకుంటే పని అవుతుంది, కోరిక లేకపోతే అవ్వదే. మన నీ ప్రారంభం ఉంటే కోరిక లేకపోయినా కోరిక లేకపోయినా ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఏమి బ్రహ్మం గురించి ఆయనకి ఏమి తెలియదు, అసలు కనీసం వినలేదు, చదవలేదు, ఎవరైనా బంధువులు చెబుతుంటే వినలేదు, ఆయనకి ఏమి తెలియదు, అసలు ఏమీ తెలియకుండా బ్రాహ్మణ స్థితి పొందారు. ఆయనకు ఆ యోగం ఉంది. అంటే నీకు యోగ్యత ఉంటే, నీకు అర్హత ఉంటే దాని అంతరం వచ్చేస్తుంది. కోరుకుంటూ వచ్చినట్టు కోరిక లేకపోతే రానట్టు అలా కాదు. నీ ప్రారంభం ఉంటే అది వచ్చేస్తుంది. జ్ఞానమైనంత వీ ఓన్లీ గెట్ వాట్ వీ డిజైర్. మనకి ఎంత అయితే యోగ్యత ఉందో, ఎంత అయితే అర్హత ఉందో అంతే వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ రాదు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకులో నాగపూర్లో రిజర్వ్ బ్యాంకులో చాలా డబ్బు, లక్ష కోట్లాది డబ్బులు ప్రింట్ చేస్తున్నారు. ఆ కోట్లాది రూపాయలు నీకు వచ్చేవు, నీకు ఎంత డబ్బు వచ్చే ప్రాఫిట్ ఉందో అంతే వస్తుంది. ఈ ఓన్లీ గెట్ వాట్ యూ డిజర్వ్. మనకి ఎంత అర్హత ఉందో, మన ఎంత యోగ్యత ఉందో, మన ప్రారంభ కర్మ ఎంత తీసుకురావాలో అంత తీసుకొస్తుంది. కోరికతో సంబంధం లేదు. నీ కోరిక లేకపోయినా పని జరగవలసి ఉంటే జరిగిపోదు. ఎంత కోరిక పెట్టుకున్నా ఆ పని జరగకూడదు, నీ ప్రారంభం అనేది లేదంటే రాదు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. మా చుట్టాలు ఇంకందరూ గురువులు ఉన్నారు చేయనంటే అది నువ్వు చే నీ కోరిక చేయడం మీద ఆధారపడలేదు. నీ కోరిక మీద ఆధారపడలేదు. అందరూ యుద్ధాలు చేయరు. ఒక ప్రారంభం కూడా యుద్ధం చేస్తాడు, ఒక ప్రారంభం ఇంకో పని చేస్తాడు. నీ ప్రారంభ యుద్ధం చేయటం నీకు అర్థమవుతుందా? ఒకవేళ నీకు యుద్ధం చేయటం ఇష్టం లేకపోతే నీ స్వభావం చేయిస్తుంది అన్నాడు. ఒకవేళ నిజంగా నీకు ఇష్టం లేకపోతుంది చెయ్యాలండి, కానీ నీ స్వభావం అలా బలవంతాన్ని చేయిస్తున్నది. అదే నీకు కేవలం ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే కోరికలు తగ్గించుకో. ఒకేసారి అన్ని కోరికలు విడిచిపెట్టలేవు. కోరికలు మినిమం చేసుకో, కోరికలు మినిమం చేసుకో. ఒకేసారి కోరికలు మినిమం చేసుకో. అప్పుడు ఎప్పుడవుతుందంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. నువ్వు ఆత్మలో శాంతిగా ఉన్నా, నీకు ఎంత సంతోషం కావాలో అంత సంతోషం హృదయంలోంచి వచ్చేస్తావు అనుకోండి. ఎంత ఆనందం కావాలో అంత ఆనందం హృదయంలోంచి వచ్చేస్తావు అనుకోండి. మీకు అర్థమవుతుందో, ఇంట్లో ఏడాది బస్తారు పందారు ఉందనుకోండి, పందా ఎక్కడ జరుగుతుందని మీరు పాలకులు తిరుగుతారా? మీకు ఇంటికాడ వేలాది బస్తాలు పంచుతారు ఉన్నాయి, మీరు మీ పందారు కోసం చిల్లర కొట్టినప్పుడు తిరుగుతారా? అలాగే నీ హృదయంలోంచి నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన సంతోషం, నీకు కావలసిన ఆనందం, ఫర్ సెల్ఫ్ రిలైజ్డ్ సోల్స్ బట్ గాడ్ ఫర్ గాడ్ రిలైజ్డ్ సోల్స్ ఫర్ ఫ్యూచర్ రిలైజ్డ్ సోల్స్ ది కమ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ అండ్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. అరవింద్ ఘోష్ గారు డిస్కవరీ ఏదో గ్రంథంలో చెప్పాడు. ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్ ఫర్ గాడ్ రిలైజర్స్ ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్ ఫర్ దెమ్ ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. అలాగే జ్ఞాన సముద్రంలో, శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో, నిశ్శబ్ద సముద్రంలో అలా ఈతల పడుతూ ఉంటాడు. ఇంకా బయట బయట అసలు మనసును బయటికి తోలుకున్న బయటికి తోలు ఒక మనం బయటికి తోలు వెళ్ళదు. ఇంకా దానికి కావాల్సినంత ఎక్కడ దొరుకుతాను, దానికి కావాల్సినంత ఎక్కడ దొరుకుతాను, బయటికి ఎవడెళ్తాడు? అది బయటకు మన మనసును తోలుతాం అనుకోండి, ఆ పూర్వపూర్ణ అలవాట్లను బట్టి మనం బయట మన మనసును బయటికి తోలు అది వెళ్ళదు. ఇంకా దానికంతా ఇక్కడే దాని హృదయం సప్లై అయిపోతుంది. ఆనందమే కాదు దానికి, ఇంకా మొత్తం కావాల్సిన సప్లై అయిపోతుంది. బ్లిస్ కామ్నెస్ లైట్నెస్. కొంతమంది చూడండి మనస్సు దేహం కూడా ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది, కొంతమంది ఎప్పుడు చూసినా దేహం బరువుగా ఉంటుంది, మనస్సు బరువుగా ఉంటుంది. వాడికి రియలైజేషన్ లైట్నెస్. దేహమేమో చిన్న దేహం ఊరికే దూదిలా ఉంటుంది, మనస్సు దూదిలా ఉంటుంది. ఫర్ దెమ్ ది లైట్ ది పవర్ ది కామ్నెస్ ది బ్లిస్ ది ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే నేనేదో జిన్నూరులో ఉన్నాను అనుకున్నాడు. అంటే వాడికి దేహాత్మ బుద్ధి ఉండదు అక్కడ, అంతా తానే ఉంటాడు. జిన్నూరికి నీకు సంబంధం ఏంటి? దేహం నువ్వు కాబట్టి. అది కాదండి, నీ దేహం ఎక్కడుంది? జిన్నూరులో ఉంది. నీ స్వగ్రామం జిన్నూరు, నీ దేహం జిన్నూరులో పుట్టింది. ఆ దేహం మీరు కాదనుకున్నప్పుడు జిన్నూరికి నీకు సంబంధం ఏంటి అసలు? అయితే దేహం మీరైతే మీకు జిన్నూరికి సంబంధం, ఆ దేహమే మీరు కానప్పుడు జిన్నూరికి మీకు సంబంధం ఏంటి అసలు? నువ్వు పుట్టనివాడు పుట్టినవాడు కాదు. భగవాన్ ఏమన్నారు? నువ్వు పుట్టినవాడు కాదు, పుట్టనివాడు. ఏంటిది పుట్టనివాడు? ఆ పుట్టనివాడు ఎవడో తెలుసుకునే వరకు కొన్ని కోట్లు నువ్వు కోట్లు కోట్లు జన్మలు ఇచ్చినా ఈ బంధంలోంచి బయటకు రాలేదు. నువ్వు పుట్టినవాడు కాదు అయ్యా, పుట్టనివాడు. పుట్టినవాడు చచ్చిపోతాడు, కానీ పుట్టినవాడు ఎలా చచ్చిపోతాడు? పుట్టినవాడు చనిపోతాడు, అసలు పుట్టిగా లేనివాడు ఎలా చనిపోతాడు? నీకు అది పుట్టినవాడే నువ్వు, ఇక నీకు చావేంటి? నువ్వు పుట్టినవాడు కాదు, పుట్టనివాడు. ఇవన్నీ మనకు అబద్దాల కింద అనిపిస్తాయి. ఆయన చెప్పిన వెంచేత మన అనుభవం ఆయన అనుభవం సరిపోదు. ఆ శాస్త్రం చెప్పిన అనుభవానికి మనకు భిన్నంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన దానికి మనకు మనకు భిన్నంగా ఉంటుంది. అది భిన్నంగా ఉండటం వల్ల ఏదో అబద్దాలు చెబుతున్నారు అక్కడ. మనకు మనం పూర్తిగా చెడిపోయాం. మనం భగవంతుడు చెప్పేది మనకు అర్థం అవటం లేదు అనుకోము అనుకోము. అది ఏదో చెప్పుకోవాలి పెట్టుకోండి, ఏదో చెప్పుకోవాలి. ఇది మాయకవని చెప్పింది. ఎంతగా చెడిపోయామంటే భగవంతుడు చెబుతున్నాడు, అయ్యో పాప మనకు అర్థం అవటం లేదంటే ఆ విషయాలు అనుకోము, ఏమీ అబద్దాలేమో అనుకుంటుంది. అంటే మనం శుభ్రంగా పాడైపోయి ఉన్నామని అంటే అయ్యో మనకు అర్థం అవటం లేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా అనుకో. ఇంకా అవన్నీ అబద్దాలు అనుకున్నప్పుడు అబద్దాలు ఎవడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే బుద్ధిగా పాడైపోయి ఉన్నాం. అది వాళ్ళేదో చెప్తున్నారు, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోకుండా అవన్నీ అబద్దాలు అనుకుంటే, భగవంతుడు చెప్పిన మాటలు అబద్దాలు అనుకుంటే భగవంతుడికి నష్టం ఏంటి? ఇప్పుడు భగవంతుడు మొగమాటం మాటలు ఏం చెప్పడం, మొగమాటం ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్టు ఏం చెప్పడం. ఈ మధ్యన ఎలక్షన్ కానివేశంలో నరసాపురాన్ని నిలబడినాయనికి ఇంకో నలుగురు కౌన్సిలర్కి పడదు. ఈ మధ్యవర్తులు ఏం చేశారు, బోర పోవడం ఒకళ్ళు చేయడం ముట్టుకోండి అంటున్నారు. వీళ్ళు ముట్టుకోవటం లేదు, పూర గోడలు వదిలేయండి. ఇంకా ఒకే పార్టీ కదా, మీరు ఒకే పార్టీ కదా, ఎదిరించే పార్టీలు కదా, ఒకే పార్టీ. ఇప్పుడు ఆ చెయ్యి ఇది ముట్టుకోడు, వీడి చెయ్యి వాళ్ళు ముట్టుకోడు, అలా చూస్తున్నారు. మీరు అంటున్నారు నా సంతృప్తి కోసం ముట్టుకోండి, తర్వాత పోనీ మీరు విధంగానే చూసుకుని ఏదో మీరు ముట్టు మీ చేతులు ముట్టుకుంటూ వెళ్ళిపోతారంటే ఆయన కోసం ముట్టుకోమంటున్నారు. మరి ఆయనకి ఎన్ని ఎక్కువ వైరాలు ఉన్నాయో మనకు తెలియదు, ముట్టుకోమంటున్నారు. నిన్న కాక మొన్న జరిగిన గొడవ చెబుతున్నారు, లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు భగవంతుడు చెప్పిన మాటలన్నీ మనకు అబద్దాల కింద ఉంటాయి. ఏం చేత అబద్దం, మన బుద్ధి మంచిది కాదు, బుద్ధి పాడైపోయింది, బుద్ధిలో స్పష్టత లేదు, బుద్ధిలో స్పష్టత లేదు, లేదా అవగాహన చేసుకునే శక్తి లేదు. అవగాహన చేసుకునే అంత అర్హత లేదు మనకి. ఏదైనా అవగాహన చేసుకునే శక్తి అర్హత లేదు. అంచేది మనకు ఆయన చెప్పేవన్నీ మనకు అర్థం అవటం లేదు, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ చెప్పేవాడు అనుభూలు ఉండే చెప్తున్నాడు. మనం కూడా అంత సంపాదించాలని లేకుండా అన్ని అబద్దాలని ఏదో అవుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఏ కాలక్షేప మాటలు కదా మనకు అనిపిస్తుంది. అంటే మన తలకాయలో ఉన్నది నిజం అనుకుంటాం, కానీ వాడు చెప్పేది నిజం. అసలు మనం ఎప్పుడే వాడు చెప్పేది ఎప్పుడు అర్థం అవుతుందంటే, మన తలకాయలో ఉన్న గొడవ అంతా కూడా మూట కట్టేసి కాసేపు పక్కన పెట్టేసి మీకు అర్థం అవుతుందా, వాడు చెప్పి అప్పుడు ఇంటి అర్థం అవుతుంది. కృష్ణుడే దుర్మార్గుడు అనుకుంటా, కృష్ణుడు చెప్పేది నీకే అర్థం అవుతుంది. అది ఎంతో కానీ దేవుడి మీద గౌరవం ఉండాలి కదా. అందుకని కృష్ణుడే దుర్మార్గుడు, కృష్ణుడే చెడ్డవాడు అని మీరు అనుకుంటారంటే, ఆయన చెప్పినది ఆయన చెప్పిన మాటలు మీకు ఎలా అర్థమవుతాయి? అది ఇంకోటి, టీచర్ యొక్క అనుగ్రహం లేకుండా, టీచర్ యొక్క దయ లేకుండా, టీచర్ యొక్క కంపాషన్ లేకుండా మీరు ఎంత చదివిన అర్థం అవుతుంది. భగవద్గీత ఉందనుకోండి, ఆ పరమాత్మ యొక్క దయ లేకుండా అది ఎన్నిసార్లు చదివిన అర్థం అవుతుంది. శబ్దానికి అర్థం తెలుస్తుంది, శబ్దానికి అర్థం డిక్షనరీ చూస్తే తెలుసుకుంటుంది కదా, కానీ గుండెకి తాకదు, ఒక్క శబ్దం కూడా తాకదు. ఆయన దయ లేకుండా, భగవంతుడు దయ లేకుండా మన మీద భగవంతుడు చెప్పిన మాట కూడా అర్థం అవ్వదు. ఆచరణ మాట వదిలేదు, ఆచరణ ఇంకో విషయం. అసలు ఆ మాట కూడా అర్థం అవ్వదు మనకు. అర్థం అయినప్పుడు ఏమి ఆచరిస్తాం? అది ఆచరణ సమస్య లేదు, ఆ మాట కూడా మన బుడకెక్కదు. ఏది ఎప్పుడు? అలా దయ లేనప్పుడు. అంటే ఆయన కంపాషన్ ఉంటే అది ఒక అర్థం అవుతుంది. ఆయన కంపాషన్ లేదనుకోండి, మనం 100 సార్లు చదివినా అందులో ఉన్నది ఒకటి మనం అర్థం చేసుకునేది ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేటంత ఆ బ్రెయిన్ ఉన్నది మనకి. ఆ ఉన్నది ఉన్నట్టు గ్రహించే శక్తి మనకు ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఉండదు. అంచేత కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యే మాటలు కాదు కంపాషన్ అంటారు. అవి మాటలు కాదు, అయ్యే మాట దయ ఏమంటారు, అయ్యే మాటలు కాదు దయ అంటారు. అంటే ఆ మాటలు ఆయన దయలోంచి వచ్చింది, ఆయన దయ లేకుండా చదివాడికి అర్థం అవుతారు. అయ్యే మాటలు కాదు అవి దయ, ఆయనకి ఆయనకి మన మీద ఉన్న దయ వల్ల మాటలు నోట్లోంచి వచ్చింది. ఆయన మన మీద ఉన్న దయ వల్ల మాటలు ఆయన నోట్లోంచి వచ్చింది కాబట్టి ఆయన దయ లేకపోతే మాట కూడా అర్థం అవుతారు. ఆయన కంపాషన్ లేకుండా అది మెరిసి లేకుండా మన తలకాయని ఆ తలకాయని మనం అక్కడ గోడ కొట్టి గోడకు పెట్టి కొట్టుకుని అది అవగాహన కాదు, అవగాహన కాదు. అది చదివిన కాలక్షేపం కోసం ఒక ఆయన దేవుడి మీద నమ్మకం లేదు అసలు. ఆయన అక్కడ కనిపించాడు ఒకసారి రమణ, ఎందుకు వచ్చాడు, వచ్చాడు రమణాసుడు, ఎవరు స్నేహితులు తీసుకొచ్చాడు, ఆయన వచ్చాడు. ఆయన భగవాన్ సమా చుట్టూ తెలిసినాడు. ఏంటండి మీరు భగవాన్ సమాసరి, ఏ దేవుడి మీద మీకు నమ్మకం లేదు, ఈ భగవాన్ సమాజం ఎందుకు తిరుగుతుందంటే నమ్మకం ఉందని కదండి ఎక్సర్సైజ్ కోసం తిరుగుతున్నాను. అందరూ తిరుగుతున్నారు, నేనే తిరుగుతున్నాను, అందరూ తిరుగుతున్నారు, నేనే తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఇలా తిరుగుతున్నాయంటే నమ్మకం ఉండే అని తిరగటం అనేది ఎక్సర్సైజ్ కదా. అలా పది చాలు తిరిగిపడికి రెండు మందులు ఎక్కువ అన్నం తినవచ్చు కదా. సమాజ చుట్టూ ఇది పది చాలు అని తిరిగితే కొంచెం ఆకలిస్తుంది కదా, ఆకలి ఇస్తే రెండు మందులు ఎక్కువ తినవచ్చు. ఒక ఆయన దయ ఏదో ఉందంటున్నారు, లేదంటారు, ఏలైనా పర్లేదు, ఉంటే వస్తుంది. ఆ గొడవలో నేనేం కదా ఎదురు చూడటానికి, నాలుగు మొదలు ఎక్కువ తినొచ్చు. అయ్యి మాటలు కాదు, ఏంటిది ఆ దయ వల్ల వచ్చిన మాటలు. ఎవరి దయ వల్ల? దేవుడి దయ వల్ల వచ్చిన మాటలు. అదే దయ మనకు ఉంటే అర్థం అవుతాయి, కానీ లేకపోతే మనకు మన ఇంటెలిజెన్స్ వల్ల అర్థం చేసుకోలేం. మనం ఎంత మన బతికెంత మనకు తెలియజేయట్లేదు. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మన చూడండి వెంకటరమణ, హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, గంటల మీద వెళ్ళిపోయింది, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రాణంతో వెళ్ళింది, శవ ఇంటికి వచ్చేసింది. ప్రాణంతో వెళ్ళింది, మరి బతికొండ ఇంటికి రాలేదు, శవ ఇంటికి వచ్చేసింది. చెప్పలేం వెంకటరమణ కదా, మన జీవితాలు కూడా అంతే. ఎవరైనా ఒకటే, ఎవరి శరీరం అయినా ఒకటే. ఇప్పుడు అంటే నీకు నువ్వు లోపల కనుక ఆత్మానందాన్ని పొందే వరకు కోరికలు తగ్గించుకుంటూ రావాలి. నీకు ఆత్మానందం వచ్చిందనుకో, అంటే లోపల విషయానందం కాకుండా నీకు ఆత్మానందం కలిగితే అప్పుడు విషయాల వైపుకి నీ మనసును కొట్టినాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు పంచదారలో చేయం పడింది, పంచదారలో చేయం పడింది, ఆ చేయం బయటకు వస్తుందంట, చేయం బయటకు రాదంకా. ఆ పందారులో చేయం ఎలా ఉంచుతుందో మన మనసు కూడా ఆనందం ఉండిపోతుంది, వెతకదు బయట. అసలు పంచదార కొట్టులో ఉన్న చేయం పందాల కోసం ఎదుగుతుంది ఇంకా. అలాగే మన మనసు ఎప్పుడైతే హృదయంలో స్థిరపడిపోయిందో నిలబడిపోయిందో ఇంకా బయట బయట వెతకదు. అంశం లేదు దానికి, అంటే ఇష్టం లేక కాదు, బయట వెతకూడదని పట్టుదల కాదు, అవసరం లేక. గౌతమ బుద్ధుడికి సగం రాజ్యం ఇస్తానడు బింబసారు. సగం రాజ్యం ఇస్తానంటే ఉద్దం లేదు ఆయన. ఎవరు? గౌతమ బుద్ధుడు ఉద్దం లేదు, ఆవిడ తపస్సు చేసుకుంటున్నాడు. అది ఆ ఏచువాదం అంటే వద్దని లేదు, నువ్వు ఇచ్చి సగం రాజ్యం నాకు పుచ్చుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ నేను చేస్తున్న సత్యాన్వేషణలో సగం రాజ్యం ఉపయోగపడుతున్నానని వాడు ఉపయోగపడుతున్నాడు. అట్టినప్పుడు నాకు ఎంచుకన్నాడు, ఇద్దరిని బట్టి అనలేదు. నువ్వు సగం నేను సత్యాన్వేషణ ఉన్నాను, నువ్వు సగం రాజ్యాన్ని ఇస్తా, నాకు పుచ్చుకోవడానికి అభ్యంతరం లేదు. నేను దేని గురించి సాధన చేస్తున్నానో సాధనకు ఉపయోగపడుతున్నానని అడిగాడు, ఉపయోగపడదన్నాడు. అంటప్పుడు నేనేం చేసుకుంటాను నువ్వు ఇచ్చింది? నవ్వేషణకు ఉపయోగపడితే తీసుకోవడానికి అభ్యంతరం లేదు. నవ్వేషణకు ఉపయోగపడదని నువ్వే చెబుతున్నావు. అయితే నువ్వు తపస్సులు చేసి ఏదైనా పొందుతావనుకో, నువ్వు అక్కడే జుర్రేసుకుంటావో నాకేమైనా చెబుతావు అని బెంబసారి. నువ్వు మొత్తానికి అంత జుర్రేసుకుంటావో నాకేమైనా చెప్తా అంటే నేను ఇచ్చే రాజ్యం వద్దంటున్నావు. నువ్వు యజ్ఞదాన తపస్సులు చేసి నువ్వేదైనా పొందావనుకో నువ్వే జుర్రేసుకుంటావు నాకు చెప్తా అంటే సత్యం నేను వచ్చి మీ నువ్వు నేను ఉన్న చోటకు నిన్ను కౌరంభించడం మీ ఇంటికి వచ్చే చెబుతాను నేను. వాడు బుద్ధుడు కరుణామయ్య ఎక్కడ మేకల మంది వెళ్తాంటే అందులో గొర్రె ఏదైనా కుంటి తింటే అది భుజంలో చేసుకున్నాడు. గురువుని ఆడో మేకం దొరికెళ్తున్నాడు కట్టుకోడు. దొరికెళ్తే కట్టుకోడిని ఏమన్నా అంటే దీన్ని ఎక్కడ దొరికెళ్తున్నా అన్నాడు. దాని ఏదో కాన అంటారు, బంది కాన ఏదో అంటారు. దాని ప్రత్యేకంగా ప్లేస్ ఉంది, పాలకుల దూలగుదారు దగ్గర ఉంది. అక్కడ తీసుకెళ్లి చంపుతారు ఇట్లా మేకలను గొర్రెలను చంపితే ఏమన్నా చంపేయడానికి తీసుకెళ్తాం. దాని ఏదో అంటారు ఆ చంపేసే ప్లేస్. దేనికన్నాడు మాంసం తింటానికన్నాడు. మాంసం తింటాడు. అప్పుడు ఏమన్నాడంటే నేను కూడా ఈ మేక కూడా వస్తాను, దాన్ని చంపేసుకొని మేకను వదిలిపెట్టిన వాడు బుద్ధుడు. వివేకానందకి బుద్ధుల మీద ఉన్న రికార్డు మన రాముడి మీద కృష్ణుడి మీద కుదిరాడు. వాడు గురువు మీద లేదు, వాడు గురువు మీద బాగానే చెప్తాడు కానీ వాడు దట్ బోల్డ్నెస్ దట్ ఫియర్లెస్నెస్ దట్ శ్రమండ్ అసలు బుద్ధుడి గురించి చెప్పేప్పుడు అసలే బీపు వంద రెచ్చిపోతాడు. దట్ బోల్డ్నెస్ దట్ ఫియర్లెస్నెస్ దట్ ట్రెమండస్ లవ్ వి పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. అంటే ఒలి తెలియకుండా చెప్తాడు బుద్ధుడి దగ్గరికి వచ్చేవాడు. అంటే వాడు కంట్రోల్లో ఉంటాడు. ఏదైనా తప్పులు ఇస్తే మనం సవరించుకోవాలి కానీ కంట్రోల్లో లేకుండా చెప్తాడు. అంటే మన మహారాజులు మన దేవుడి కంటే గొప్పవాడని ఆయన దృష్టి. అంటే ఆయన ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చాక ఆయన ఎప్పుడు ఇంటి గురించి ఎంత లేదు, రాజ్యం గురించి ఎంత లేదు. మన పాలకులు వెళ్తే జిన్నూరులో వర్షం కురుస్తుంటే పిడకలు తడిసిపోతాయని మనకూడదు. ఇక పిడకలు ఎండబెట్టుకుని వెళ్ళామనుకోండి పాలకులు, అనుకోకుండా వర్షం వచ్చేసింది అనుకోండి, అప్పుడు పాలకులు గుళ్ళనే ఉంటాం కానీ ఇంట్లో పిడకలు ఎండబెట్టి వచ్చాయని తడిసిపోతామని వెళ్ళి ఉడకనుకుంటాం. అంటే ప్రపంచానికి అంత దగ్గరగా ఉంది. ఈ మధ్య నువ్వు అత్తగారు అంటుంది నేను పాలకు వెళ్ళి వచ్చేస్తాను, పొద్దున 8 వెళ్తాను, 3 వెళ్తాను, మరి 5 వచ్చేస్తాను అంట. 3 5 వచ్చేస్తాను, ఇల్లు జాగ్రత్త ఇల్లు జాగ్రత్త అంటాను. ఈ 2 గంటల్లోనే ఆ కోళ్ళని అయ్యి బాబా మీకు నమస్కారం ఇది అక్కడికి వెళ్ళిపోదురండి వెళ్ళండి. మీకు ఒక నమస్కారం కాదు, ఏ నమస్కారాలు ఇల్లు ఎక్కడికి పారిపోదో మీరు వచ్చే వరకు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోదు. ఏంటి 2 గంటలు ఇల్లు జాగ్రత్త అంటారు. స్వామీజీ అంటాడు కొంపలు మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే కొంపలను పట్టుకుని ఏడుస్తున్నారు అంటారు. యు కాల్ ఎవర్స్ హౌస్ హోల్డర్స్ వాట్ హౌస్ కెన్ హోల్డ్ ఏంటి ఎవరిని అడిగినా మేము గృహస్థులు అంటున్నారు. మీరు గృహాలను మీరు పట్టుకున్నారా, గృహాలు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నారా? ఈ కాల్ ఎవరు సెల్స్ హౌస్ కోల్డర్ వాట్ హౌస్ కెన్ హోల్డ్ ఇల్లుని మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఇల్లు నుంచి ఇక్కడ ఇల్లు విడిచిపెట్టి వచ్చారు కదా, ఇల్లు ఇక్కడికి వెళ్ళొద్దని మీ ఇల్లు చెప్పిందా? వెళ్ళొద్దని ఇల్లు మీరు చెప్పలేదు. ఆ ఇంటి మీద మోహం కలిసి ఇక్కడ వచ్చే ఇక్కడ ఇల్లు తలపెట్టుకుంటారు. ఇల్లు మిమ్మల్ని పట్టుకోవటం లేదు, మీరు ఇల్లుని పట్టుకుంటున్నారు. మీరు ఇంటిని పట్టుకుని అది నన్ను పట్టుకుంటుందేమో అనుకుంటున్నారు. అది మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు ఇంటిని పట్టుకుంటున్నారు. యూ కాల్ ఎవర్ సెల్స్ హౌస్ హోల్డర్ వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. ఏంటి కలకత్తా, ఈ కలకత్తా వీధిలో కలకత్తా దుమ్ములు, ఈ కలకత్తా రోడ్ల మీద తిరిగి బాయ్ని మీరు ఎంత గౌరవిస్తున్నారు? అమెరికాలు వచ్చాక పెద్ద పెద్ద సన్మానాలు చేస్తారు ఎవరికి? వివేకానందకి. పాపులర్ అయిపోయారు కదా ఈ కలకత్తా వీధుల్లో, ఈ కలకత్తా వీధుల్లో తిరిగే దుమ్ములో, ఈ రోడ్ల మీద ఆడుకున్న బాలుడికి ఎందుకు మీరు ఇన్ని సన్మానాలు చేస్తున్నారు? ఇదంతా మీరు కల్పించుకుని చేసుకోండి. నేను మీ వాడినే, నేను మీ వాడిని. ఇదంతా మీరు ఏదైనా అమెరికాలు వచ్చాను గొప్పవాణి అయితే మీకు అనిపిస్తుంది. నేను కలకత్తాలో ఉన్న పిల్లవాడినా, మీ పిల్లవాడినా, ఈ గౌరవం లేదు మీరు కల్పించుకుని చేస్తున్నారు. ఐఎమ్ స్ట్రీట్ బాయ్, నీ కళ్ళ తిరగకుండా వీధుల్లో తిరిగాను నేను, ఈ దుమ్ములో తిరిగాను, ఈ దుమ్ముల్లో తిరిగాను. ఈ కలకత్తా పిల్లవాడిన నేను. అది మీ పిల్లవాడికి మీకింత గౌరవం ఎందుకు? ఎక్కడో చేశారు, అమెరికాలో చేశారు, అది బాంబేలో చేశారు. మీ పిల్లవాడికి మీరు ఎందుకు ఈ కలకత్తాలో ఎందుకు చేస్తారు ఈ గౌరవం? అది కలకత్తా బాయ్, ఎందుకు ఈ కలకత్తా పిల్లవాడికి ఇంత గౌరవం మీరు? అంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేసుకోవడం ఇంత గౌరవం ఎందుకు? ఎక్కడో చేస్తుంది వేరే విషయం, మీ కలకత్తా పిల్లవాడినా కదా, మీ రోడ్ల మీద మీ కళ్ళకు ముందు దుమ్ములో ధూళ్ళో తిరిగాను కదా. ఇక్కడే భోజనం లేక ఒక పూట భోజనం లేదు, ఒక పూట రెండు పూటల భోజనం లేదు, ఒక పూట తిరిగి తిరిగాను మీ కళ్ళ తిరగకుండా. ఎందుకు ఈ కలకత్తా బాధ్యత సన్మానాలు అని మనం కల్పించుకోవటం? అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే కృష్ణుడు, మీ లోపలన మీకు బ్రహ్మ ఆనందము శాంతి, సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అంత ఆనందం ఇక్కడ ఉంది. ఎక్కడ? హృదయంలో ఉంది. ఆనందంలో మీరు హృదయంలో కరిగిపోయినప్పుడు, ఆ హృదయంలో కూరిగిపోయినప్పుడు మీ జీవుడల్లి హృదయంలో ఏ ఆనందం కోసం ఏ జీవుడైతే బయటికి తిరుగుతున్నాడో ఆ జీవుడే ఆనందంలో కరిగిపోయినప్పుడు ఇంకా బయట విషయాల కోసం తిరిగే జీవుడు ఎవడు ఉంటాడు? ఇప్పుడు హరిశ్యం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒక ఏగుడు పంచదార చేస్తామంటే ఏమంటాడు? అలా పంచదారం చేయండి తెలియనివాడు ఏగుడు ఇచ్చినా పుచ్చుకుంటాడు. అది గుప్పుడు పందని హరిశ్యం ప్రసాద్ గారు ఏమండు రేపు ఏగుడు పందారంటే ఏమంటాడు? వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? ఇష్టం లేక కాదు, అవసరం లేక. అలాగే నీ స్వరూప పుస్తకం నీకు అందినప్పుడు స్వరూప పుస్తకం ఒకసారి అందించాలి, దీని దాంతో ఎడబాటు రాదు. ఒకసారి ఆ స్వరూప పుస్తకం అందిందా, దాంతో ఎడబాటు రాదు. ఎప్పుడైనా ప్రారంభం చెడ్డ ప్రారంభం ఒకవేళ గౌక్యనది మర్చిపోయినా బయట ఆ స్వరూప పుస్తకం మర్చిపోయినా మళ్ళీ సడన్గా జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ హృదయానికి రాలి, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ పొరపాటుని మనం కాలు జాడినట్టు ఎప్పుడైనా నువ్వు బయట సుఖాలని ఆ హృదయ సుఖం మర్చిపోయినా బయట విషయాలు నీకు ఎప్పుడైనా ప్రారంభాన్ని బట్టి ఆకర్షణ వచ్చినప్పటికీ మళ్ళీ సడన్ గా లోపల ఆత్మారాముడు గుర్తుకొచ్చి దీంతో దాంతో కంట్రోల్ చేసుకుని అక్కడ తొలి లాయమైపోతాం. అంటే అక్కడికి వెళ్ళాలని వెళ్ళాం మనం. అంటే మనస్సు ఒడిగా హృదయంలోకి లాగినప్పుడు, హృదయంలోకి మనం లాగినప్పుడు వెళ్ళాలని వెళ్ళాం, అదే లాగేస్తుంది. బలవంతాన మనస్సును గట్టిగా హృదయాన్ని సన్నిధానంలోకి వెళ్ళింది అనుకోండి, అది జీవుని హృదయమే లాగేస్తున్నారు. గొప్ప అయస్కాంత శక్తి అది, అది గొప్ప ఆకర్షణ అది. సరిగ్గా సరిదాపుల్లో చెల్లెప్పుడు లాగేస్తున్నారు. అయితే భగవాన్ ఏమన్నారంటే నీ మనస్సును కొద్దిగా లోపలికి వెళ్తే సరిపోతుంది. కొంత దూరం తర్వాత హృదయంలో ఉన్న ఈస్టర్ ఉన్నాడు, వాడు లాగేసుకుంటాడు. మీరు కొంత ప్రయత్నం చేయండి, తర్వాత ఈస్టర్ ఏం చేస్తాడంటే ఏ మనస్సు అయితే ప్రయత్నం చేస్తుందో, ఏ మనస్సు అయితే సాధన చేస్తుందో, ఆ సాధన చేసిన మనస్సుని వాడి హృదయం ఈస్ట్ అంతర్యామ, వాడే అంతర్యామ. వాడెవడు? అంతర్యామ. వాడే నారాయణుడు. వాడు నారాయణుడు, ఆడే సర్వసాక్షి. వాడే తర్వాత నీకు ఏ జన్మ మిమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టాలని చూసేవాడు వాడే. ఇంకా అవసరం లేనప్పుడు, మీకు ఏమి కోరికలు లేనప్పుడు ఇంకా మీకు శరీరాలు కూడా అవసరం లేదు కాబట్టి. అంటే హృదయాంతరా హృదయంలో ఉన్న సుఖం రావాల్సిన అందరికి మీకు అర్థమవడం కోసం చెప్తాను. మీకు 1000 కోరికలు ఉన్నాయనుకోండి, 1000 కోరికలు ఒకేసారి నెరవేరిపోయాయి అనుకోండి, ఒకేసారి అప్పుడు నీకు ఆనందం అంత ఆనందం వస్తుందో దాని మీద వేరేట్లు ఉంటుంది లోపల ఆనందం. మీరు బయటకు ఎలా వస్తారు? నీకు 1000 కోరికలు ఒకటి తర్వాత ఒకటి నెరవేరటం కాదు, అన్నీ ఒకసారి నెరవేరిపోయినాయి అనుకోండి, అప్పుడు ఎంతమంది ఆనందం వస్తుంది కదా మీకు, అప్పుడు ఎంత దానికంటే వేరేట్లు హృదయంలో ఆనందం ఉంటుంది. అది ఇట్టిదని ఎవరు చెప్పరు. ఏ సుఖము తెలుసుకున్నాక, ఏ శాంతి నీకు అనుభవంలోకి వచ్చాక, ఏ ఆనంద డోరికుల్లోని ఊగిసలాడాక, ఇంతకంటే అధికమైన సుఖం కానీ, ఇంతకంటే అధికమైన శాంతి కానీ, ఇంతకంటే అధికమైన ఆనందం లేదని నీకు తెలుస్తుందో అట్టి ఆత్మసుఖం అని గీతలో కృష్ణుడు చెప్తాడు. దాంతో సమానమైంది లేదని చెబుతున్నాను అర్జున, దానికి సంతోడు సమానమైంది లేదన్నప్పుడు మించిందని ఎలా అనుకుంటావు? అటు ఆత్మసుఖం కంటే, చైతన్య సుఖం కంటే, ఆ బ్రహ్మసుఖం కంటే, బ్రాహ్మీ స్థితి కంటే మించిన సుఖం నువ్వు. బ్రాహ్మి నిజమైన సుఖి ఎవడంటే ఈ లోకంలో బ్రాహ్మీ స్థితి పొందినవాడే. నిజమైన సుఖి అంటే జ్ఞాని ఒక్కడే నిజమైన సుఖి. మనం ఉపద్రవమైన గొడవలు కూడా మనకు ఉపకారం చేస్తాయని అనుకుంటాం. మనకు ఉపద్రవం తెచ్చి గొడవలు కూడా మనకు ఉపకారం చేయడానికి వస్తాయని అనుకుంటాం. ఉపకారం చేయ ఉపద్రవం తెచ్చి పెడతా చివరికి. ఏమి ఊహించుకోవడం మానే నీవు, ఏమి ఊహించుకోవడం మానే. ఊహించుకోవడం వల్లే నీకు భయం వస్తుంది, ఇష్టం వస్తుంది, అయ్యి ఇష్టం ఇవన్నీ వస్తాయి. నువ్వు హృదయాంతరాలలో ఉన్నావు కదా, అది లాగేస్తుంది, ఒడి లాగేసినట్టు లాగేస్తుంది. నువ్వు రవ్వంతా ముళ్ళంతా నీ మనసునే అటు చెప్పితే ఏటు, అటు చెప్పితే అదే లాగేస్తుంది, దాని అంతరదే లాగేస్తుంది. ఏ అది ఎవరు లాగుతున్నారంటే అదే అనుగ్రహం, అదే దయ, అదే మెరిసి, అదే కంపాషన్. అక్కడ ఉన్నవాడు దయాస్వరూపుడు, అక్కడ ఉన్నవాడు ఎవడు దయాస్వరూపుడు, వాళ్ళు లాగేస్తాడు నేను. అక్కడ ఉన్నవాడు మహాగురువు, అక్కడ ఉన్నవాడు ఎవడు మహాగురువు, అక్కడ ఉన్నవాడు. నీ కళ్ళకు కనిపించకపోయినా, నీ బుద్ధికి అందకపోయినా, అక్కడ ఉన్నవాడు పురుషోత్తముడు. ఆడు పైగా అనుగ్రహ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఒక రోజు ఉండి ఇంకో రోజు లేకపోవడం కాదు, ఎప్పుడు ఉండేవాడు. ఆ కాలదేశములతో సంబంధం లేకుండా ఉండేవాడు. అన్ని కాలాల్లో, అన్ని స్థలాల్లో అంతలా ఉంటాడు. ఒక కాలం నుండి ఇంకొక మరో కాలంలో లేకపోవడం కాదు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో లేకపోవడం కాదు. ఎప్పుడు ఉంటాడు, ఎల్లవేళలో ఉంటాడు, అన్ని వేళల్లో ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, ఆల్వేజ్ ప్రెజెంట్. అక్కడ వాడెక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ఎందుకీ భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు సుఖాన్ని కోరుకోవడంలో తప్పులేదు, కానీ సుఖాన్ని ఎక్కడి నుంచి పొందుదాం అనుకున్నా, బయట నుంచి పొందుదాం అనుకున్నా అది తప్పు. నువ్వే ఎక్కడి నుంచి పొందుతున్నావు, బయట నుంచి పొందుతున్నావని అనుకో, అది తప్పు. నిజమైన సుఖం బయట నుంచి సుఖం. బయట నుండి సుఖం ఏంటిదంటే, సుఖము దుఃఖము, అది కిరీటము, దుఃఖం అనే కిరీటము పెట్టుకున్న సుఖం అది. అదేంటది, దుఃఖం అనే కిరీటం పెట్టుకున్న సుఖం అంటే అది బయట నుంచి పెట్టుకున్నది. నువ్వు అది సుఖం అనుకున్నా ఎవరికి దుఃఖం వచ్చేస్తుంది, అదే బయట నుంచి వచ్చింది. అది నువ్వు సుఖం అనుకోవచ్చు, సుఖం ఉందని, చివరికి దీనికి అది మొత్తం అంతా దుఃఖం కింద మారిపోతుంది. నువ్వు కోరుకోవటంలో తప్పులేదు సుఖాన్ని, అది ఎక్కడ నీ లోపల ఉంది. ఆ లోపలన్న సుఖం నిజం, బయట ఉన్న సుఖాలు ఏ సుఖాలు నువ్వు అనిపించి అని కంప్లీట్ దుఃఖం కింద మారిపోతుంది. ఒకవేళ నువ్వు లోపలన్న సుఖాన్ని రుచి మరిగితే, లోపలన్న సుఖాన్ని రుచి మరిగావనుకో, ఆ సుఖస్థానంలో నిలబడ్డామనుకో, ఇంతకుముందు నీకు ఏదైనా దుఃఖం అని అప్పున్నా అదంతా నిలవలోకి వచ్చేస్తుంది. మళ్ళీ దుఃఖమంతా ఆనందంగా మారిపోవను, ఆ దుఃఖమంతా శాంతిగా మారిపోవను. మీరు ఏమనుకుంటారు, అన్ని కాలక్షేపం మాట్లాడుకుంటారు, శాస్త్ర ప్రమాణం. మీరు కాలక్షేపం మాట్లాడి మీకు అనిపించవచ్చు, శాస్త్ర ప్రమాణం. బయట ఎవడు ఏ భోగం అనిపించినా మొత్తం రెట్టింపు రెట్టింపు దుఃఖం తోడు మారిపోతుంది. తర్వాత వాడు వడ్డీ చూసాగా దుఃఖం అనిపించాడు. అది భగవాన్ చెప్పింది, సుఖం కోరుకోవడంలో తప్పులేదు, కానీ సుఖం కోసం బయట వెతుక్కుంటున్నారు అది తప్పు. అయితే బయట సుఖం ఉంటుంది వెతుక్కోవచ్చు, బయట లేదు. అది ఎక్కడుందో అది వెతుక్కోవడం మానేశారు. అది గురువు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడ సుఖం ఉందో అక్కడ వెతుకుని అక్కడ వెతుకునేట్టు వెతికేటట్టు చెయ్యాలి గురువు. అదే గురువు చేసే పని. ఆ పని ఆ పని మానిపించేసి ఏదో 90 రకాలుగా వాడు పనులు చెప్తాడు. వాడు గురువు కాదు, రాక్షసుడు. అది కాదు, మీరే సంసారం పనులు, మీరు ఆ సంసారం పనులు మీరే మొదలైపోతున్నారు. సంసారం గొడవలు మీరే మొదలైపోతున్నారు. మా దగ్గరికి వచ్చి కూర్చుంటే మేము కూడా సంసార గొడవలు చెబితే అది కాదు. ఈ అర్థం ఉంది అసలు, మీ గొడవలు మీరే పడలేకపోతున్నారు, మీ బాధలు మీరే పడిపోతుంది. మీకు సంసారంలో 90 కష్టాలు ఉన్నా పైకి చెప్పుకోకపోయినా అది వినాయకుడి బొరులో చేరుంటే అన్న కొడుతాడు, బయటకు చెప్పుకోడు. మీకు సంసారంలో 90 కష్టాలు ఉన్నాయండి. మేము అందరినీ మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్పడం మానే సంసారం పడవని చెప్తే ఎలా ఉంటుంది? మిమ్మల్ని బాగు చేసినట్టే బాగు చేసినట్టే మిమ్మల్ని అందరినీ మీ గొడవలు మీరే భరించలేకపోతున్నారు కదా, మీ అప్పులు మీరే తీర్చలేకపోతున్నారు. అదనంగా మీ నెత్తి మీద అప్పేసి పంపితే మీకు ఆ సంసారం పనులు ఎక్కడ చేయిస్తే మా దగ్గరికి వచ్చాక మీకు సంసార గొడవలు. మీరు సంసారంలో ఆ సంసార గొడవలు ఎన్ని గొడవలు ఉన్నాయో మీ సంసారంలో ఎన్ని పనులు చేయించుకుంటున్నారో ఆ పనులన్నీ ఇక్కడ చెబుతా ఉన్న చిట్లు దోగర గురించి. ఆ పాలకొల్లి చిట్లండి, అక్కడికి వెళ్ళి దోగరకండి. నా సబ్జెక్ట్ వదిలేసి అక్కడికి వెళ్ళి దోగరకండి. రేపు వద్దు ఒక కేజీ వంకాయలు తెచ్చిపెట్టండి. మీ సంసారంలో చేసిన పనులని మేమే చెబుతున్నాం. దేనికి వచ్చినట్టు మీరు మీరు వచ్చినప్పుడు రేపు కేజీ మైసూరుపాకం మొక్కలు తండి. కానీ మీరు ఇంటికాడ ఏ పనులు చేసుకున్నారు ఆ పనులే మేమే చూసినాం అనుకోండి. ఇంకా మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే బయట ప్రతి జీవుడు బయట సుఖాలు వెతుకుతున్నాడు కదా, లోపల సుఖం ఉంది కదా, నిజమైన సుఖం. ఇట్ ఇస్ ట్రూ హ్యాపీనెస్, ఇట్ ఇస్ లాయల్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ లాస్టింగ్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ పెర్మనెంట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్కి ఇంకా పరుగు లేదు, దానికి తరుగు లేదు. పైగా ఆత్మసుఖం ఎటువంటిదంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇది కొత్తగా అనిపిస్తున్నట్టు. మీరు బూరెలు తింటున్నారనుకోండి, మొదటి బూరెలు రెండో బూరెలు బాగుంటాయి, మూడో బూరెలు మళ్ళీ మీకు తినాలనిపించదు కదా. బలవని తిన్నా మళ్ళీ ఇది వచ్చేస్తుంది, ఏది వికారం వచ్చేస్తుంది. మొదటి బూరి తిన్నప్పుడు ఉన్న రుచి మీకు మూడో బూరి తిన్నప్పుడు ఉండదు. ఏ పెళ్ళని కొత్తలో 4 ఏళ్ళు 5 ఏళ్ళు శ్రద్ధలు తిరుగుతారు, తర్వాత ఏముండదు. పెళ్ళని కొత్తలో సినిమాల కన్నా అలాగే తిరుగుతారు, మోటార్ సైకిల్ మీద అలా తిరుగుతారు. కాదు ఆని మూనని అలా తెలిసే 4 ఏళ్ళు శ్రద్ధలు తిరిగిపోతుంది. అదే ఒక్కొక్కరు తిట్టుకుంటా ఉంటారు. ఆ ప్రేమ తగ్గిపోయి ఇదేమంటాడు, నువ్వు పుట్టిన కానీ ఏం చెప్పాను మొదట్లో అంటాడు. నువ్వు పుట్టిన కానీ ఏం తెచ్చావు చెప్పంటాడు. 4 ఏళ్ళు తిరుగుతారు అలాగా, ఆ తర్వాత శ్రద్ధలు తిరిగిపోయాక ఏముండదు. బయట తిరగటం బయట గొడవలేదు కదా. అది గురువు అంటే ఏంటి, ఎక్కడ సుఖం ఉందో అక్కడికి నీ ముఖాన్ని తిప్పేవాడు గురువు. మీరు ఇంటికా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి సంసార గొడవలు చెప్తాండి, ఎందుకు వచ్చినట్టు మీరు? సంసార గొడవలు మీకు ఇంటికాడ ఉన్నా కదా. అందుకే ఏం చెబుతున్నాడు భగవాన్, ఏమని చెప్తున్నాడంటే అతను అంటే చిత్తప్రజ్ఞంటే ప్రజ్ఞ స్థిరంగా ఉన్నవాడు. చిత్తప్రజ్ఞ అంటే ఎవడి బుద్ధి స్థిరంగా ఉందో. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతారనుకోండి, మీరు కుంగిపోయారనుకోండి, ఎవరైనా పొగుడుతారనుకోండి, మీరు మామూలుగా ఎమోషన్ వచ్చేసింది అనుకోండి, ఎవరైనా విమర్శిస్తారని డిప్రెషన్, ఆడి బుద్ధి స్థిరంగా లేదని అర్థం. ఆడి బుద్ధి స్థిరపరచడానికి భగవంతుడు ఎవడో ముట్టి గిలుస్తూ ఉంటాడు. నీ చేత మిమ్మల్ని ఎవరి చేతనే తిట్టించాలనుకున్నాడు. మంచివాళ్ళు ముడ్డికెళ్ళాడు, చెడ్డోళ్ళు ముళ్ళు పెట్టితే ముడ్డి కిడిచాడు చెట్టు మనం. మిమ్మల్ని ఎవరైనా పొగడాలనుకున్నాడు, మంచివాడు ఎవరైనా పొగడరా బాబు, వాళ్ళు పొగడతాడు ఇష్టంగా ఉన్నాడు చూస్తే ఆ మంచివాడు ముడ్డి కిడిచాడు. ఎవడో ముడ్డి కిడుతూ ఉంటాడు, ఆలోచనంగా ఉండడం. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం, ఇవన్నీ ఎందుకు చేస్తాడు, మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం. మొత్తమే ఏ మీతో కోపంగా మాట్లాడినా, మీతో శాంతిగా మాట్లాడినా, మీ వంక చూసినా చూడకపోయినా నీకు అర్థం అవుతుంది, అన్ని ఆ గురువు యొక్క అనుగ్రహం అని గ్రహించిన వాడు ధన్యుడు. మాట్లాడితే అనుగ్రహం, మాట్లాడడానికి కూడా మాట్లాడకపోయినా అనుగ్రహం. ఏం చేద్దంటే వాళ్ళ దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకోటి ఇద్దామని మీకు లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ దగ్గర నీకు అనుగ్రహం తప్పించి ఇంకోటి ఏదైనా ఇప్పుడు మన బంగారు కొట్లోకి వెళ్ళి ఏమన్నా కేజీ వంకాయ ఇమ్మంటాడు ఇస్తాడు, మా దగ్గర లేవని అంటాడు. ఆడకి ఆ దగ్గర ఉంటే ఇస్తాడు, కానీ వాడి దగ్గర లేని సరికి ఎలా ఇస్తాడు? ఆ గురువు దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకోటి ఏం ఉండదు. ఇంకో రెండోది నీకు ఇవ్వటాను, రెండోది మీరు ఏదో అడిగినా నో అని చెప్పేస్తాడు. ఆడికి ఆ దుకాణంలో ఇంకోటి ఉండదు. మరి బంగారు షాపులోకి వెళ్ళి బెండకాయ కేజీ బెండకాయలు ఇవ్వాలంటాడు, ఏమంటాడు? అంటే ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మాటలు కూడా మనకు అర్థం అవ్వవు కాదు. ఏం చేద్దా, అది మనతో మనలాగ బుద్ధితో ఆలోచించి చెప్పిన మాటలు కాదు. మనం బుద్ధితో ఏదైనా ఆలోచించి చెప్పినా కాలానికి లోబడిపోతుంది. ఇవాళ నిజం కింద ఉంటుంది, రేపు మళ్ళీ అబద్ధం అయిపోతుంది. బుద్ధితో ఆలోచించి చెప్పింది ఇది కూడా తాత్కాలికంగా బాగానే ఉంటుంది, మళ్ళీ రేపటి కదా పాత పడిపోతుంది. ఇప్పుడు మన రాజ్యాంగం ఎప్పుడు రాశారు? 47, 48 రాశారు, 2 ఏళ్ళు రాశారు, 49 రాజ్యాంగం, 50 మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 90 సవరణలు ఇప్పుడు, అది తప్పు రాశారు, ఇది తప్పు రాశారు, అది ఇప్పుడు సమాజానికి అనుకూలంగా లేదు. మరి 90 సవరణ భగవంతుడు చెప్పిన మాట అలా ఉండే పులి స్టాప్ కామ మార్చడానికి లేదు. భగవద్గీత 5000 సంవత్సరాల పూర్వం స్వామి వారు చెప్పారు, అప్పుడు అది అంతే నిజం, ఇప్పుడు అంతే నిజం, ఇంకో 1 కోటి సంవత్సరాల దగ్గర కూడా అంతే నిజం. దానికి కాలానికి, అది కాలానికి లోపడదు, ఓ ప్రాంతానికి లోపడదు. మామూలు మనుషులు బుద్ధితో ఆలోచించి చెప్పి మనుషులకి బుద్ధితో మంచి మాటలు చెప్పినా బుద్ధితో ఆలోచించి చెప్పి అన్ని కాలంలో కొట్టి కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి, కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ చెప్పింది అహంకారానికి అర్థం అవుతుందా? ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. నా నోరు నొప్పి లేకుండా ఒక మాటతో చెప్పేస్తున్నాను, ఆత్మ చెప్పింది అహంకారానికి అర్థం అవుతుంది. కృష్ణుని అంటే కూడా ఆత్మ, మనకున్నది ఏంటి? అహంకారం. పైకి చెప్పబోయే తెలివైన వాళ్ళు పైకి కనపడినారు, అహంకారం లేకుండా మనిషి ఉండరు. ఆ తెలివైన వాళ్ళు ఎవరు దానికి పౌడర్ రాసి ఎవరు కనపడకుండా చేస్తూ ఉంటారు. ఈ తెలివి తక్కువ అహంకారం తెలిసిపోతాం, ఈ తెలివి తక్కువ మంది ఉంటారు. వాళ్ళు అహంకారం ఉంటే అందరూ తెలిసిపోతాం, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అహంకారం పైకి కలపడం. అది ఇంకోటి మీరు వాళ్ళు చాలా ఆత్మ చెప్పిన మాట అహంకారానికి ఎలా తెలుస్తుంది? తెలియదని మనం ఊరుకోకూడదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలియదని మనం ఊరుకోకూడదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగా ప్రయత్నం చేయగా మీరు ఎంత ముద్దబ్బైనా మీ ప్రయత్నం వల్ల ఆత్మ అనుగ్రహం అది. మీకు అర్థమవుతుందా? మీ ప్రయత్నం వల్ల ఏమొస్తుంది? ఆత్మానుగ్రహం మన భగవంతుడు చెప్పి ఆత్మ చెప్పింది అర్థం అవుతుంది. అది లాగి తెలియచాలని అసలు ఊరుకోకూడదు, గోడలా ఊరుకోకూడదు. ఒకే మాట గుర్తుపెట్టుకోండి, నాకు నోరు నొప్పి అనవసరం. ఇంకా ఆత్మ చెప్పింది అహంకారానికి అర్థం అవుతుందా? సత్యము చెప్పింది అసత్యానికి అర్థం అవుతుందా? ధర్మము చెప్పింది అధర్మానికి అర్థం అవుతుందా? నాకు నిద్ర పట్టాలి ఎదురయ్యని మంచి మాట రెండు లక్షలు, నాకు నిద్ర పట్టాలి ఎదుర మంచి మాటలు చెప్పండి రా. నువ్వు ఈ నోరు నొప్పి చెప్పక చెప్పక ఎప్పుడు నిద్ర పట్టేది వాడికి. వాడు నిద్ర పట్టడానికి వింటున్నాడు, కానీ వాడికి అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు దొరకరాష్ట్రుడికి. అంటే గుడ్డివాడు నిజంగా గుడ్డివాడు, కానీ వాడి గురువే మనకు. చెప్పేవాళ్ళు ఉంటే వినేవాడు, వాడు చెప్పితే వింటాడు, మీరు వెళ్ళిపోనా అన్న ఇంకా మనకి విసుగొచ్చాయి బాబు వీడికన్నా ఎంత చెప్పితే వెళ్ళిపో. వాడు చెప్పేవాడు వెళ్ళిపోవడం కానీ అంటావు, మీరు సాయంత్రం అలా వెళ్తే పొద్దున వాడు కదలడు ఇంకా. వాడు గుడ్డివాడు, కళ్ళు కనపడడం ఇంకా చెవులు చూడ అస్తమాన పనాడు. ఆ విధుడు చెప్పడంటే అది చెప్పి చెప్పి వీడికి నోరు నొప్పితే ఎప్పుడో నిద్ర పడితే అప్పుడు నిద్రపోవాలి. ఆ మంచి మాట ఎందుకంటే ఆడికి నిద్ర పట్టాను. ఇప్పుడు చాలా మంది బాగా నిద్రపట్టాను సారా తాగుతూ ఉంటారు, సాయంత్రం కొంచెం తాగితే బాగా నిద్రపడుతున్నాను ఏదో చెప్తారు. ఆ ఇంట్లో కూడా కొంతమంది ఏమంటారంటే రోడ్డు మీద తాగకుండా తాగి ఇంట్లో తాగాను అంటారు. ఆ తెలియని వాళ్ళు అలా చెప్తారు, తాగి రోడ్డు మీద తాగకుండా మీరు ఏదైనా చేసే వేసుకుంటే ఇంటికాడికి వేసుకోండి అని చెప్తారు. అంటే ఆత్మ చెప్పేది అహంకారానికి అందదు, అలా అందుతుందని మానకూడదు. ఈ అహంకారం సాధన చేయాలి, అహంకారం సాధన చేయాలి. చేయగా 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 ఆత్మను చింతించగా చింత భగవంతుడమే ఆత్మను ఒకటే. ఆ చింతించగా 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 ఆ వస్తువు యొక్క అనుగ్రహం మానకూడదు. అనుగ్రహమే ఆత్మ చెప్పిందని అర్థమయ్యేటట్టే అనుగ్రహం చేస్తుంది. మామూలుగా మనకు తెలిసిన దాని వలే కనిపిస్తుంది, తెలియదు తెలిసిన దాని వలే కనిపిస్తుంది. అంత ఆత్మ చెప్పిన అహంకారానికి ఎలా అర్థం అవుతుందండి? కానీ వీడు నాకు అర్థం అవటం లేదని అనుకోడు, అది ఒప్పే నాకు అర్థం అవటం తప్పట్టాడు. అది ఒప్పే వీడికి అర్థం అవటం లేదని నాకు అర్థం అవటం లేదని చెప్తే తప్పు లేదు, ఆ ఒప్పుని తప్పంటాడు. వీరేశ్వరం గారు కందుకూరి వీరేశ్వరం గారు ఆ పుస్తకం కథ ప్రింట్ అవ్వలేదు. వాళ్ళ మనవడు మీద నోట్స్ రాసుకుంటే వాళ్ళ మనవడికి నాకు స్నేహం, వాళ్ళ అబ్బాయి గారు అబ్బాయి అని ఇప్పుడు లెక్చరర్ చేసి రిటైర్ అయిపోయాడు. వాళ్ళ మనవడే రిటైర్ అయిపోయాడు అప్పుడు. ఆ విశాఖపట్నంలో ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఏదో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళ తాతగారు రాసుకుని నోట్స్ అయి తెచ్చిస్తూ ఉంటాడు, అది ప్రింట్ అవ్వలేదు. ఆయన ఏమని రాశాడంటే రాజుగారి కోరిక ఎప్పుడు చేయకూడదు. ఆయన విజయనగరం మహారాజు దగ్గర ఉండేవాడు. అంటే ఈ చేత మంచి మాటలు చెప్పింది చూడడానికి లెక్చరర్ ఉద్యోగం మానేసి తీసిపోయాడు. రాజ్యాత్రం ఇక్కడ ఇచ్చేవారు మంచి మాట ఏదైనా చెప్పుకున్నాడు. ఆ రాజుగారు అనేవారంటే ఏమంటే వీరేశ్వరం గారు నాకు నిద్ర పట్టేవరకు ఉన్నాడు అనుకోడు. ఏమి ఎన్నింటికి పడుతుందో ఇద్దరు ఐదింటికి పంపిస్తే సరిపో, ఆఫీస్ నుంచి ఐదింటికి వెళ్ళిపోవాలి కదా. ఆ రాజుగారు అనేవారట నేతగారి స్టాఫ్ వెళ్ళిపోతే వెళ్ళిపోతారండి వీరేశ్వరం గారు నాకు అది ఏమో ఎన్ని తొమ్మిది పడుతుంది ఉండేవాడంట ఇంటికాడ వీరేశ్వరం గారికి పెళ్ళని చెక్ చేసేది. ఇదే కొలి భయం, ఇదే ఉద్యోగం. ఆయనకి అసలు అన్నం అరగదు ఎవరికి? వీరేశ్వరం గారికి అన్నం అరగదు. ఇంటికి వచ్చే 11 అన్నం తింటే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా అన్నం అరగని వాళ్ళు సాయంత్రం 6 తినేరు, 6 లోపల తినేరు. మనకి ఏదైనా అజీస్తుంది అనుకోండి, సరిగ్గా అరగటాలేదు అనుకోండి, రాత్రి 9:00 తినకూడదు, సాయంత్రం 6 తప్ప 6 కానీ 6 లోపల కానీ తినేయాలి. భర్తలు అనేటట్టు వీరేశ్వరం గారి పెళ్ళి ఇదేం కొలు, ఇదే ఉద్యోగం. రాజుగారు కొను మానేసి మామూలు కాలేజీలో ఉద్యోగంలో గడిపోండి. ఇదేం కొలుగుండ్రి, అసలు పాప అన్నం అరగదానికి అజిస్తా ఇది బాగా అరిగిస్తే ఎక్కువ ఇంటికి వచ్చి 11 అన్నం తింటే అసలు అరగదు ఇంక. ఆ తర్వాత ఏదో కష్టపడి చేసేవాడని పాపం రాజుగారి మీద ఉండే ప్రేమ కలిసి తర్వాత గుర్రపు స్వామి చేస్తూ గుర్రం మీద పడి చచ్చిపోడు. అది పడితే తర్వాత ఈ పీవీజీ రాజు ఇల్లు దాని మనవరం. ఇప్పుడు పీవీజీ రాజు అశోక్ గజపతి ఇల్లు అని మనవరం. వాళ్ళు వీళ్ళు బాగా చిన్నపిల్లలు వీళ్ళు అప్పుడు బాగా పీవీజీ రాజు గారే బాగా చిన్నపిల్లాడు అప్పుడు. అప్పుడు పీవీజీ రాజుగారు చోబుట్టు వచ్చామంట, ఏమండి ఈ పిల్లలు వచ్చే ఆస్తి అంతా పోకుండా మీరు కొంచెం కోర్టులో వెళ్ళి అబద్ధంగా చెప్పాలని చెప్పింది. మీరు నిజం చెప్తే మా ఆస్తులు అన్నీ పోతాయి. అప్పుడు మెడ్రాసులో ఉండేది హైకోర్టు మనకి అన్నీ రాసుకున్నాడు. చాలా అబద్ధాలు చెప్పాను రాజుగారి కోసం, చాలా అబద్ధాలు చెప్పాను రాజుగారి కోసం. నిద్ర చెడిపోయి నా పిల్లల రోజు తిట్టిదని నోట్స్ రాసుకున్నాడు. ఏం చేత పిండి చేయలేదు. పైగా దస్తూరి చోటు ఉంది వీరేశ్వరం గారి దస్తూరి చోటు. మెడ్రాస్ నుంచి మెడ్రాస్ వెళ్ళి అబద్ధాలు చెప్పొచ్చు అని సరే ఈ అబద్దాలని చెప్పి కేసీని నడిచాక ఓ బంగారు ముక్క తెచ్చింది ఆవిడ. ఎవరు రాజుగారు చెబుతూ, మీరు మా కోసం చాలా అబద్దాలు చెప్పారు కాబట్టి ఈ బంగారం పుచ్చుకోమంది. అప్పుడు నేను ఆయన తోటి ఆవిడ తోటి చెప్పానంటే నాకు అన్నం అరగట్లేదు, ఇంత బంగారం నాకు ఎక్కడ అడుగుతున్నాను చెప్పాను. నాకు అసలు మజ్జిగనం కూర అడగట్లేదు, మజ్జిగనం క్యారేజ్కి నేను కాలక్షేపం చేస్తాను చేరుగానే తిని, ఇంత బంగారం నాకు అడగదు అన్నాడు. కొన్ని మీకు అడిగిది పెడతాం చెప్పమందంటావు. అంటే నాకు ఇల్లు లేదు ఇక్కడ విజయనగరం, ఇల్లు కట్టి పెట్టిన సరిపోతుందని చెప్పి అబద్దాలు అడినందుకు చివరికి ఇల్లు వచ్చిందని చెప్పి అబద్దాలు అడిగి ఇల్లు సంపాదించుకున్నాను. ఆ బంగారం చాలా విలువ ఉంటుంది వద్దని చెప్పాను. అంటే ఏదో పుచ్చుకోండి ఏదోటి పుచ్చుకోండి అంటే ఇల్లు కట్టి ఆ ఇల్లు ఇప్పుడుకోవడం ఉండదు. తర్వాత ఆ కుటుంబం వాళ్ళంతా కలిసి గవర్నమెంట్కి ఇచ్చేశారు. అది కూడా వీరేశ్వరం గారిని ఎదుగుని మెమోరియల్ ఆయన రాసిన పాటలు, దేశం అంటే మనుషులై మట్టి కాదు, ఒట్టి మాటలు గట్టి పెట్టవు గట్టి మేలు తల పెట్టవు, నువ్వు అనవసరంగా యూస్లెస్ టాక్ మాన, బుడబొక్కల మాటలు మానవి, యూస్లెస్ ఉపయోగమైన మాటలు మానవి, నువ్వు చేయగలిగితే మంచి చేయి లేకపోతే నోరు ముసుకుపడు. ఒట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేలు తలపెట్టు. ఇవన్నీ పాటలు వీరేశ్వరంగా, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మట్టి కాయి, దేశం అంటే మనుషులు అని పాడుతా ఉంటారు అక్కడ వీరేశ్వరం గారు. ట్యాంక్ బండ్లో కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెద్ద విగ్రహం పెట్టాడు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కూడా వీరేశ్వరం గారు విగ్రహం పెద్ద పెట్టాడు. మీరు వీరేశ్వరం గారి విగ్రహం అక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అందులో ఏమని రాశాడంటే రాజుగారు కొలువు చేయకూడదని రాశాడు. అంటే రాజులతో నీకు ఏదైనా కొంచెం పని ఉంటే మాట్లాడటానికి వెళ్ళొచ్చింది కానీ వాళ్ళు కూడా తెలుసుకోడు. అప్పుడు రాజులు ఇప్పుడు మంత్రులని, ఈ మంత్రులతో కూడా నీకు ఏదైనా పని ఉంటే మాట్లాడటం ఎక్కువ స్నేహం చేయకూడదు. నీకేదైనా మంత్రికర్తలు పని ఉందంటే చేయించుకొచ్చేయండి, మళ్ళీ ఎలక్షన్లోనే ఆ మంత్రికి మీరు ఉపకారం అంతవరకు, అంతేగాని స్నేహాలు చేయకూడదు వాళ్ళతో. అది వీరేశ్వరం గారు రాసిన మాటలు సార్, వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. అంటే మనకి ఎంతవరకు ఆలతో ఉండాలో అంతవరకు ఉండి మాట్లాడవచ్చు. మాకు మంత్రి గారి స్నేహం, మంత్రి గారి చుట్టూ కూడా తిరగకూడదు, దానివల్ల చాలా నష్టపోతాం మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అదే ఇప్పుడు అంటే నీకు బాహ్య విషయాలు అంటే ఇక్కడ ఇక్కడ గీతల అర్థం ఏంటంటే నీలో నువ్వు సంతోషం పొందలేకపోతున్నావు, బయట ప్రపంచంలో నీకు బయట వస్తువులు ఉన్నాయి, నీకు బయట వస్తువులు ఉన్నాయి, నీలో నీకు శాంతి దొరకటం లేదు, నీలో బంగారం నీకు దొరకటం లేదు, నీలోనూ బంగారం దొరకపోవటం వల్ల బయట బంగారం సంపాదిస్తే సుఖపడవచ్చు అని నీకు కోరిక వస్తుందని అది సబ్జెక్ట్. నీ హృదయంలోనూ బంగారం నీకు అందటం లేదు, ఇది అందక బయట నీకు బంగారం కనిపిస్తుంది, ఆ బంగారం మనం సంపాదించుకుంటే సుఖపడవచ్చు అని అనుకోవటం వల్ల అది సంపాదిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇక్కడ ఇక్కడ ఉన్న బంగారం దొరికిందనుకో, ఇంకా బంగారం మీద నీకు మనసు చెడదు. ఇక్కడ ఉన్న బంగారం నీకు దొరికేవారు బయట ఏది పచ్చగా ఉంటే అదే బంగారం అనుకుంటారు. మీరు ఫాలో అవుతున్నారు ఇక్కడ సబ్జెక్ట్. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటంటే నీలో ఉన్న బంగారం దొరికే వరకు బయట ఉన్న బంగారం, బయట ఉన్న గొడవలు, బయట ఉన్న సినిమాలు, బయట ఉన్న టీవీలు, ఇంక ఏయో ఈ పెళ్లిళ్ళు గ్యారంటాలు ఊరేగింపులు బయట గొడవలు లేదు, ఏదో గొడవలోకి వెళ్ళిపోతుంది. ఏది ఇక్కడ ఉన్న వస్తువు దొరికే వరకు అది మైండ్ యొక్క స్వభావం. ఇక్కడ వస్తువు దొరికిందనుకుని ఇక బయట తోనే వెళ్ళదు. అప్పుడు ఇక్కడ వస్తువు దొరికిందనుకో ఒక బలవంతాన్ని మైండ్ జయించడం వెళ్ళదు. అంటే ఏంటంటే బయట ఉన్నది మాయ అంత తెలిసిపోతా ఉంటుంది మనకి. బయట ఉన్నది మాయే, ఇక్కడ అక్కడ ఏమి లేదు గొల్లే, ఇంకా అలా కనిపిస్తోంది కానీ అక్కడ ఏమి లేదని తెలిసిపోతున్నాడు. వాడికి ప్రపంచం అబద్దం తెలుస్తూ ఉంటుంది, వాడి దేహం అబద్దం తెలుస్తూ ఉంటుంది, వస్తుజాలం అబద్దం తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడికి వెళ్తే ఎక్కడ చూస్తాడు మైండ్, ఎక్కడ చూస్తాం అది తోడలేదు. అంటే ఇక్కడ ఈ ఒక్క శ్లోకం చదివాం అప్పుడు, అంటే ఇక్కడ ఇంటికి అర్థం ఏంటంటే ముగించేద్దాం. ఒక శ్లోకం చూడు సరిపెడదాం. అంటే కృష్ణుడు ఏమంటున్నా అంటే నీకు శ్లోకం అర్థమవుతుందంటే శ్లోకం పోతుంది, నీకు శ్లోకం అర్థమైతే శ్లోకం పోతున్నాడు. ఇప్పుడు బాగా అంటే మీకు జీర్ణం అవ్వాలి, మామూలుగా అర్థమవుతుంటే మీ రక్తంలో కలిసిపోవాలి, మీ రక్తంలో కలిసిపోవాలి. ఎందుకు ఇవాళ డిస్టెన్స్ అని మనం చెప్పుకున్నది, నీకు స్వరూప సుఖం అంటే నీ స్వరూపులో ఉన్న సుఖం, సహజంగా ఉన్న సుఖం, సహజంగా ఉన్న శాంతి, సహజంగా ఉన్న ఆనందం నీ చేతికి అందినప్పుడు కృత్రిమంగా తీసుకొచ్చే ఆనందాల కోసం బయట తిరగవు. కృత్రిమ విషయాలకు కృత్రిమ విషయాలు బయట ఉండాలని కృత్రిమ విషయాలు అక్కడ కృత్రిమ విషయాల మీదకి నువ్వు తిరగవు. అంటే అక్కడ వెతకదు మనస్సు, ఇంకా ఇక్కడ సహజమైన సుఖం దొరికినప్పుడు అసహజమైన సుఖాలు జోలికి వెళ్ళవు. ఇక్కడ సహజమైన శాంతి దొరికినప్పుడు నీకు అసహజమైన శాంతులు కల్పించుకున్న శాంతుల్లోకి అది తోలినా అది వెళ్ళదు, అది వెళ్ళమన్నా అది వెళ్ళదు. ఇప్పుడు పంచదార డబ్బాలను చేవను బయటకు వచ్చే మనం బయటకు వచ్చే అని అడిగినది రాదు, నువ్వు వచ్చే బయటకు వచ్చేందుకు రాదు. అలాగే ఇక్కడ జీవుడు సహజమైన సుఖం, సహజమైన శాంతి, సహజమైన ఆనందం, న్యాచురల్ బ్లిస్, నార్మల్ బ్లిస్, అది నీకు ఇక్కడ అందినప్పుడు బయటను బయట సుఖాల మీద బయట విషయాల మీద కానీ అది తోలినా వెళ్ళదు. అది ఇక్కడేమో తవ్వు నీళ్లు దొరుకుతున్నాయి కానీ బయట ఉన్నదంతా ఒత్తిగడ్డని కనిపిస్తుంది. అప్పుడు ఎవరు ఏది వెళ్తుంది, ఏ తోడు వెళ్తుంది? అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే నీకు ఇక్కడ సహజమైన సుఖం దొరికే వరకు సహజంగానే సుఖాల మీద నువ్వు మనస్సు ఆపు చేసుకుని వెళ్ళిపోతా ఉంటుంది. అంటే అది ముందు దీన్ని పట్టుకోవడానికి మానేస్తే అప్పుడు న్యాచురల్గా నీ మనసు నిగ్రహంలోకి వచ్చేస్తుంది, అడిగిపోతున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఈ నామాలు ఉంటాం పనులు, ఈ తుకారాం వాళ్ళు ఊరికి నామం మొదలుపెట్టారని వెళ్ళిపోరు వైకుంఠంలో. నీకు అర్థం, ఊరికే కృష్ణ అనేటప్పుడు గెలిపేవారు అక్కడికి, వచ్చాడు 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 వైకుంఠంలో గెలిపేవారు. వాడు కృష్ణుని మహారాష్ట్రంలో వెట్టలు వెట్టలు అంటారు. వాడు విట్టలు 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 అని నాలుగు సార్లు అనేటప్పటికీ ఆత్మస్థితి బ్రాహ్మస్థితిలో గెలిపారు. ఈ ముక్కులో కాలా ఈ చూసుకోక్కర్లే కాదు, ఇంకా విట్టలు 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 కృష్ణ కృష్ణ రామ డివైన్ నేమ్స్ అంటారు. ఏంటి అంటే ఆ దివ్యపూరితమైనటువంటి అందులో చాలా పటుత్వం ఉంటుంది ఆ నేముల్లో. అది కృష్ణ రామ గోవింద గోపాల శ్రీనివాస వెంకటేశ అనే నామాలు స్మరించుకునేప్పటికే ఆ మనసు ఎదిపే గౌక్రం హృదయంలో పడిపోయి ఆ పేరు నామాలు దాని నామ అంటే నామం చెప్పే ఇప్పుడు ఆనందం వచ్చేసి ఇట్లా ఎవరికి తోకారాని కాదు. అప్పుడు పెళ్ళం కుట్టేది అప్పుడప్పుడు ఎవరిని నాకు పెళ్ళం కొడతానని కొడుకు చేస్తుంటుంది కదా, అంటే నేను అవమానం చేస్తున్నాను కొడతానని కూడా తెలిసింది కదా. అప్పుడు కొట్టేవారు పెళ్ళం కొట్టిన పనులు పిల్లలు కొట్టేసి పిల్లలు కొట్టేసి వాళ్ళకి తెలియ కొట్టేసేవారు. ఈ నవమానాలు భరించాక అడుగు వైకుంఠంలోంచి విమానం వచ్చింది. మేము విమానం వచ్చిన స్థలాన్ని చూసి వచ్చాం, ఫిజికల్గానే తీసుకెళ్ళగాని శరీరం. ఎన్నో అవమానాలు భరించాక అదే ఇట్ ఈస్ ది డార్కెస్ట్ నైట్ దట్ ప్రిపేర్ ది గ్రేటెస్ట్ స్టార్స్. అంటే ఎంత చీకటిగా ఉన్నా ఏదో టైంకి వెలుచులు వస్తుంది. అలాగే మీరు కూడా ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ మీరు సాధన విడిచిపెట్టుకుని ఉంటే ఏది రోజున మహా వెలుచుని మీరు చూస్తారు. ఇప్పుడు బాగా చీకటిగా ఉందనుకోండి, అమావాస్య అనుకోండి, అమావాస్య రాత్రికైనా ఏదో రోజున వెలుగు వస్తుంది కదా, మరి ఇంకో 5 గంటలకైనా వెలుగు వస్తుంది కదా. అలాగే మీరు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ డిఫికల్టీస్లో ఉన్నా ఏదో రోజున మీరు సాధన విడిచిపెట్టకుండా భగవంతుని పాదాలను విడిచిపెట్టుకుని ఉంటే మీరు వెలుగు ముఖాన్ని చూస్తారు. అది మధ్యలో విడిచిపెట్టకూడదు, మధ్యలో విడిచిపెట్టకూడదు. డూ ఆర్ డై, అదేంటది డూ ఆర్ డై. ఇది పార్టీ ఉద్యమంలో చెప్పాడు. మీరు స్వాతంత్ర సమరంలో పాల్గొండి, అది చంపేస్తే చచ్చిపోండి, అది చంపేస్తే చచ్చిపోండి, బతుకుంటే ఇంటికి రావచ్చు, పని మానకండి, పని మానకండి. ఒక పని చేసినప్పుడు చావు వస్తే వెలకమ్ అండి. డూ ఆర్ డై, ఏంటది డూ ఆర్ డై, చంపేస్తారన్న భయం మీద పడింది పని మానండి. నీకు భయం వస్తా అంటే మానండి, నీకు భయం వస్తా అంటే ఇంటికి వెళ్ళిపోండి, పప్పు ఊరగా ఉంటుంది, భయం వస్తా అంటే ఇంటికి వెళ్ళిపోమని ఆయన చెప్పుకోండి. డూ ఆర్ డై, పని విడిచిపెట్టద్దు. ఆ పని చేసే ప్రక్రియలో వస్తే చావు వస్తే వెల్కమ్ ఇట్. మన ఇంటికాడ ఉన్నా ఏదో విధంగా చచ్చిపోవాలి కదా, ఎన్ని ఏసీ గదిలో ఉన్నా చచ్చిపోవాలి కదా. అర్జునుడిని యుద్ధం చేయనున్నప్పుడు కృష్ణుడు వాళ్ళు యుద్ధం చెయ్యు, ఆ భీష్ముడు ఆ ద్రోణుడు కర్ణుడు ఎంతకాలం పంపించారని అడిగాడు. అందుకని మిమ్మల్ని ఎవరో చంపరు, మిమ్మల్ని ఎవరు అయితే 1000 సంవత్సరాలు పంపించారని అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎవరు చంపరండి, అయితే అలానే 1000 సంవత్సరాలు బతుకుతారా అంటే. దీని అర్థం ఏంటంటే మీరు ఒక మంచి పని చేసినప్పుడు అంశం అయితే చావు వచ్చినా వెళ్ళిపోండి, తర్వాత అజర్ భర్త చాలా గొప్ప భర్త వస్తుంది మీకు. డూ ఆర్ డై అంటే చావు తెచ్చిపెట్టుకోమని కాదు అక్కడ అర్థం, మీరు పని చేసినప్పుడు కానీ చావు వస్తే వెల్కమ్ ఇట్, అందుకని చావు చావు కావాలని తెచ్చిపెట్టుకోమని కాదు. డూ ఆర్ డై ఇది 42లో చెప్పాడు. ఏంటది డూ ఆర్ డై? అప్పుడు వాళ్ళు ఏంటి బ్రిటిష్ వాడు సాగం కనిపించిన వాళ్ళు పేరు చదవబడారు సార్, అప్పుడు 4 రోజులకి ఆ పేర్పులు, ఆ పేర్పులు చూడలేక విద్యుత్ మానేయడారు. ఈ ముసలోడు ఆ పోనాలో ఉండేవాడు జైల్లో అంటే పిలిపిచ్చాడు ఉద్యమం మానేయడం. డూ ఆర్ డై అని చెప్పినాడే మళ్ళీ మన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అనుకున్నప్పటికీ చూద్దాం ప్రస్తుతానికి ఉద్యమం మానేయడం. వాళ్ళు ఈ ఎక్కడ అన్నాడు, నేను ముందు చెప్పినట్టే జరిగింది కదా అన్నాడు. వాళ్ళు ఇంకా గాంధీ గారి కంటే తెలివేనాడు. ఎవరు గాంధీ గారి కంటే వాళ్ళు ఈ ఎక్కడ తెలివేనాడు. గాంధీ గారికి ఎక్కడైనా పొరపాటు చేయాలని బుద్ధి వచ్చిందనుకోండి, ఇంకా అనుకోండి ఎప్పుడైనా పొరపాటు చేయాలని బుద్ధి వచ్చింది అనుకోండి, అనవాడు ఎవరో పొరపాటు చేస్తే నువ్వు చేయకూడదు. డివినిటీ మానిఫెస్టేషన్, కంచి చేయని తినేస్తా అంటలాగా, అయితే దూడ చేయని తినొచ్చు, కంచె చేయించి చేరి తినేస్తా అంటలాగా. నువ్వు డివినిటీ ఇన్ హ్యూమన్ బాడీ, నువ్వు చెప్పు ఎవడో చెప్పులు చేస్తే చేయొచ్చు, నువ్వు చేయకూడదు. అంటే తప్పులు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. డివినిటీ ఇన్ మేనిఫెస్టేషన్, నువ్వు చేయకూడదు. 90 మంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు చేయొచ్చు, కానీ నీకు తగదని వాళ్ళు ఈయంకులు మొగమాటలు లేకుండా చెప్పు. వాళ్ళు ఈయంకుడికి స్తోత్రం అక్కర్లేదు. ఎవరికి రాజగోపాల్ గారు స్తోత్రం అక్కర్లేదు, కోపం లేదు వాడు. గాంధీ గారు మన వాళ్ళందరూ ఏమంటారంటే మా తాత మీద ఆడే తెలియనాడు అంటారు. ఎవరు రాజగోపాల్ గారు తెలియనాడు, సరిగ్గా ఆలోచన చెప్పాడంటే గొప్పగా సరిపోతున్నాడు. గాంధీ గారికి ఎప్పుడైనా కోపం వస్తే అలా కోపం చేసుకోకండి, ఏ భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించాలని. రాజగోపాల్ గారికి అసలు కోపమే రాదు కదా, అది కోపం ఎలా ఉంటుందని తెలియదు అసలు ఎవరికి రాదు. అది చాలా తెలివైన, అందుకని ఏం పేరంటే 20వ శతాబ్దం నక్క అంటారు. అంటే నక్కకెన్ని తెలివితేటలున్న ఆయనకు కూడా అన్నీ తెలివితేటలు, నక్కకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అది పెద్ద నక్కనే, రాజగోపాలాచారికి నక్కకెన్ని తెలివితేటలు ఉంటాయో ఆయనకి ఎన్ని తెలివితేటలు, 20వ శతాబ్దంలో పెద్ద నక్క ఆయన. మనకు ఆలోచన ఏమైనా కావాల్సింటే వెంటనే చెప్పేస్తాడు. గర్వం లేదు, కోపం లేదు. ఆయనకి ఎంత నెలకు 30 రూపాయలు అంటే ఆయనకి చొక్కా వరకు మామూలు చొక్కా తిడుగుతాడు, తినేది కూడా తక్కువ తింటాడు. మామూలు చొక్కా వరకు పంచకట్టాడు. ఈయన తమిళ వాళ్ళందరూ లింగీలు వేస్తారు, ఆయన లింగీలు మామూలు మన ఆంధ్రలాగా పంచకట్టు కట్టుకుంటాడు. చాలా తక్కువ కలిగింది. పైగా ఆయన మనకి పెద్ద బట్టలు చూడగా ఆయనకేం పెద్ద బట్టలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిన గౌరవిస్తారు వాళ్ళు. ఏనుగు బతుకుంటే ఎంత రేటో, చచ్చిపోయిన అంత ఎక్కువనేస్తారు. ఏనుగుని బతుకుంటే ఎంత కొంటారో, నిజం అంతే, చచ్చిపోయిన ఆ రేటు ఎక్కువనేస్తారు. వాళ్ళకి బట్టలు ఎందుకు, వాళ్ళు మామూలు బట్టలు వేసుకున్నా వాళ్ళు గౌరవిస్తారు. మనం ఇంకో మనం ఖరీదైన బట్టలు వేసుకెళ్ళకపోతే మనం గౌరవించరు అని చెప్పి తప్పదు. మనం ముస్తాబై వెళ్ళాలి, మన ముఖాన్ని అర్థంలో పది చాలు చూసుకునే వాళ్ళకి అర్థం లేదు ఏమని. మామూలు వెళ్ళిపోయినా వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు గౌరవం అక్కడ లేకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారు. ఎక్కడికి వెళ్ళినా బంగారం, వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం, ఈజీలోకి వచ్చిన బంగారం. వాళ్ళు మన గజం బట్టలు, రూపాయి బట్టలు కొంటే మన ఎవరు గౌరవిస్తాడు, ఏదో ఖరీదైన బట్టలు తెలిస్తే వాళ్ళు ఎవరో వాళ్ళకి బట్టలు, అక్కడ బట్టలు లేకపోయినా వాళ్ళని గౌరవిస్తారు. ఇప్పుడు బంగారపు కాసు ఇంటికాడ ఉన్నా కాసే, పెంట మీద ఉన్నా కాసే. మీ బంగారం పెంట మీద ఉందనుకోండి, పెంట మీద ఉందనేది బంగారం కాదని ఎవరన్నా. కానీ ఒక కాసు బంగారం మీ ఇంటికాడ పెంట మీద ఉందనుకోండి, బంగారం కాదా? బంగారం మీ ఇంట్లో ఉన్నా బంగారం, ఎక్కడున్నా బంగారం. బట్టలు వేసుకున్నా బంగారం, బట్టలు వేసుకోకపోయినా బంగారం. వాడు బంగారం పెంట మీద ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న బంగారం. పెంట మీద ఉన్న బంగారం అంటారు కదా, దాన్ని గుండి అంటారు, వేస్ట్ మేట్ అంటారు. అది బంగారం ఎక్కడున్నా బంగారం, వాళ్ళు ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా ఒకటే అంటాడు. వాళ్ళకి పదవి ఉన్నా అలా ఉంటారు, పదవి లేకపోయినా అలాగే ఉంటారు. మనకు పదవి లేకపోతే ఎవడో గౌరవించడం మనం. వాళ్ళకి పదవి లేకపోయినా పదవి ఉన్నప్పుడు ఎంత గౌరవించారు, పదవి లేని వాళ్ళు కూడా అంతే గౌరవం, పదవి లేనప్పుడు కూడా. అది గౌరవాల కోసం బయట గొడవల మీద ఆధారపడడం వాళ్ళు రాజు. గాంధీ గారు కూడా ఎప్పుడున్నా ఆలోచనలో పొరపాటు వచ్చేది, ఎప్పుడు ఉద్రేకం పోయినప్పుడు పొరపాటు చేయాలనిపించేది, రాజాజ్ ఎప్పుడు ఒప్పుకోలేదు. నేను పొరపాటు చేస్తే తప్పు లేదు కానీ నువ్వు చేయకూడదు అనుకోడు రాజు. రాజాజ్ అనుకోడు, నేను పొరపాటు చేసినా పర్లేదు భయా, నువ్వు చేయకూడదు. ఒక నిజంగా నేను చేసిన నువ్వు చేయకూడదు. డివినిటీ ఇన్ మేనిఫెస్టేషన్. అబద్దాలు చెప్పాడు, నూటికి 100 మంది ఉన్నారు. అలా వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్తే ఎలాగా, అది నీకు తగదని వాడు రాజు ముఖమే చెప్పాడు రాజు. అదే గాంధీ గారు ఇంట్లో ఎవరైనా వాళ్ళు చెప్పి మాట గాంధీ గారు అనవచ్చా, ఈ చుట్టాన్ని పిలిచేవాడు గాంధీ గారు ఇయ్యం కలిపి, అదే చెప్తే మానేసేవాడు అప్పటి. అంటే వాడు ఎలా చెప్పాలో తెలుసు ఎవరికి, అది పైగా అటువంటి అడ్వకేట్. ఆయన ఎవరు రాజగోపాల్ వచ్చాడు, పెద్ద ప్లేడర్. ఆ ప్లేడర్ చదివితేడని ఉపయోగం చెప్పేస్తాడు. ఈ ముసలాడు మేము చెబుతూ ఉండే, ఈ ముసలాడు వింటాలేదే, మీరు రండి అంటే వాడికి వచ్చేవాడు చెప్పేసేవాడు, ఊరుకున్నాడు, చల్లవాడు చల్లారు పడిపోయాడు. అంటే వాడు జీనియస్ అటువంటి, వాడు తెలివి అటువంటి. ఇప్పుడు మనకు తెలివితేటలు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు మనకు తెలివితేటలు ఎక్కడ ఉంటాయి, తలకాయలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి తెలివితేటలు, తలకాయలు ఉంటాయి అంతే కదా. అంటే మెదడులో ఉంటాయి, మెదడు ఎక్కడుంది, తలకాయలో ఉంది కదా. మనకు తెలివితేటలు మెదడులో ఉంటాయి, మెదడు ఎక్కడుంది, తలకాయలో ఉంది. రాజగోపాలాచారి గురించి ఏం చెప్తారంటే ఆయన శరీరం నిండా తిరిగితేటలు. ఆయనకి మనకు ఎక్కడ ఉంటుంది తిరిగితేటలు, ఈ మెదడులో ఉంటాయి అంతే కదా. మెదడు ఎక్కడ ఉంటుంది, బుర్రల శిరస్సులో ఉంటుంది. రాజగోపాలాచారికి మెదడులో కదా మొత్తం శరీరం అంతా తెలివని వాడు రాజు. 20వ శతాబ్దం నక్క అని పేరు, 20వ శతాబ్దం నక్క ఆయన. అంటే ఈవేళ మీకు ఎక్కువ భగవద్గీత ధోరణి స్వామివారు భగవద్గీత ధోరణి వచ్చింది. స్వామివారి గీతలు ఏమన్నారంటే, ఇదంతా వాసుదేవ స్వరూపమే, ఇదంతా ప్రపంచం అంతా, సృష్టి అంతా ఆత్మస్వరూపమే, ఇదంతా వాసుదేవ స్వరూపమే, దానికి భిన్నంగా ఏమి లేదు, దానికి భిన్నంగా ఏమి లేదు. మీకు అర్థమవుతుంది, అది నోరుతో చెప్పడం కాదు, అది మీకు అనుభవంలోకి వస్తే మీకు కడసారి అనమాట. అది నీకు చివరి జన్మలో కానీ అనుభవంలోకి రాదన్నాడు, అది వస్తే ఇంక జన్మ లేదన్నాడు. అది జంతువులు చెప్పాడు, స్వామివారు చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ.